ॐ अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्म जलधो निमग्नानां मुष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ॐ क्लीं कृष्णाय गोपीजनवल्लभाय नमः श्रीकृष्ण परमात्म సన్నిధానంలో మళ్ళీ ధర్మరాజు గారు ఏమని అడిగాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక సమయంలో శరీరం విడిచిపెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ శరీరం విడిచిపెట్టే ముందు కొన్ని చిహ్నాలు కనపడతాయి, వాటికి మృత్యు చిహ్నాలు అని పేరు. ఈ మరణ చిహ్నాల వల్ల తనకి తొందరలో ఆయువు తీరుతోందని గ్రహించిన వ్యక్తి సహజంగా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఇంకా చాలా కాలం బ్రతుకుతాను, ఎప్పట్లో నేను చావను అనుకున్నవాడైతే ధైర్యంగా ఇష్టం వచ్చినట్టు చేయడానికి పనులు చేస్తాడు. కానీ ఇంకా వయస్సు దాటిపోతుంది, రేపో మాపో రోజులు దగ్గరకు వస్తున్నాయని తెలిసిందంటే అప్పుడు జీవితాన్ని సహజంగా ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకుంటాడు. ఈ మృత్యు చిహ్నాలు ఏమిటి చెప్పమని అప్పుడు ఆయన చెప్పాడు. బాగా ఎర్రని రంగులో ఉన్న పురుషులు రాత్రిపూట కల్లోకి వచ్చినా, లేదా అలాంటి వాళ్ళు హఠాత్తుగా కంటి ముందు కనపడుతున్నా, అటువంటి వాడికి ఇంకా మరణం ఆసన్నమవుతోంది అని తెలుసుకోవాలి. ఒక్కొక్కప్పుడు మనం కళ్ళు మూసుకుంటే ఎందుకో తెలియదు కానీ ఎరుపు వస్తువులు ఎక్కువ కనపడతాయట చీటికి వాటికి. అలా చీటికి వాటికి ఎర్రని వస్తువులు కనపడుతున్నాయంటే ఇక వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చినట్టు అనమాట. నల్లని స్త్రీ, ఎర్రని బట్టలు కట్టుకొని, గన్నేరు పువ్వులు ధరించి కల్లో కనబడుతోందంటే ఇంక ఈ వ్యక్తి వెళ్ళిపోతాడని అర్థం. రాత్రిపూట వెన్నెలలో తన నీడ తనకి స్పష్టంగా కనపడటం లేదంటే అటువంటి వాడు కూడా తొందరగా వెళ్ళిపోతాడని అర్థం. సాధారణంగా వెన్నెలలో ప్రయాణం చేసేవాడికి తన నీడ తనకు కనబడుతుంది, ఆ నీడ స్పష్టంగా కనబడకపోతుంది అంటే దాని అర్థం ఏంటనమాట, అది మృత్యు ఆసన్నమయ్యింది అని. తల నీడలో స్పష్టంగా కనబడకపోతే వాడు గ్యారంటీగా 6 నెలల్లో వెళ్ళిపోతాట. అందుకే నీడలో తన తల కనపడలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళలో కంసుడు ఒకడున్నాడు. కంసుడు అలాగే అనుకున్నాడు, అనుకున్న 8 రోజులకే చచ్చిపోయాడు వాడు. ఈ తల మీద చిల్లు పడినట్టుగా నీడలో కనపడితే, అనగా ఎండలోనో వెన్నెలలోనో నడుస్తున్నప్పుడు మన నీడ పడింది, మన తల కనపడింది, ఈ తలకాయకి చిల్లు పడినట్టు కనుక నీడలో కనపడితే వాడు కూడా ఇక మృత్యువుకి దగ్గరికి పెడుతున్నట్టే. పాము పడగెత్తి మీదకి కాటు వేయడానికి వచ్చిందంటే కలలో, అటువంటి వాడికి కూడా మరణకాలం ఆసన్నమవుతుంది, లేదా ఏదైనా ప్రమాదం వస్తుంది. ఎక్కువగా కలలో నువ్వులు, నల్లని వస్త్రాలు, నల్లని పురుషులు, నల్లని స్త్రీలు కనబడుతున్నారన్నా, లేక గొర్రెలు తరచుగా కళ్ళలో కనబడుతున్నా, ఈ గొర్రె వెళ్ళిపోయినట్టే. ఇవన్నీ మృత్యు చిహ్నాలు. ఈ చిహ్నాల వల్ల ఓహో నాకు మృత్యువు సమీపంలోకి వస్తున్నది, ఆసన్నమవుతోంది, దగ్గరకు వస్తుందని గ్రహించి భయపడ్డం కాదట. సహజంగా చిన్న వయస్సులో ఉన్నవాడైతే దీనికి విరుగుడు చేసుకుంటే ఆయువు పెరుగుతుంది. ఏ 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇలాంటి చిహ్నాలు వస్తే వాడు తొందరగా వెళ్ళిపోవడం ధర్మం కాదు, కనుక కొన్ని పనులు చేస్తే అటువంటి వాడికి ఆయువు పెరుగుతుంది. ఎనభై ఏళ్ళు వచ్చాక ఇంకో 200 ఏళ్ళు బతకాలనే కోరిక అనవసరం గనక, బతికిన ఈ శరీరానికి ఉపయోగం లేదు గనక, ఓహో ఈ చిహ్నముల ద్వారా ఈ కళల ద్వారా నాకు త్వరలో మృత్యువు దగ్గరకు వస్తోందని గ్రహించిన మనిషి సద్గురువును ఆశ్రయించాలి. గురువులతో పాటు వీలున్నంత వరకు యాత్రలు చేయాలి. ఆరోగ్యం దెబ్బతినే కొద్దీ యాత్రలు చేస్తే మరీ మంచిదట. ఎందుకంటే యాత్రల్లో శరీరం విడిచిపెడితే వాడు మహాయోగ జాతకుడు అవుతాడు. ఎక్కువ మంది వయస్సు పెరిగిపోయిందండి, ఇప్పుడు వస్తే ప్రమాదం అండి, అక్కడ చచ్చిపోతామేమో, మా ఇంట్లో హాయిగా మా ఆవిడ దగ్గర మా అబ్బాయి దగ్గర లేక సీరియల్స్ చూస్తూ బాహుబలి చూస్తూ చచ్చిపోవాలనుకుంటే వాడు కర్మది మనం ఏం చేయలేం, కానీ హాయిగా తీర్థయాత్రకి వెళ్ళి చచ్చిపోవాలనుకోవడం చాలా మంచిది. అందుకే ఏం చెప్పాడంటే ఇక్కడ భీష్ముడు, వార్ధక్యంలో సద్గురువులను ఆశ్రయించి వారితో పాటు ఎక్కువ తిరుగుతూ వీలున్నంత వరకు భగవత్ కథలు వింటూ భగవన్నామం చేస్తూ క్షేత్రాలలో మరణిస్తే మంచిది. కానీ క్షేత్రాల్లో మరణం రాసుమా, అంత తేలికేం కాదు క్షేత్రంలో మరణం అంటే. నాకు 90 ఏళ్ళు వచ్చే కదలలేకపోతున్నాను, గురువుగారితో పాటు రేపు వెళ్ళిపోదాం కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ అక్కడ చద్దామన్నా భగవంతుడు అక్కడ పొరపాటు కూడా చావనేవాడు. అక్కడ చస్తే వీడికి పునర్జన్మ లేకుండా పోతుంది, లేదా ఉత్తమ గతులు వస్తాయి. ఉత్తమ గతులకు వెళ్ళేంత యోగం అంత తేలిక కాదు కదా. మహాత్ములు ఎక్కడో నూటికి కొటికి, పరమ సాధకులు మాత్రమే బదరీలోనో కేదారంలోనో కాశీలోనో శరీరం విడిచిపెడతారు తప్ప తక్కిన వాళ్ళంతా చక్కగా విజయవాడ, గుంటూరు, ఏలూరు ఇలాంటి చోట పల్లెటూళ్ళలోనూ అక్కడ శరీరం విడిచిపెడతారు తప్ప పొరపాటున కూడా కాశీలో అంత తేలిక ఇంకా చావటం అంటే. ఎంత సాధన చేస్తే కాశీలో పోతాం? ఏదో మీలా నిరంతరం గురుసేవ చేసుకునే పుణ్యాత్తులు తుఫాను వచ్చినా వరద వచ్చినా సరే పురాణం వినడానికి వచ్చే వాళ్ళకి ఏమో ఏ జన్మలో అయినా ఒక జన్మలో కాశీలో మరణించే యోగం రావచ్చునేమో, కానీ అంత సులభముగా మాత్రం సామాన్య మానవునికి క్షేత్రాలలో మరణించే యోగం రాదు. కనుక అది గ్రహించి క్షేత్రాలకు వెళ్ళడమే మంచిది. ఆరోగ్యం సహకరిస్తే వెడతాం అనేది భ్రమట. ఆరోగ్యం ఎప్పుడు అలాగే ఉంటుంది, నువ్వు ఎప్పుడు చూడు ఏదో ఒక వంక దొరుకుతూనే ఉంటుంది. ఈ ఏడాది ఏమో పరీక్షలు అంటారు, ఇంకో ఏడాది ఏమో చదువు అంటాడు, ఒక ఏడాది పెళ్ళి అంటాడు, ఇంకో ఏడాది ఏమో ఏదో కడుపు అంటాడు, ఇంకో ఏడాది పురుడు అంటాడు. ఇలా ఏదో సంవత్సరం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మా అబ్బాయి అండి అక్కడ ఎక్కడో చదువుతున్నాడండి, వాడిని చూడడానికి వెళ్ళాలి కదండి యాత్రకు రాలేనని ఒకళ్ళు, లేదండి నాకు కాలేజీలు తెరిచారండి అని ఒకళ్ళు, మా కోడలు రాకపోతే మాట్లాడినందుని ఒకళ్ళు, ఇలా మొత్తం మీద ఏదో వంకతో మొత్తం అటు ఇటు వెళ్ళక తప్పదు. ఈ వంకలు త్యజించి కఠినంగా నిలబడి ఎన్నొచ్చినప్పటికీ ఈ జీవితాన్ని సఫలం చేసుకుంటాం అనుకున్నవాడు తరిస్తాడు. ఇంకా ఈ మృత్యు చిహ్నాలు గ్రహించిన వారు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియాలు బలవంతమైనవి, అంత తేలిగ్గా అదుపులోకి రావు. అయినా రుచుల యొక్క దోషాన్ని తొలగించుకుని శరీరం నిలబడుటకు, అనగా మన శరీరానికి ఒక ఆరోగ్యం రావడానికో లేకపోతే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడానికో ఆహారం తీసుకోవాలి, కానీ రుచుల కోసం ఆహారం తీసుకోకూడదు. దీనికే సాంఖ్యయోగం అని పేరు. అసలు సాంఖ్యానం అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఈ శరీరం ఇవాళ ఉండి రేపు పోతుంది, ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటాము. ఈ సృష్టిలో ఏ ప్రాణితో ఎవరికీ సంబంధం లేదు. ఈ శరీరం ఉన్న కాసేపే పెళ్ళామని భర్తని లేక పిల్లలని అల్లుడని కూతురని ఇంకోటని కొంపని గోడని ఈ ఊహలు వస్తాయి. శరీరం పోతే దేనిదారినో వెళ్ళిపోతాయి. ఈ ఊహ కలిగి ఉంటే దానికి ఏమని పేరు? సాంఖ్యానము లేక సాంఖ్యయోగము. సాంఖ్య శాస్త్రంలో ప్రధానమైనది ఇదే. కపిలుడు చెప్పిన సాంఖ్యయోగంలో ఉత్తమం ఏంటనుకుంటారు? మరి కపిల సాంఖ్యయోగం అంటే అదేదో పెద్ద కష్టం అని అనుకోకండి. ఏ ప్రాణితో మనకి సంబంధం లేదనే జ్ఞానం పొందడమే సాంఖ్యం అంటే. అందుకే ఇక్కడ భీష్ముడు ఏమన్నాడు, ఇది సాంఖ్యానము దీనిని మది కలవడ చేసి కొన్నుచూ మరవక గురు నిర్మధుడై కొలువగా కేవల పదమునతని కరుణ పెంపు ప్రకటము చేయున్. ఇది జ్ఞానయోగం. సాంఖ్యశాస్త్రములలో సాంఖ్యయోగంలో చెప్పబడిన ఉత్తమమైన బోధ ఇది. గ్రహించి దీనిని మనస్సుకి పట్టించుకోవాలి. వినడం కాదు, వినడం అందరం చేస్తున్నాం, 100 సార్లు వింటే ఉపయోగం ఉంది. అది మనస్సుకి పట్టాలి. మనస్సుకి ఎప్పుడు పట్టుతున్నట్టు లెక్క మనకి? మేము విన్నామండే, మనస్సుకి పట్టిందండే, మేము కంఠస్థం చేసుకుని అందరికీ చెబుతున్నామండి అంటే అలవరుచుకుంటే అదిట. మదికి అలవడ చేసుకొనుచున్నారు తిక్కన గారు. ఇక్కడ అలవడ చేసుకోవడం ఏంటనమాట, బాగా శరీరంలో జీర్ణమైపోయి అందులో చెప్పినట్టు నడుచుకోవాలి. ఓహో మనకి ఈ సమయంలో ఈ కార్యక్రమములు చెయ్యమని శాస్త్రములు చెబుతున్నాయి. శాస్త్రములలో చెప్పినట్టుగా మనం పురాణములు విందాం, శ్రద్ధగా కథలు విందాం, తీర్థయాత్రలు చేద్దాం, భగవద్భజన చేద్దాం, గురువుల్ని పట్టుకుందాం అనుకోవాలి. ఇలా అనుకోవడానికి ఏమని పేరు? నిజమైన జ్ఞానం. మరవక గురు, గురువుని మాట వరసకు కూడా మర్చిపోకూడదు. ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వస్థులు ఒక్కసారి గురువు గారిని అన్నంగా ఆ గురువు భక్తి అలా ఉండాలి. శాశ్వతంగా నిర్మధుడై మదం విడిచిపెట్టాలి. ఎంత కాదనుకున్నా మనందరికీ ఏదో ఒక సమయంలో మదం వచ్చి తీరుతుంది. అంటే నేను గొప్పవాడిని, నాకు బలం ఉన్నది, ధనం ఉన్నది, పదవి ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అనే ఒక ఊహ ఉన్నది, అది మదం. అంటే అది యవ్వనంలో ఉన్నవారికే కాదు, వార్ధక్యంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మదం విడిచిపెట్టదట. అటువంటి దాన్ని విడిచిపెట్టడం నిర్మదత్వం అంటే. అప్పుడు గురువుని కొలుస్తూ నిర్మదుడై తన శరీర ధర్మం గ్రహించి ఎవ్వరికి ఎవరితోటి ఏ బంధము లేదనే జ్ఞానమును పొందినటువంటి వాడు పరమాత్ముడిని సులభంగా పొందుతాడు. భగవంతుడు కూడా అటువంటి వాడికి సులభముగా తరించడానికి అవకాశం ఇస్తాడు. కరుణాస్వరూపుడు కదా భగవంతుడు. ఓహో, వీడు గురువుని పట్టుకున్నాడు, ఏ శరీరముతో ఎవరికి బంధము లేదని గ్రహించాడు, సాధ్యమైనంత వరకు శాస్త్రములలో చెప్పిన రీతిలో నడుచుకుంటున్నాడు, ఇటువంటి వాడిని నా దగ్గరికి తీసుకెడదాం, పాపం వీడిని ఎక్కువ యాతన పెట్టద్దు, ఇంకెక్కువ పరీక్షించొద్దు అనుకుంటాట అనుకుని ఆ వ్యక్తిని చివరి రోజులలో అనుగ్రహిస్తాడు. ఈ లోకానికి ఒక లక్షణం ఉందండి, అదేమిటంటే దేని దగ్గరుంటే దాని వాసన మనకు వస్తుంది. రోజు తులసి కోట మధ్యలో ఉన్నామంటే, అన్ని తులసి మొక్కలు మధ్యలో మనం ఉన్నామంటే మన శరీరానికి తులసి వాసన వస్తుంది. తులసి మొక్కల మధ్యలో గంజాయి మొక్క ఉన్నా గంజాయి మొక్కకు కూడా తులసి వాసన వస్తుంది తెలుసిన. కరేపాకు వేస్తే పోపులో ఆ కరేపాకు వాసన చారుకు వచ్చేస్తుంది. మేరు పర్వతం బంగారపు రంగులో ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. కేదారం వెళ్ళండి, బదరీ వెళ్ళండి, సూర్యుడి కాంతి దాని మీద పడుతూ ఉంటే మిలమిల బంగారపు రంగులో మెరిసిపోతుంది. అందుకే దానికి బంగారు కొండ, సువర్ణ పర్వతం అని పేరు మేరు పర్వతానికి. అద్భుతమైన దృశ్యం, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఎప్పుడన్నా వీలుంటే మళ్ళీ ఇంకొకసారి కేదారం వెళ్ళి చూడండి. అప్పుడు గనక ఆ మిలమిలా మెరిసిపోతున్న బంగారపు రంగులో ఉన్న ఆ కేదార పర్వతం మీద కాకి వెళ్తే కాకి కూడా బంగారపు రంగులోనే ఉంటుంది. కాకి నిజానికి బంగారం రంగులో ఉంటుందా? కాకిని పట్టుకొచ్చి మీరు ఈ వర్షంలో కడిగేసిన, రోజు పాలు పోసి అభిషేకం చేసిన, దాని ఏకలు పట్టుకు తోమి తోమి తోమినా సరే అది కాకి, దాని ఏకలు ఎప్పుడు నల్లగానే ఉంటాయి. అందుకే మహానుభావుడు వేమన గారు ఏమన్నారు, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా. ఆయన ఇంకో తోట ఎందాక ఉతికినా అన్నాడు ఆయన, ఏడాది కాదు ఎందాక ఉతికిన, నలుపు నలుపే కాని తెలుపు కాదు. ఇది లక్షణం. ఆ ఎలకతోలది దాని రోజు పట్టుకొచ్చి పొద్దున్న సాయంకాలం బకెట్లో పెట్టి నీళ్లు పోసి మైసూర్ శాండల్ సబ్బులు లాంటి సబ్బులు పెట్టినా, కుంకుడికి రసం పోసినా, ఇంక ఎన్ని రకాలు వేసినా దాని రంగుని ఎవడం మార్చలేడు, దాని దరిద్ర పూర్ణాన్ని మార్చలేడు. అలాగే పాపాత్ముల్ని ఎన్ని చేసినా వాళ్ళు మారరంతే, వాళ్ళ లక్షణం అది. అటువంటి కాకుల యొక్క రెక్కలు కూడా మేరు పర్వతం మీద ఉన్నప్పుడు బంగారపు రంగులో వెలిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూడండి, సరిగ్గా తెల్లవారుజామున సూర్యకిరణములు పడుతున్నప్పుడు మేరు పర్వతం ఉన్నది ఆ కేదార ప్రాంతాల్లో, అక్కడ ఎంత అద్భుతమో సువర్ణవర్ణం అంటే ఏమిటో తెలుస్తుంది మనకి. అప్పుడు అక్కడ ఏముంటేది బంగారపు రంగులో కనపడుతుంది. అలాగే మహాత్ముల దగ్గర ఉంటే కాకి లాంటి వాడు కూడా బంగారంలా కనపడతాడు. అందుకని సద్గురువులతో తిరగమన్నాడు. సజ్జన సాంగత్యం ఎందుకు చెయ్యాలి? భీష్ముడు చెప్పిన మాట, మేరు పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఆ కాకి కూడా బంగారపు రంగులో కనపడటంలా. ఒక్కొక్కప్పుడు ఎండలో ఉన్నప్పుడు మనం కూడా దూరం నుంచి చూస్తే అచ్చం ఎండలో ఉందో ఆ రంగులో కనపడతాం. ఈ మనిషి బయటకు వస్తే మళ్ళీ గౌడు గేదెలాగే ఉంటాడు. కానీ ఆ ఎండలో ఉన్నప్పుడు, పొడ పడుతున్నప్పుడు వీడు కూడా బంగారపు రంగులో కనపడతాడు. అలాగే మహాత్ముల మధ్యలో ఉంటే, సజ్జనుల మధ్యలో ఉంటే దుర్జనుడు క్రమక్రమంగా మారతాడు. అందుకని సద్గురువుల వద్ద ఉన్న జీవి జ్ఞాని అవుతాడు గనక గురు సాంగత్యం చెయ్యాలి. ముఖ్యంగా వార్ధక్యం వచ్చిన వాడు తప్పక సద్గురువుల దగ్గర ఉండి తీరాలన్నారండి భీష్ముల వారు. క్రమంగా 50 ఏళ్ళు దాటాక వీలున్నంత వరకు గురువుల దగ్గర ఉండు. అంటే తక్కిన వాళ్ళు ఉండద్దని కష్టమా? తక్కిన వాళ్ళకంటే వీళ్ళకి ఇంకా అవసరం ఎక్కువ గనక. ఎందుకంటే పడమరకు వాలుతోంది ఇక పొద్దు. ఏ క్షణంలో ఈ పొద్దు వాలుతుందో మనకి తెలియదు. దీనికి ఇంకా హద్దు అయిపోయింది. ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఇంకా ఏవో భోగాలు అనుభవిస్తాం అనుకోవడానికి లేదు. అందుకే ధృతరాష్ట్రుడిని ఏమన్నాడు విదురుడు, ఎప్పుడు చూసినా ఇంట్లో పడి ఉంటావు, నీకు ఇంకేమన్నా భోగాలు అనుభవించాలని ఉందా? వెళ్ళి పద్మాగర్ గారు పురాణం చెబుతుంటే హాయిగానేమో వర్షం ఇంట్లో పడుకుంటామే నీ అమ్మగడు పడని తిట్టాడు, గట్టిగా తిట్టాడు. నేను తిట్టిన తిట్లు మామూలు తిట్టు తిట్లు, విదురుడు తిట్టిన తిట్లన్నీ నేను అసలు తిట్టలేను. పుట్టందుండవు అంటే పుట్టు గుడ్డి పెనుగు అన్నాడు.
పెద్దవాడవు మహాభోగంబులాలేవు నీ చుట్టాలను బోయిరాలు మగడు శోకంబునల్ మగ్నులై కట్టా దాయల చెంత నుండదగవే కౌరవ్య వంశాగ్రణి. బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డికి పిండంబు వండికొని పొండిదే పైబడ్డాడని భీముండొరగొడ్డెములాడంగ కూడుగుడి చదవదీప. ఇవి అద్భుతమైన పోతన గారి పద్యాలు. నీ బిడ్డలకి బుద్ధి చెప్పని గుడ్డివాడివిరా నువ్వు, మా నెత్తి మీద పడతావట్రా అని భీముడు తిడుతూ వీడికి పిండం వండుకొని పండి అని తిడతాడు. కుక్క అంటాట సంస్కృతంలో అయితే ఏమన్నాడు తెలిసిన, కుక్కతో పోల్చారు. అహో మహీయసీ జంతుర్ జీవితాచార్య యయా భవాన్ భీమాపు వర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్. గృహపాలవత్ అంటే కుక్కలాగా. ఒరే కుక్కలాగా భీముడు విసిరి పిండం తింటావా అన్నాడు. ఆ మాట అన్నాక అప్పుడు పౌరుషం పుడుచుకొచ్చి ధృతరాష్ట్రుడు అడవికి పోయాడు. కాబట్టి వార్ధక్యం వచ్చేసరికల్లా మనిషి మరింత జాగ్రత్త పడాలి. ఈ ఇళ్లల్లో ఇక భోగాలుండవు. ఎన్ని గింజుకున్నా మనకి మిగిలేదు ఒకటే, ఆ తుది అయిన పొద్దలా కనబడుతూ ఉంటుంది. ఇది గ్రహించి సద్గురువుల దగ్గర ఉండి వారితో తిరుగుతూ వారితో శ్రమ కోర్చుకుని పురాణాదులు విని మనిషి జ్ఞాని అయి తరించాలి. కాబట్టి ధర్మరాజా, ఎప్పుడూ కూడా మనిషికి ఆయువు తీరుతోందని ఒక స్ఫురణ వచ్చినప్పుడు, ఆయువు తీరుతోందనే ఊహ వచ్చినప్పుడు, ఆయువు తీరుతోందనే ఇందాక చెప్పిన మృత్యు చిహ్నములు కనపడుతున్నప్పుడు అనుక్షణం జాగరూకుడై మహానుభావులను సజ్జనులను సేవించి వారి ద్వారా పురాణ గాథలు వినాలి. గురు శుశ్రూష మహిమల్ కరుణ చతుర్వర్ణహితముగా ఇమ్మాడ్కిల్ పరివర్ణితంబు చేసన్ పరాశరమునీశ్వరుండు పౌరవ ముఖ్య. మన వేదవ్యాసుల వారి తండ్రి పరాశరుల వారు ఒక కఠోరమైన నియమం ఏర్పాటు చేశాడు. నాయనా, నువ్వు ఏ వర్ణంలో పుట్టినా, ఏ మతములో పుట్టినా, స్త్రీగా పుట్టినా, పురుషుడిగా పుట్టినా, గురు శుశ్రూష వల్ల మాత్రమే తరిస్తావు. గురు శుశ్రూష మహిమన్నన్నాడు. గురువును సేవిస్తే, ఆయన యొక్క సేవ చేస్తే, ఆయన కరుణ వల్ల, ఆయన మహిమ వల్ల ఈ చరాచర జగత్తులో ఎంత పనికి మాలిన వాడైనా గొప్పవాడవుతాడు. మహానుభావుడు పరాశరుడు చేసినటువంటి గొప్ప ఒక శాసనం ఇది. కాబట్టి జీవులు తరించాలంటే గురు శుశ్రూష అవసరం. గురువుల కటాక్షం ఏదైనా చేయిస్తుంది. ఇంకా వాడి జీవితంలో నరకం తప్ప స్వర్గం లేదు అనుకున్నవాడిని కూడా గురువు తెలుసుకుంటే క్షణంలో స్వర్గానికి పంపుతాడు. స్వర్గానికి వెడతాను, నేను అన్ని పుణ్యాలు చేశాను, కానీ గురువుని పట్టించుకోనన్నవాడు స్వర్గానికి వెళ్ళేంత పుణ్యం చేసి కూడా అధపపాతాడానికి పోతాడు. అది గురుమహిమ అంటే. ఇప్పుడు ధర్మరాజు గారు అంతా విని సంతోషించి, దేవతలకి పుష్పాలు ధూపం దీపం నైవేద్యం పెడతారు, ఈ కారణం ఏమైనా ఉందా? దేవతలు కూడా మళ్ళాగా కోరికలు ఉన్నవాళ్ళ. నాకేమో దండ ఇప్పతే కోపగిస్తా అని అనరు కదా వాళ్ళు. మరి ఎందుకు వేస్తున్నామని ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది. నిజానికి ధర్మరాజు కంటే గొప్ప బోధ చేయగలిగేవాడు లేడు తెలిసిన. కానీ ధర్మరాజు జ్ఞానమునిప్పుడు మళ్ళీ తెలుసుకుని తన మనస్సులో దానిని శాశ్వతంగా పదిలముగా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. ధర్మరాజుని ధర్మ సందేహాలు తీర్చడంలో చాలా గొప్పవాళ్ళనే కదా అన్నారు. ఇదే భీష్ముడు ఇవాళ ఈ ధర్మ సందేహాలు ధర్మరాజుకి తీరుస్తున్నాయనా? సభాపర్వంలో ఏమన్నాడు, నీ భర్త ధర్మరాజు కంటే ఓ ద్రౌపది ప్రపంచంలో ధర్మ సూక్ష్మం ఎరిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఏం వచ్చినా ఆయన్ని అడిగన్నాడు. అంటే ధర్మరాజు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆ వ్యక్తి మళ్ళీ నేను ఇలా పెద్దల దగ్గర తెలుసుకోవాలి, అది కూడా కృష్ణుడి సన్నిధానంలో తెలుసుకోవాలి. దానివల్ల అందరికీ ధర్మములంటే తెలుస్తాయి. తెలుసుకోవడం వేరు, వినడం వేరు, చదవడం వేరు. చదివిన దాన్ని మళ్ళీ పెద్దల ద్వారా వింటే ఇంకా మంచిదండోయ్. ఎంత గొప్పవాడైనా తను చదువుకున్నాక మళ్ళీ తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మంచి సాధనలో ఉన్న సద్గురువుల ద్వారా దాన్ని విన్నాడంటే, తెలుసుకున్నాడంటే, ఈ చదివింది ఆ విన్నది కలిసి వీడికి జ్ఞానం దృఢమైపోతుంది, బలపడుతుంది. ఆ బలమైన జ్ఞానంతో వాడు మోక్షం పొందుతాడు. అది ధర్మరాజు చేసిన గొప్ప పని. ఇక్కడ మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ధర్మరాజు కంటే చదువుకున్న పండితుడు ఆనాడు లేడు, కానీ విన్నాడు. ఎప్పుడు పౌరాణికుడికి వినడం చాలా అవసరం. అందుకనే మొట్టమొదటే భాగవతంలో ఏమని చెప్పారో తెలిసినా సూత మహర్షితోటి సౌనకాదులు, మహాత్మా నీవు మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ కోష్టిన్. నువ్వు ఎక్కువ కాలం బ్రతికావు, అన్ని గ్రంథములు చదివావు, అందుకే కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ సమస్త గ్రంథాలు చదివావు, గ్రంథాల యొక్క అర్థం తెలుసుకున్నావు. చదవడమే కాదు, కేవలం చదువుకున్నవాడు పురాణాలు చెప్పడానికి పనికిరాడు. ఎందుకంటే చదువు వల్ల అహంకారం కూడా వచ్చే ప్రమాదం ఉంది. అది అవునా కాదా అననే మేమాంసు వీడికి తెలియదు. అందుకే మూడవ లక్షణం విన్నాడవు వినదగినవి. ఏవి వినాలో అవే విన్నావు. అన్నీ విన్నామల్ల, విన్నాడవు వినదగినవి. ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చాక వినేటప్పుడు అన్నీ వింటే ఉపయోగంలా, ఏది వినాలో అది వినాలి. అనవసరమైన దానివల్ల ఉపయోగం ఉంది. ఏమండి నేను బయట గొడుగు పెట్టొచ్చానండి, ఈ గొడుగు ఉంటుందా అని ఎవడో పక్కవాడుతూ అంటుంటే అది నేను వినవలసిన అవసరం లేదు, అది వినదగినది కాదు, అది ఆయన భద్రత. కానీ వినవలసింది ఇక్కడ ఈ పురాణములో ఉన్న గొప్ప గొప్ప అంశాలే. అప్పుడప్పుడు మేము కూడా వీటిలో కొన్ని కొన్ని సున్నితమైన హాస్యాలు చెబుతాం, హాస్యం నవ్వుకోవడం వరకే. కానీ అందులో సారాంశం మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఓ రెండు గంటల పురాణం విన్నా అందులో మనకి ఏది పనికొస్తుందో అది పట్టుకో అంతే. అప్పుడప్పుడు కొన్ని అనవసరమైన ప్రసంగాలు కూడా అవసరానికి ఆడవలసి వస్తాయి లోకశ్రేయస్సు కోసం. అవన్నీ పదిలం చేసుకోక్కర్లేదు. ఏది పదిలము చేసుకోవాలో, ఏది శ్రద్ధగా మనస్సుకు పట్టించుకోవాలో అది మాత్రం పట్టించుకోవాలి. అందుకని ఏది వినాలో అది విన్నావు. ఈ మూడు అయ్యాక ఒకటి నీది వయస్సు పెద్ద, పుస్తకాలు చదివావు, వినవలసినవి విన్నావు. నాలుగవ లక్షణం ఏమిటి? ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్, సజ్జనులతో సాంగత్యం చేశావు, మహాత్ములతో స్నేహం చెయ్యాలి. ఇవన్నీ విన్నాక మనలాంటి వాళ్ళు కొంచెం సాధకులు మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు వాళ్లతో స్నేహం చేస్తే చాలా లాభం. అంతేగాని ఈ జాకెట్ పీస్ ఎంత, ఈ కండువా ఎంత అని బయటికి వెళ్ళాక కబుర్లు చెప్పేవాళ్ళు, నీ పులిహార్లో జీడిపప్పు వచ్చింది నా దాంట్లో ఎందుకు రాలేదనే కబుర్లు చెప్పేవాళ్ళు, వీటి వల్ల ఉపయోగం లేదు మనకి. మనం ఏది పదిలం చేసుకోవాలో ఆ పదిలం చేసుకోవాలంటే సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి. అందువల్ల ధర్మరాజు అంతటి వాడు తెలుసుండి కూడా, తాను చదువుకున్నవాడయ్యుండి కూడా, ఇతరులకు ధర్మ సందేహాలు తీర్చగలిగేవాడయ్యుండి కూడా వినడం కోసం సిద్ధపడ్డాడు. వింటేనే ఈయన తరిస్తాడు కనుక. అందువల్ల పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం వంటివి ఎందుకు దేవతలకు ఇవ్వాలంటే, ఈ విషయంలో ఒక గొప్ప కథ చెబుతున్నా విను. ఒకప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. మహాత్మా, నాకు శాశ్వతముగా శ్రీమన్నారాయణ సన్నిధానంలో ఉండాలని ఉన్నది. మా రాక్షసులంతా విష్ణువుని విరోధించి నశించిపోతున్నారు. నేను అలా కాదు, శ్రీహరిని మా తాత ప్రహ్లాదుడు పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి. ఆయన అనుగ్రహంతో వచ్చే లక్ష్మిని సేకరించాలి. ఆయన అనుగ్రహం లేకపోతే, భగవంతుడు అనుగ్రహం లేకపోతే వచ్చే డబ్బు డబ్బు కాదు, అది జబ్బు తప్ప. దేవతల యొక్క అనుగ్రహముతో వచ్చిన సిరి ముందు ఇహలోకంలో సుఖం ఇస్తుంది, ఆ తర్వాత పరలోకం ఇస్తుంది. ఆ దేవతల అనుగ్రహం లేకపోతే, అందులో లక్ష్మీనాథుడు శ్రీనాథుని యొక్క అనుగ్రహం లేకపోతే వచ్చే సిరి ఉందే, ఆ సిరి మనకి చెడువు తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అందుకని భగవంతుడిని పట్టుకోవాలి. పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి అని అంటే, అప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి గొప్ప సలహా ఇచ్చాడు. భగవంతుడు ఒకప్పుడు నిర్గుణ పరబ్రహ్మ ఒక రూపం ధరించాడు. నిజానికి భగవంతుడికి మనం అనుకున్నట్టుగా గుణం లేదు, రూపము లేదు, కర్మ లేదు. ఆయన విష్ణువు కాదు, శివుడు కాదు, బ్రహ్మ కాదు, అమ్మవారు కాదు, అసలు ఏదీ కాదు. అంతటా వ్యాపించి ఉన్న ఒక అపూర్వ చైతన్య స్వరూపం, దానికి చిచ్చక్తి అని పేరు. ఈ చిచ్చక్తి యొక్క లక్షణం ఏమిటనమాట, అందరినీ కదిలిస్తుంది, దానికే చేతనా శక్తి అని పేరు. ఇవాళ నేను మాట్లాడుతున్నాను, అది చిచ్చక్తి. మీరు ఆ మాటలు వినగలుగుతున్నారు, దానికి చిచ్చక్తి అని పేరు, చేతనాశక్తి అని పేరు. మీరు నన్ను చూడగలుగుతున్నారు, నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను, దానికి చేతనాశక్తి అని పేరు. అక్కడి నుంచి ఇక్కడికి నడవగలుగుతున్నారు, నడిచిన తర్వాత కూర్చోగలుగుతున్నారు, లేవగలుగుతున్నారు, చేతులు అటు ఇటు తిప్పగలుగుతున్నారు, మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడుకోగలుగుతున్నారు, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, చేతనాశక్తి లోపల ఉంది. కాబట్టి సర్వవ్యాపకమైన ప్రతి ప్రాణిలో వ్యాపించి ఉన్న ఈ అనంతమైన చైతన్యమునకు భగవంతుడని పేరు. అటువంటి భగవంతుడు లీలామాత్రంగా ఒక రూపం ధరించి లోకశ్రేయస్సు కోసం ఇంతమంది ప్రాణులు సృష్టించాడు కనుక, వీళ్ళని అనుగ్రహించడం కోసం తన శరీరాన్ని బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా త్రిమూర్త్యాత్మకంగా విభజించాడు. తానే బ్రహ్మయ్యాడు, తానే విష్ణువు అయ్యాడు, తానే శివుడయ్యాడు. ఈ త్రిమూర్తులుగా విభజించుకున్నాక ఈ త్రిమూర్తుల్ని తన సృష్టిలో ఉన్న ప్రజలు పొందడం కోసం కొన్ని పూజా ప్రక్రియలు ఏర్పాటు చేశాడు. ఆ ప్రక్రియలకి షోడశ ఉపచారములు అని పేరు పెట్టాడు. భగవంతుడిలో 16 కళలున్నాయి. ఈ 16 కళలని కలిపి ఏమంటారు మనం, షోడశాక్షరి మహామంత్రము అంటారు. ఈ 16 కళలతోటే ఆయన లోకాలన్నిటినీ పోషిస్తున్నాడు. నిలబెట్టగలుగుతున్నాడు, సృష్టిస్తున్నాడు, లయం చేసుకుంటున్నాడు. ఈ షోడశ కళలు చంద్రుడిలో ఉంటాయి కాబట్టే భగవంతుణ్ణి దేవచంద్రుడు అన్నారు, యాదవచంద్రుడు అన్నారు. ఆ మహానుభావుడి అవతారాలలో సంపూర్ణ అవతారం కృష్ణ అవతారం. ఒక కృష్ణ అవతారంలోనే 16 కళలు ఉంటాయి, తక్కిన అవతారాల్లో కొంచెం కళలు తక్కువ తక్కువగా ఉంటాయి. ఒక కళ, 2 కళ, 12 కళలు కూడా. రామావతారంలో 12 కళలు ఉన్నాయి. గుణములు 16 ఉన్నాయి కానీ కళలు 12 ఉన్నాయి కాబట్టే అవతారం వేరు. ఎక్కువ మహిమలు ప్రదర్శించడం ఆయన. కానీ కృష్ణ అవతారంలో షోడశ కళాప్రపూర్ణుడు. అందుకే ఇంక ఏ అవతారంలోని లేనటువంటి ఒక ప్రత్యేకత కృష్ణ అవతారానికి ఉంది. ఏ పురాణంలో చూడండి, తక్కిన వాటిని భగవంతుడు అండవు, కానీ ఒక్క కృష్ణుడిని మాత్రమే. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు స్వయంగా భగవంతుడు. మీరు ఇంతవరకు ఇన్ని అవతారాలు చూసాం కదా మనం, ఎక్కడైనా అవతారంలో ఆ భగవంతుడు గురువు అనే శబ్దంతో పూజించారా? లేదు, ఒక్క కృష్ణుడిని మాత్రమే కృష్ణం వందే జగద్గురు అన్నాం. ఎందుకంటే ఇది సంపూర్ణ అవతారం. ఇంత బోధ ఎక్కడా చేయలేదు ఆయన. ఈ ప్రపంచంలో అద్భుతమైన బోధ, 2 బోధలు చేశాడు ఆయన. 1 భగవద్గీత, 2 అనుగీత. అనుగీత అంటే అశ్వమేధ యాగం చేసేటప్పుడు అర్జునుడికి ఆయన చేసే బోధ. అశ్వమేధ పురంలో రేపో మాపో రాబోతుంది అది మనకి. అద్భుతమైన బోధ అది కూడా, దానికి అనుగీత అని పేరు. క్లుప్తంగా ఉంటుంది, అనేక సాధనా విషయాలు ఉంటాయి. అలా ఎన్నో ఉపనిషత్తులు, వేదములను సులభముగా మానవులకు ఇచ్చిన గురువు ఆయన. అటువంటి షోడశ కళాప్రపూర్ణుడైన కృష్ణావతారంలో ఉన్న స్వామివారు అన్నారు, మేము దేవతా రూపం ధరించాక ప్రజలని తొందరగా అనుగ్రహించడానికి ఒక ఆకర్షణ శక్తి కొన్ని వస్తువులకు కల్పించాం. ఆ వస్తువులు ఇస్తే మా రూపం ఆకర్షింపబడి ప్రజలను అనుగ్రహిస్తుంది. అంటే భగవంతుణ్ణి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి పనికొచ్చే వస్తువు అనమాట. దానికి ఉపచారము అని పేరు. ఉపచారము అంటే ఏమిటనమాట? సేవ. ఎటువంటి సేవ? మానవుడు ఆ ఉపచారం చేయగానే భగవంతుడు ఆ ఉపచారమునకు ఆకర్షింపబడి దగ్గరికి వెడతాడు. ఇనుము దగ్గర అయస్కాంతం పెట్టగానే ఇనప మొక్క ఏమవుతుంది? అయస్కాంతాన్ని పట్టుకుంటుంది. అలాగే మనం ఈ ఉపచారం చేయగానే భగవంతుడు వచ్చి మనం పట్టుకుంటాడు. మన ఆయన పట్టుకుంటాట, మనం ఆయన పట్టుకోకర్లా. ఎప్పుడు? ఉపచారం చేస్తే. ఆ ఉపచారములు మొత్తం 16. ఆ 16లో ఉత్తమ ఉపచారములు 4. అది పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. రూపమున్నంతకాలం భగవంతుణ్ణి ఆకర్షించడానికి పనికొచ్చేవి. ఇది ఆయన కావాలని ప్రజలను అనుగ్రహించడానికి లీల కోసం ఈ 4 ఉపచారాలు ప్రత్యేక ఉపచారాలు అన్నాడు. ఈ 4 ఇచ్చామా, ఆ దేవుడు ఏ దేవుడైనా, శివుడి రూపంలో ఉన్న, కృష్ణ రూపంలో ఉన్న, రామరూపంలో ఉన్న, బ్రహ్మరూపంలో ఉన్న, అమ్మవారి రూపంలో ఉన్న, తక్కువ ఆకర్షింపబడి మన దగ్గరకు వస్తాడు. ఆ 4 మొట్టమొదటిది పుష్పం. ఇది శుక్రుడు బలికి చెప్పాడు. పువ్వులు ఇచ్చామంటే భగవంతుడు మన దగ్గరకు వస్తాడు అని. చిత్రం ఏమిటో తెలుసిన ధర్మరాజా, శుక్రాచార్యుడు బలికి ఈ ఉపచారముల గురించి చెబితే బలిచక్రవర్తి మనువుకి చెప్పాడు, వైవస్వత మనువుకి. వైవస్వత మనువు సువర్ణుడు అనే ఒక ఋషికి చెప్పాడు. ఈ సువర్ణుడు నారదునికి చెప్పాడు. నారదుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను. నీవు నేను చెప్పుకుంటే నీదంతా విన్న పద్మాగర్ గారు గుంటూరులో వాళ్ళకి చెప్పారు. ముందుగా పుష్పముల గురించి చెబుతాను. పుష్పములకు సుమనస్సులు అని పేరు. దేవతలకు కూడా సుమనస్సులు అనే పేరు. నిజానికి సు అంటే మంచి మనస్సు. మంచి మనస్సు కలిగిన వాళ్ళు అవటం వల్ల దేవతలకి సుమనస్సులు అని పేరు. ఇంతకీ దేవతలకి మనస్సు ఏమిటి? పువ్వే. పువ్వులో ఉన్న సువాసన, పువ్వులో ఉన్న కోమలత్వం, పువ్వులో ఉన్నటువంటి పరోపకార చిహ్నం, ఇవి దేవతలకి మనస్సులు అయ్యాయిట. మీరు ఒకసారి చూడండి, జామ చెట్టు ఉంది, దానికి ఒక పువ్వు పూస్తుంది, కోమలంగా ఉంది. ఈ పువ్వే లేకపోతే అసలు జామకాయ లేదు, కాయ లేకపోతే గింజ లేదు, గింజ లేకపోతే ఇంకో చెట్టు రాదు. కాబట్టి మొత్తం చెట్టు నిలబెట్టేది మళ్ళీ పుష్పమే. ఓ మందార పువ్వు ఉంది, ఎంతో కోమలంగా ఉంటుంది, దాన్ని చూడగానే ఆహ్లాదం కలుగుతుంది. పుష్పములలో కోమలత్వం ఉంది, కొన్నింటిలో పరిమళం ఉంటుంది. పువ్వే లేకపోతే కాయ రాదు, ఆ కాయే లేకపోతే విత్తనం ఉండదు. అందువల్ల దేవతలు ఏం చేశారంటే భూలోకంలోనూ స్వర్గలోకంలో ఉన్న పువ్వులని తమ మనస్సుల కింద సేకరించారు. పుష్పములనగా దేవతలకి మనస్సులు అని ఇంద్రుడు చాటాడు. అందువల్ల పువ్వులు దేవతలకు ఇవ్వగానే దేవతల యొక్క మనస్సుని దేవతలకి సమర్పించినట్టు అవుతోంది. దేవతల మనస్సులు పువ్వుల్లో ఉన్నాయి. మనస్సు లేని దేవుడు మన ఏమనుగ్రహిస్తాడు? మీరు రోజు ఒక దేవుడికి పూజ చేస్తున్నారు, ఆయన దగ్గర మనస్సు లేదు, ఉత్తి రాతి బొమ్మ. ఆయనకి ఎన్ని పూజలు చేసినా అనుగ్రహించలేడు ఆయన, ఎందుకంటే ఆయన దగ్గర మనస్సు లేదు కనుక. నువ్వు పువ్వు పట్టుకెళ్ళా దేవుడికి ఇవ్వగానే ఆయనకి మనస్సు విడుతుంది. అప్పుడు మనస్సు రాగానే ఏం చేస్తాడు? ఎప్పుడైనా మనస్సు మన దగ్గర ఉంటే అవతల వాడిని అనుగ్రహిస్తాం. అందుకే ఎవరికైనా కఠినత్వం ఉంటే మన అనుగ్రహించకపోతే నీకు అసలు మనస్సు ఉందిరా అంటున్నావా లేదా? భగవంతుడు మన అనుగ్రహించాలంటే ఆయన దగ్గర ఏముండాలి? మనస్సు ఉండాలి. మనస్సు ఉండాలంటే పువ్వు అక్కడ పెట్టాలి. అందువల్ల రాగానే ముందు భగవంతుడి దగ్గర పుష్పం పెట్టామంటే ఈ పువ్వు ఆయన మనస్సు, ఆయన మనస్సు ఆయనకి ఇచ్చాం గనక ఆయన సంతోషించి మన మనస్సులో ఉన్న కోరికలు తీరుస్తాడు. కాబట్టే పువ్వులను సుమనస్సులు అన్నారు. వీటితో పూజిస్తే మనకి మంచి కలుగుతుంది. ఎంత సులభంగా చెప్పారండి భీష్ముల వారు. కాకపోతే ఆయన సంస్కృతంలో చెప్పారు, నేను తెలుగులో చెబుతున్నాను మీకు. ఈ పువ్వులతో పూజిస్తే మనుష్యులకి తక్షణం కోరికలు తీరుతాయి. పుష్పముల వల్ల నపుంసకత్వం తొలగుతుంది. రోజు పువ్వులతో పూజిస్తే కొంతమందిలో పురుషుల్లో ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కంప్యూటర్లు చదువుకునే వాళ్ళలో సాఫ్ట్వేర్ వాళ్ళలో నపుంసకత్వం ఎక్కువ వస్తుంది తెలుసా మీకు? 300-350 మంది ఈ మధ్యకాలంలో పాపం ఏమొచ్చిపడిందో కదా తెలియట్లేదు కానీ, ఈ దరిద్రపు కంప్యూటర్లోనో ఫోనుల్లోనో ఏమున్నాయో తెలియట్లేదు కానీ, చాలామంది పిల్లలు రోజు నా పీఠానికి వచ్చి కాళ్ళ మీద పడి బాబోయ్ మేమేమో నపుంసకులం అయిపోతున్నాం, కాపురాలు కూలిపోతున్నాయని ఏడుస్తున్నవాడి. దీని గురించి ఒక చిన్న దృష్టి పెట్టాలంతా కూడా. ఒక్క బెంగళూరులో బసవన్న దేవతలను ఎక్కువ ఆరాధిస్తారు. కర్ణాటక క్షేత్రంలో వృషభములను ఆరాధించినటువంటి వాళ్ళకి మాత్రమే నపుంసకత్వం ఉండలేదు. అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో బెంగళూరులో ఉన్న వాళ్ళకి తొందరగా నపుంసకత్వం రావడంలా. ఎప్పుడైనా ఆబూతులను పూజించేవాళ్ళు ఉంటారే, ఎద్దుల్ని పూజించేవాళ్ళు, వీళ్ళకి తొందరగా నపుంసకత్వం రాదు. అందువల్ల ఆబూతుల్ని పూజించడం పూర్వకాలంలో అందుకు చేసేవారు, అచ్చు పోయించేవారు. అచ్చు పోసి ఆబూతుల్ని విడిచిపెడితే ఊళ్ళో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలకి నపుంసకత్వం రాదు, తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది. కొంతకాలం పోతే కలియుగంలో నపుంసకులు ప్రతి 100 మందిలో 90 మంది తయారవుతారని భవిష్య పురాణాలు అంటూ చెబుతున్నాయి. అది మనకి కొంచెం ఆందోళన కలిగించే విషయం అన్నమాట. ఎప్పుడు అలా కూర్చుని కొట్టుకుని టెక్ టెక్ అనుకుంటున్నాం కానీ అది టెక్ టెక్ కాదు, బీటెక్ కాదు, ఎంటెక్ కాదు, నపుంసక టెక్ అవుతోంది, లేనిపోని గొడవ. అలాగని భయపడమని కాదు, దానికి ఒక ఏదో ఒక పరిష్కార మార్గం చూసుకోవాలిగా. నాకు ఎలా తెలుస్తున్నాయంటే పాపం నా దగ్గరకు వచ్చేవాళ్ళంతా పెళ్ళయ్యాక ఇదే సమస్యలతో వస్తున్నారు. గురువుగారు ఏమన్నా మంచి మార్గం చెబుతారో మంచి మంత్రం చెబుతారని. అంతేగాని నేనేదో డాక్టర్నని కాదు, నేనేం వాళ్ళకి ఆపరేషన్లు చేయటంలా, కాకపోతే కోఆపరేషన్ ఇస్తున్నాను మంత్రపూర్వకంగా అంతవరకే. కాబట్టి ఎందుకు చెబుతున్నామంటే పువ్వులతో రోజు దేవతల్ని భక్తితో పూజిస్తే ఈ దౌర్భాగ్య స్థితి నపుంసకత్వం రాదని చెప్పారు సుస్పష్టంగా భీష్ముల వారు. ఇది వేద సమ్మతం కూడా. పువ్వులు దేవతల మనస్సులు, దేవతలు అనుగ్రహిస్తే పురుషుడు పురుషుడిలా స్త్రీ స్త్రీలా ఉంటుంది, అప్పుడు వంశాభివృద్ధి కలుగుతుంది, కోరికలు తీరుస్తారు. కోరికలు తీరాలన్నా, నపుంసకత్వాదులు తొలగాలన్నా, వంశాభివృద్ధి కలగాలన్నా పుష్పములతో పూజ చెయ్యాలి. ఈ పువ్వుల్లో ఏ రకమైన పువ్వులు ఏ రకమైన ఉపయోగం చేస్తాయో చూడండి. నలినంబుల్లు జాజులును తులసి దళములు ప్రభూత తోషము గిర్వాణులకు చేయును యక్షాదులకు జలోద్భవములెల్ల తుష్టి అనర్చున్. తామర పువ్వులు, జాజులు, విరజాజులు, మల్లె పువ్వులు, తులసీ దళములు దేవతలకి బాగా ఇష్టంట. దేవతలు ఇష్టపడేటటువంటి 1 క్వాలిటీ పుష్పాలు ఏమిటంటే నళినములు, తామర పువ్వులు, జాజులు, అవి సన్నజాజులు అవ్వచ్చు, విరజాజులు అవ్వచ్చు. తులసీదళం అంటే మరీ ఇష్టం. ఎక్సెప్ట్ గణపతికి, గణపతికి మాత్రం తులసీదళం ఎప్పుడూ ఒకటి. తులసీం సమర్పయేతు, తులసీదళం విఘ్నేశ్వరుడికి మాట వరసకు కూడా పనికిరాదు. వినాయక చవితికి, చతుర్థికి పనికొస్తుందని కొందరు చెప్పారు, అది కూడా అబద్ధమే. గణేశ పురాణంలో ఏ చతుర్థి నాడు కూడా నాకు తులసీదళం ఇస్తే నేను వాడిని శపిస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి తులసి ఒక్క గణపతికి తప్ప మిగతా అందరికీ పనికొస్తుంది, ఆయనకు మాత్రం నిషిద్ధం. అది ఆ కథ ఏదో క్రమంగా ఇప్పుడు చెప్పుకుందాం, ఒక పురాణంలో మళ్ళీ ఇంకో పురాణంలోకి వస్తే ఎప్పటికే సరిపోవట్లేదు సమయం. ఇవి దేవతలని బాగా ఆనంద పెడతాయి. యక్షులకైతే, అంటే దేవతలు కాకుండా యక్షులు కూడా దేవతల వాళ్ళు ఉన్నారు దేవజాతుల్లో. దేవతలలో కూడా ఈ మానవులలో ఎన్ని కులములున్నాయో ఎన్ని మతములున్నాయో దేవతల్లో కూడా అలాగే ఉన్నారు. సురలు, సాధ్యులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, కిన్నరులు అన్నారు, కిన్నెరులు అంటున్నారు, కర్మ లేనిపోని బండభూతది. కిం నరహ కిన్నరహ అవుతుంది. కాబట్టి కిన్నర శబ్దమే కానీ కిన్నెర శబ్దం లేదు. అది కిన్నెరస అనేది తెలుగు కోసం అలా మార్చారు, అంతే కిన్నర అది. సరే, మొత్తం మీద గంధర్వులు, యక్షులు, పన్నగులు, చారణులు, విద్యాధరులు వీళ్ళంతా దేవతల్లో జాతులు. అందులో యక్షులు అని ఒక ప్రత్యేకమైన జాతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తొందరగా డబ్బులు ఇస్తారు. దేవతలైతే తొందరగా ప్రసన్నం అవ్వరు, కొంచెం ఎక్కువ కష్టపడాలి. యక్షులు అలా కాదు, కొంచెం అల్ప మనస్సు కలిగిన వాళ్ళు దేవతలతో పోలిస్తే. వీళ్ళని తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు, కానీ ఇది ఎక్కువ మంచిది కూడా కాదనుకోండి. యక్షుల పూజల వల్ల వచ్చేది ఏంటంటే ఏదో డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు మనకి మళ్ళీ శాంతినిస్తాయో లేదో చెప్పలేము. అందుకని యక్ష నిధుల కోసం ప్రయత్నించేవాళ్ళు మళ్లీ దేవతలను కూడా పూజించకపోతే ఈ నిధులు వీళ్ళ ఇళ్లలో బలులు కోరతాయి. అందుకే ఇళ్లలో యక్ష నిధులు సంపాదించిన వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఇళ్లలో నిధులు దొరికినా లేకపోతే ఏమైనా హఠాత్తుగా దొరకరాని సంపదలు దొరికినా అటువంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండరుతూ ఉంటే ఇళ్లలో తగాదా వచ్చి చచ్చిపోతారు కొట్టుకుని. అయినా పర్వాలేదు, పూర్వకాలంలో యక్ష నిధుల కోసం కూడా ప్రయత్నించేవారు. అందుకే మీకు పాతాళ భైరవ సినిమాలో పెంగళ నాగేంద్రరావు గారు యక్షుల నిధులు అందరి వండి ప్రక్షిప్తాలవి పాతాళంలో అని రాశారే, చాలా అద్భుతమైన ఆయన తెగ చదివేశాడు పురాణాలకి. ఏం పండించేవాడు బాబు, నాకు ఆశ్చర్యం కలుగుతున్నమాట. ఒక మనిషిలో ఇన్ని రకాల శక్తులు ఉంటాయి అనిపిస్తుందన్నమాట. ఏ పదం చూస్తే ఆ పదం ఒక అద్భుతమైన ప్రామాణికం, అద్భుతమైన వెనకాతల కథ ఉంటుంది. ఇన్ని పురాణములు ఇన్ని భాషలు ఒక మానవ మాత్రుడు ఎలా సాధించాడంటే ఆయన కారణజన్ముడు, ఇంకేం సందేహం లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇందులో చెప్పాడు, యక్షులని పట్టుకుని తొందరగా సంపాదన పొందాలనుకుంటే ఒక్క తామర పువ్వులు తప్ప తక్కిన ఈ నీళ్లలో పుట్టిన పువ్వులతో పూజ చేయమన్నాడు. నీళ్లలో ఇంత చిట్టి చామంతులని రకరకాలుగా నీళ్లలో ఇంత బులిబులి పువ్వులు పుడుతూ ఉంటాయి, అవి కలవ పువ్వులు. మొత్తం మీద నీళ్లలో ఉండే చెరువులలో ఉండే పువ్వులతో యక్షుల్ని పూజిస్తే సంపదలు తొందరగా వస్తాయి. కాకపోతే దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు గనక జ్ఞానులు ఎప్పుడూ కూడా దేవతలనే పూజిస్తారు. ఎర్రని పువ్వులు, ముళ్ళ చెట్లకి పూసే పువ్వులు, కొన్ని ముళ్ళ చెట్లు కూడా ఉంటాయి వాటికి కూడా పువ్వులు ఉంటాయి. తర్వాత కొన్ని ఘాటైన వాసన అనమాట, ఆ వాసన పీల్చేవంటే ముక్కులు అదిరిపోతాయి. ఈ పువ్వులని అభిచారిక పూజల్లో అంటే క్షుద్ర పూజలలో వాడతారు, చిన్న చిన్న ప్రయోజనాలకు వాడతారు. ఇవి ఎక్కువగా అంటే ఈ ముళ్ళ పువ్వులు, ఘాటైన పువ్వులు, దురద పెట్టే పువ్వులు, ఎర్ర మరీ ఎరుపుగా మందారంలా కాకుండా మరీ విచిత్రమైన ఎరుపులో ఉంటాయే మోదుగు పువ్వులు లాంటివి, ఇవి భూతాలకి రాక్షసులకి ప్రీతి. అందుకే భూతమాంత్రికులు ఈ పువ్వులతో ఎక్కువ పూజ చేస్తారు. ఇవి దుర్యోధనుడు ఎక్కువ వాడేవాట. అందుకే దుర్యోధనుడు పక్కన భేతాళ శక్తులు ఎక్కువ ఉండేవి. ఆ శక్తుల వల్ల వాడు ఏం ప్రయోజనం పొందాడు పెద్దగా. ఇంకా ఈ పువ్వులు పూజకు పట్టుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన గొప్ప సూక్తి ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడే మనం తీసుకుందాం కాసేపు. శ్రీ శారదా పరమేశ్వరి దేవాలయంలో మనం ఉన్నాం. శివాలయానికి పక్కన నాకు కుడివేపున, అవునా, మీరు రాగానే అటు నుంచి వస్తే ఎడం వేపున చిన్న ముళ్ళకం చేశారు. అందులో ఏమున్నాయి వరుసగా మనకి బిల్వవృక్షాలు లాంటివి ఉన్నాయి. అలాగే దత్తాత్రేయుడి వెనకాల మంచి పువ్వుల చెట్లు ఉన్నాయి, కదంబ వృక్షాలు ఉన్నాయి. ఐసర మధ్య పీఠంలో దొరుకుతున్నాయని అక్కడున్న పువ్వులు కోసుకుపోయి పూజకు వాడితే ఎందుకు పనికిరారని చెప్పాడు. విను దేవాలయమున, విను దేవాలయమున పితృవనమున పుట్టు కుసుమములు వలదు వివాహం బునకును శాంతిక పౌష్టిక వనత జనరంజనాదివర్తనములకు. ఆ దేవాలయంలో పుష్పాలు ఆ దేవాలయంలో ఆ దేవుడికే వాడాలి. మన ఇంట్లో పెళ్ళిళ్లకో, మన ఇంటిలో పూజామందిరంలో పూజలకో, మన ఇళ్లలో కూడా పూజామందిరాలు ఉన్నాయిగా. మా ఇంట్లో శివుడికి పెట్టుకెళ్ళడానికండి ఈ గుళ్ళోంచి నాలుగు బిల్వపత్రాలు పెట్టుకెళ్ళనా అని ఒకవేళ అచ్చకుండా అడిగినా లేక హరిగారిని అడిగినా వాళ్ళు ఒకవేళ మొహమాటానికి ఇస్తామన్నా మీరు పెట్టుకెళ్ళకండి, ఇవి ఈ ఆలయానికే వాడాలట. ఈ ఆలయం కాంపౌండ్ వాళ్ళు దాటి బయటికి తీసుకెళ్లే అధికారం మనకు లేదు. ఒకవేళ ఈ కాంపౌండ్లో మేము కాపురం పెట్టినా నేను కూడా కోసుకెళ్ళి వాడడానికి లేదు. అది ఆ దేవుడికి ప్రధాన దేవతకే. మనం బయట నుంచి కొనుక్కోవలసిందే కోసుకోవలసిందే. దేవాలయంలో పువ్వులు కానీ పితృవనమున శ్మశానాల్లో ఉన్న పువ్వులు కానీ ఇంటికి పట్టుకెళ్ళినా వివాహంలో వాడినా ఇలా గురువుగారి మెళ్ళలో వేయడానికి ఆ పువ్వులు పట్టుకొచ్చి దండగా కొయ్యట్లేదని నా నమ్మకం. ఒకవేళ చేస్తే రేపటి చేయకండి, ఇవి మంచిది కాదట. శాంతి కర్మలకి, పుష్టి కర్మలకి, అందులో భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళ జడలో పెట్టుకోవడానికి, ఏమో నీకోసం పువ్వులు తెచ్చాను అని ఇక్కడ పువ్వులు కోసుకెళ్ళి ఆవిడ మెళ్ళో ఆవిడ జడలో వేయకండి. ఇవి వేస్తే మహాపాపం, దానికి ప్రాయశ్చిత్తం లేదు. దేవాలయంలో ఈ సొమ్ము పెట్టుకెళ్ళడం ఎంత ప్రమాదమో చెప్పారండి బాబు స్పష్టముగా ఒకటికి రెండు సార్లు. అందుకనమాట దేవాలయం శ్మశానం ఈ రెండింటిలో ఉన్న పువ్వులు మాట వరసకు కూడా మనం స్వార్థానికి వాడకూడదు, ఇంటికి పట్టుకెళ్ళకూడదు, హరి మన ఇంట్లో ఉన్న దేవాలయాల్లో కూడా వాడకూడదు. ఆ గుడి పువ్వులు ఆ గుడికే వాడాలి. ఒకవేళ వాడితే దానికి చాలా పెద్ద ప్రాయశ్చిత్తం చెప్పారు. ఆ ప్రాయశ్చిత్తం మీరు చెయ్యలేరు ఇప్పుడు, వల్ల కాదు అంత కష్టం. ఎందుకు వద్దన్నది మానేస్తే మంచిది కదా. ఇది భారతం పంచమ వేదం చెప్పింది. పురాణాలలో వేదాలలో ఏదన్నా తేడా వస్తే ప్రమాణం భారతం. తా మూదల ధర్మార్థకామ మోక్ష స్థితికి, ధర్మార్థకామాలకి మోక్షానికి ఇది ప్రమాణం. పంచమ వేదం అని పిలువబడే భారతమే ప్రమాణం కనుక ఇవి పట్టుకెళ్ళకూడదు. పువ్వులతోటి భగవంతుడి పూజించడం వల్ల కోరికలు తీరుతాయి, ఇవి చాలా శుభాలని చెప్పాం కదా. తెల్లని పువ్వులు, గన్నేరు పువ్వులు ఇవి కనుక భగవత్ పూజకి అర్పిస్తే సులభముగా సంపదలు కూడా లభిస్తాయి. ఇంకా ధూపం ఉన్నది, ధూపాదైశ్వర్యం, ధూపం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది, పదవులు వస్తాయి. చీటికి మాటికి పోటీలు చేసి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఓడిపోయేవాళ్ళు కానీ, తీరా నెగ్గినా ఎప్పటికీ ఏ విధమైన మినిస్టర్షిప్ రాకుండా బాధపడుతున్న వాళ్ళు కానీ, పదవులు రాక బాధపడుతున్న వాళ్ళు రోజు ధూపం పెట్టమన్నారు. అందులో ముఖ్యంగా శివుడికి గనక ధూపం ఎక్కువ వేశామా ఖచ్చితంగా పదవి వస్తుంది వాడికి. ఎందుకు పనికిరాని వాడికి పదవి వచ్చి తీరుతుంది. నేను దానికి ఉదాహరణ చాలామందిని చూశాను, నా శిష్యులు చాలామంది దగ్గర ప్రయోగించాను కూడా. నామినేటెడ్ పోస్ట్ ఈ మధ్యనే మా గొప్ప ఆధ్యాత్మిక శిష్యుడు పొందాడు కూడా ఈ పని చేశాక. ధూపము ఐశ్వర్యం ఇచ్చి తీరుతుంది. ధూపాదైశ్వర్యం, సాంబ్రాణి, మంచి అగరత్తులు, గుగ్గిలం, అలాగే ధూపిష్టికులను ఈ మధ్యన తయారు చేస్తున్నారు, ఆవు పేడతో తయారు చేయబడే ధూపిష్టికులు, మళ్ళీ ఉత్తి కెమికల్స్ వల్ల ఉపయోగం లేదు. ఇటువంటి వాటిని భగవంతుడికి అలా పెట్టేశామంటే ఐశ్వర్యము లభిస్తుంది, పదవి లభిస్తుంది. ఐశ్వర్యం అంటే పదవి, డబ్బు కాసుమ, ధనమునకేమో వేరే పనులు చేయాలి. ప్రత్యేకంగా పదవులు కావాలంటే ధూపం ఇవ్వాలి. దీంతో పాటుగా తుష్టి పుష్టి లభతే, మనిషికి సంతోషం కలుగుతుంది. సంతోషం లేకపోతే ఎన్నుంటే ఉపయోగం ఉంది? అన్నిటికంటే సంతోషమే గొప్పధనం. సంతోషం సగం బలం కాదు, నన్ను అడిగితే పూర్తి బలం అది. ఏం వచ్చినా దానితో తృప్తిగా ఉండేవాడు ఉన్నాడే వాడు అదృష్టజాతకుడు. ఆ తుష్టి కలగాలి. ఎందుకో తెలియదు కానీ మనస్సుకు అశాంతి వస్తుంది టండోయ్. క్రమంగా 60 ఏళ్లు దాటాక మానవులకు గొప్ప బలహీనత బయలుదేరుతుందని, ఆ బలహీనత ఏమిటంటే మానసిక దార్ఢ్యం తొలగిపోతుందని ఇందులో చెప్పాడండి ఆయన. 60 ఏళ్ల దగ్గర నుంచి ఆందోళన మొదలవుతుందిట, నేను ధర్మ మార్గంలో వెడుతున్నానా అధర్మ మార్గంలో వెళ్ళానా, నాకు మోక్షం వస్తుందా రాదా అని ఒక రకమైన పటుత్వం తగ్గిపోతుంది. ఇంద్రియ పటుత్వం తగ్గిపోవటం వల్ల అశాంతి బయలుదేరుతుంది. ఈ అశాంతి తొలగి మానవుడు ప్రశాంతిగా ఉండాలంటే తరచుగా భగవంతునికి, అందులో ముఖ్యంగా శివాలయాలకి పట్టుకెళ్ళి అక్కడ ధూపం మన కళ్ళెదురుగుండా వేయించండి. అలాగని రాకుండా పట్టుకొచ్చేస్తారు ఇక సాంబ్రాణి బస్తాలకు బస్తాలు. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టమని కాదు, వాళ్ళకు అవకాశం ఉన్నంత వరకు. మనం అర్చకులను ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా భక్తితో పూజించాల్సి ఉండి వాళ్ళని ఏడిపించకూడదు, వాళ్ళంతటి వాళ్ళు చేసేలా చూసుకోవాలి. కాబట్టి మొత్తం మీద ధూపం ద్వారా మానసిక పుష్టి లభిస్తుంది, సంతుష్టి లభిస్తుంది, అశాంతి తొలగిపోతుంది. ఇది ఎవరు చెప్పారు? ఇదంతా స్వయంగా భీష్ముడు చెబుతున్నాడు, ధర్మరాజు గారికి చెబుతున్నాడు. తగిన ఎట్టి ధూపము దేవతలకు నిచ్చి పరమ పుష్టియు ఆయువు బడయు కర్త. ఎంత అద్భుతమైన పద్యం ఇది. తగినట్టి ధూపం అనగా సాంబ్రాణి, ధూపుష్టిక్కులు, గుగ్గిలం ఇటువంటివి, మళ్ళీ రసాయన పదార్థములు ఎక్కువ వాడకుండా మంచి ధూపమును దేవతలకిస్తే పరమ పుష్టియు, ముందు పుష్టి కలుగుతుంది, అన్ని రకాలుగా సంపదలు పెరుగుతాయి, ఆయువు పుష్టి అవుతుంది, అన్ని పెరుగుతాయి. ఆయువు పడయుకర్త, కొంచెం ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. యక్ష గంధర్వ పండగ రాక్షసులును ధూపమున మెచ్చి కోర్కులెత్తురు కుమార. ఒక్క దేవతలే కాకుండా యక్షులు, రాక్షసులు, గంధర్వులు, సర్పరాజులు వీళ్ళు కూడా సంతోషిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఉపకారం చెప్పేనా అపకారం చేయరు. వీళ్ళతో పెద్ద సమస్య ఉంటుంది. శివాలయంలో మనం ధూపం ఇస్తే ఇటు యక్షులు, గంధర్వులు, పండగులు, రాక్షసులకి ఆ ధూపం పంచుతాట శివుడు. పంచడం వల్ల వాళ్ళు మనకు అపకారం చెయ్యరు, దానివల్ల ఏమవుతుంది? కోరికలు తీరుతాయి. ఇక దీపం, దీపం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి. అందుకే దీపారాధన చెయ్యనిదే ఏ పూజ చేయకూడదు. దీపారాధన చేయగానే మన మనస్సుని పాడు చేసే పాడు ఆలోచనలు ఉన్నాయే అవి తగ్గుతాయి. తగ్గకపోయిన ఆ పాడు ఆలోచనల వల్ల పూజ పాడవదటండి. ఇది కొసమెరుపు, చాలా జాగ్రత్తగా వినవలసిన మాట కూడా. సాధారణముగా పూజ మొదలెట్టగానే లేక జపం మొదలెట్టగానే మన మనస్సు అక్కడ ఒక క్షణం ఉండదు. కారణం, కొన్ని దుష్టశక్తులు హృదయంలో ప్రవేశిస్తాయి. ఈ దుష్టశక్తులు ఏం చేస్తాయన్నమాట? మన మనస్సుకి నిలకడ లేకుండా చేస్తాయి, అశాంతిని ఇస్తాయి, లేదా ఆవులు ఇంతలు తెచ్చిపెడతాయి. శ్రీరామ శ్రీరామ, మళ్ళీ శ్రీరామ శ్రీరామ. ఈ దిక్కుమాల ఆవులంతలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు మరి. ఇలా ఎన్నో రకాలైన దుష్టశక్తులు కొన్ని ఉన్నాయి. ఈ దుష్టశక్తులు మనల్ని ఆవహించి జపము చెయ్యనివ్వవు, భగవంతుడి మీద దృష్టి ఉండనివ్వవు, నీరసం తెప్పిస్తాయి. రామ అంటుంటే ఎవరో గొల్లభామ గుర్తుకొస్తుంది, ఇంకో ఏదో రామ అందామంటే ఇంకో కాముడు గుర్తుకొస్తాడు. ఇవన్నీ వస్తాయని నేను చెప్పింది కాదుగా, భీష్ముడు చెప్పాడు. వీటన్నిటికీ దుష్టశక్తులు అని పేరు. ఈ దుష్టశక్తులు దీపారాధన చేయటం వల్ల నశిస్తాయి. అనగా దీపారాధన చేసి పూజ చేసిన వాడికి ఆవులింతలు రావడం వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది, మనస్సు అటు ఇటు చెదిరిపోవడం వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది, అశాంతితో ఉన్నవాడికి అశాంతి వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది. అశాంతి వస్తుంది, రావదని అండల్లా, కానీ అశాంతి వల్ల సద్గతులు ఆగవు. మనకు కావలసింది గతులు కదా, గతులు ఆగవు. మనం జపం చేయడం మొదలు పెట్టగానే మనస్సు అటు ఇటు పోతుంది. ఆ పోతున్న మనస్సు వల్ల మనకేమనిపిస్తుంది, అయ్యో నేను రామ అందం అనుకున్నాను, కృష్ణ అందం అనుకున్నాను, లేక ఏదో స్తోత్రం చేద్దాం అనుకున్నాను, కానీ మనస్సు నిలకడగా ఉండడం లేదు, దీనివల్ల నా జపం వ్యర్థమేమో అని నీకు బెంగక్కర్లేదట. దీపం వెలిగించావు గనక ఒక్క అక్షరం చదివినా ఆ ఫలితం ఫలితం కింద నీకు వచ్చి తీరుతుంది. ఆ ఫలితమును ఏ దుష్టశక్తులు తమతో పట్టుకుపోవు, నీకు నాశనం కాదు. ఆ ఫలితం శరీరం విడిచిపెట్టాక వెంట వచ్చి తీరుతుంది. అందుకని దీపారాధన చెయ్యాలి. గొప్ప సందేశం. ఈ అనుమానాలు మనం ఇంచుమించుగా మీ అందరికీ ఉన్నాయి, నాకు ఉండే ఒకప్పుడు, కానీ భారతం చెప్పింది అందుకని దీపం వెలిగించు. దీపం వెలిగించాక ఇంక నీకు ఏదన్నా లోపల తేడా వచ్చిన ఇంక బెంగ పెట్టుకోకర్లా, హాయిగా దీపారాధన చెయ్యి. అందుకే ఆ పూజ అయ్యేదాకా దీపం కొండెక్కకుండా చూసుకో. ఆ ఒక్క పని చేసావా, ఆ పూజ చేస్తున్నప్పుడు వచ్చే ఆవులింతలు, ఆ పూజ చేస్తున్నప్పుడు చెదిరిపోయిన మనస్సు, వీటి వల్ల వచ్చే నష్టములు రావు. ఈ దుష్టశక్తులు నశిస్తాయి, దుష్ఫలితములు తొలగిపోతాయి. దీపం జ్ఞానం ఇస్తుంది. దీపం క్రమక్రమంగా మనిషిని జ్ఞానిని చేస్తుంది, గురుభక్తి పెంచుతుంది, పెద్దల మీద, పౌరాణికుల మీద, జ్ఞానుల మీద ప్రేమ పెంచుతుంది, భక్తి పెంచుతుంది. రోజు శ్రద్ధగా దీపారాధన చేసేవాడికి తెలియకుండానే ఇలా పురాణాలు వినాలనే కోరిక వస్తుంది, పౌరాణికుల మీద భక్తి వస్తుంది, మహానుభావులైన సద్గురువుల మీద మనకి ఆసక్తి పెరుగుతుంది, వారి మీద భక్తి పెరుగుతుంది. దీపంలో మాత్రం ముందేం చెప్పాడు, నెయ్యి సమృద్ధిగా పొయ్యాలి, నెయ్యి పొయ్యకుండా దీపం వెలిగించకూడదు. ఇది నేను చెబుతున్న మాట కాదు, మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఈ మాట ఎందుకంటున్నానంటే భీష్ముడు చెప్పాడు. భీష్ముడు కూడా ఎవరి దగ్గర చెప్పాడు, జగద్గురువు కృష్ణుడి సన్నిధానంలో పక్కన నారదాదులు ఉండగా, వ్యాసుడు ఉండగా, ఇంతమంది ఉండగా భీష్ముడు చెప్పాడు. ముందేం చెయ్యాలి, ఒక ప్రమిద లేక దీపపు కుందె పెట్టి దాన్ని నిండుగా పొయ్యాలి, నెయ్యి సమృద్ధిగా పొయ్యాలి. ముందు ఒత్తులు వేసి నెయ్యి పోస్తే అది దీపారాధన కాదు, అది అర్థం అవుతుందట. ముందేం చేయాలి, సాధ్యం నెయ్యి పోయి నెయ్యితో ఉండాలి, అది కూడా సమృద్ధిగా ఉండాలి. కొంతమందికి అక్కడ పిసులు కొడుతున్నామే, కొంచెం సగం సగం పోసేయటం, మళ్ళీ తీసి పక్కన పెట్టడం, ఈ వెలిగించిన ప్రమిద కాసేపు అలా చూపించి మళ్ళీ ఒత్తులు నొక్కేసి మళ్ళీ మర్నాడు వెలిగిస్తారు, అదేదో సినిమాలో చూపించినట్టుగా. ఈ పిసులు కొట్టాళ్ళు ఉంటారు అక్కడక్కడ, మహాపాపం చెప్పాడు. దీపములో ముందు నెయ్యి సమృద్ధిగా పోయి ఆ తర్వాత వత్తి వెయ్యాలి, వర్తి బలముగా ఉండాలి, సన్నగా. పద్మాకర్ గారి మొహల్లో ఉంటే ఉపయోగంలా, కొంచెం దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఒత్తులు ఎప్పుడు దీపారాధనకి వేసే ఒత్తులట, కాసేపు అందులో నిలబడేలా ఉండాలట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్యన సన్నని ఒత్తులు పట్టుకొచ్చి అమ్ముతున్నారు, ఈ సన్నని ఒత్తులు వేస్తే దీపారాధన వ్యర్థం అని చెప్పేశారు సుస్పష్టంగా, వర్తి బలముగా ఉండవలను. మూడు ఒత్తులు గనక దీపారాధనలో వేస్తే అది త్రిమూర్తులకి ప్రీతిపాత్రమై మనుష్యుల్ని స్వర్గమర్త్య పాతాళ లోకాలకి సంబంధించిన దోషాలు తొలగించి ఉత్తమ గతులకి పంపుతుంది. అందువల్ల వర్తులు మూడెయ్యాలి, ఆ వర్తులు బలంగా ఉండాలి, ముందు నెయ్యి పొయ్యాలి. దేవాలయంలో దీపం ఆర్పాడా వాడు గుడ్డివాడై పుడతట. చెప్పారు సుస్పష్టంగా, దేవాలయములో దీపం ఆర్పినవాడు లేదా ఈ దీపం కుందులు అపహరించిన వారే వచ్చే జన్మలో గుడ్డివాళ్ళు ఏర్పడతారు. అయ్యా రెండు కళ్ళు లేని గుడ్డివారిని బాబోయ్ అని అంటున్నామే, దానికి గల కారణం దేవాలయంలో పూర్వజన్మలో దీపం ఆర్పడం. అందుకే దీపం ఆర్పి ప్రమాణం చేయొద్దని వారు పూర్వం గుర్తుందా మీకు, నువ్వు పొరపాటు తప్పు చేసి ఉంటే దీపం ఆర్పి ప్రమాణం చేసావా? అసలు దేవాలయంలో దీపం ఆర్పితేనే ప్రమాదం అంటే మళ్ళీ ప్రమాణానికి దీపం ఆర్పడం ఏమిటి? ఇళ్లల్లో తొందరగా అంధులు కూడా పుడతారు, గుడ్డివాడైపోతాడు. దేవాలయంలో దీపపు కుందులు అస్సలు అపహరించకూడదు. వెండివి బంగారమే కాదు, మట్టి ప్రమిదలు వాళ్ళేం చేసుకుంటారులే అనే మట్టి ప్రమిదలు కూడా పట్టుకుపోయేవాళ్ళు ఉన్నారు కకృతి మనుషులు, అవి చాలా ప్రమాదం. తెలియక చిన్నప్పుడు అలా చెయ్యొచ్చు. ఏం చేస్తాం, మనకేం తెలుస్తుంది, ఒకటో క్లాస్ పిల్లలైతే. నా చిన్నప్పుడే నాకు తెలియక ఐదేళ్ల వయసులో గుళ్ళో కడుతున్నప్పుడు అక్కడ కాస్త విభూతి పట్టుకుపోతున్నాను నేను. నాకేం తెలుసు, విభూతి పెట్టుకుందామనే కోరిక నాకు, అమాయకత్వం కదా ఐదేళ్ల వయసులో. అప్పుడు ఆ అర్చకుడు మా నాన్నగారికి పరమశిష్యుడు, సువర్ణేశ్వర స్వామి గుళ్ళు అర్చక స్వామి వారు, నాన్నగారి దగ్గర సంస్కృతం చదువుకునే అతను ఇంత విభూతి మొక్క పట్టుకెడుతుంటే, నాయన సంస్కృతం మేస్టర్ అబ్బాయి, విభూతి గుళ్ళో పెట్టాలి కానీ పెట్టుకెళ్ళకూడదరా అన్నాడు ఆయన. లేదండి నాకేం తెలియదు దొంగతనం అని, నాకు అసలు దొంగతనం అంటారని కూడా తెలియదు. విభూతి రోజు ఇంటి దగ్గర పెట్టుకోవాలని చెప్పారు కదండి మీరేను మా నాన్నగారును, అందుకని విభూతి పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి పట్టుకెడతానంటే శివాలయంలో నుంచి పట్టుకెళ్ళకూడదరా బాబు, కొనుక్కుని పెట్టుకోమనే ఉద్దేశం అని చెప్పాక అప్పుడు నాకు తెలిసింది, జ్ఞానోదయం అయ్యింది. కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు తెలియదు, అదృష్టవశాత్తు చిన్నప్పటి నుంచి ఇలాంటి మహానుభావుల సాంగత్యం వల్ల ఓహో శివాలయము నుంచి విభూతి పెట్టుకెడితే అది మహాపాపం అని అర్థమైంది. ఇప్పుడంటే పురాణాలు చదివితే అది ఎలాగో దోషం తెలుస్తుంది. కాబట్టి పాపం చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? ఏ దీపావళికో ఇక్కడ వరుసగా లక్షదీపోత్సవం చేస్తే ఒక కుంది పట్టుకుపోవచ్చు కాలక్షేపానికి, అవి మహాపాపం. పురాణం అయిపోయాక పట్టుకుపోవడానికి వచ్చే ప్రసాదం కోసం వచ్చే కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? గురువుగారు నడకకుండా కాళ్ళకి ఉన్నటువంటివన్నీ పట్టుకుపోతున్నారు వాళ్ళు. అందువల్ల రేపు పొద్దున ఏ పండున్నా అడగకుండా పట్టుకెడితే అది ప్రమాదం అని చెప్పాలి వాళ్ళకి. అందున దీపపు కుందులు, ఈ దీపాల యొక్క ప్రమిదలు మొదలైనవి దేవాలయంలో నుంచి ఎత్తుకుపోతే వాడు గురుడ్డివాడై తీరుతాడు. దీపము దానం చేయడమే పుణ్యం. ఒక్క దీపదానం సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి ఔలు దానం చేయడంతో సమాన ఫలితం ఇస్తున్నాడు. కృష్ణుడు దానాలు మన దగ్గర పుచ్చుకుంటాడా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ మనకు అంత తేలిగ్గా కనపడ్డు, పోని ద్వాపరయుగంలో ఆయన ఉన్నప్పుడే ఉన్నాం. ఉంటే మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీకు గోవు దానం ఇస్తాం అంటే ఆయన మన దగ్గర పుచ్చుకుంటాడా? దీపం గుళ్ళో దానం చేస్తే లేదా మహానుభావులకి దానం చేస్తే వెండి బంగారం వంటి ప్రమిదలు, శ్రీకృష్ణునికి గోదానం చేసిన ఫలితం వస్తుంది. అంత గొప్పది దీపదానం అంటే. ఆలనేయి ముఖ్యము మహిషాది మేష జనిత ఘృతములు తైలం బుమనుజనాథ మధ్యమములగు మేధోస్థి మాంస రసముల రయనింద్యముల్ దీప సమర్పణమున. దీపారాధన దీపదానం చేసేటప్పుడు ఆలనేయి ముఖ్యం, గోవులకు సంబంధించిన నెయ్యే వాడాలి, అదే ప్రధానం. ఆవు నెయ్యి పూర్తిగా దొరకకపోతే కొంచెం అందులో మిగతావి కల్తీ చేసి కలపచ్చు గేదె నెయ్యి అవిని, కానీ ఉట్టి గేదె నేతితో దీపారాధన పనికిరాదు, అది మధ్యం. దానివల్ల ఎక్కువ ఫలితం రాదు. దోషం వల్ల మహిషాది మేషజనిత ఘృతములు, అనగా గేదె మహిషం బాగా ఈ నల్లనైనటువంటి గేదెలు, గేదెల్లో కూడా గౌడు గేదెలు, ఆ గౌడు గేదెలు మామూలు గేదెలు ఈ రెండింటికి సంబంధించినటువంటి ఘృతము అంత పనికిరాదు. గొర్రెలు మేషములు అంటే గొర్రెలు, మేషం అంటే మేకత్సమా, మేషము అంటే గొర్రె, అజా అంటే మేక. అందుకే రోజు మీరు శ్రీ సూక్తంలో హస్త్యస్యాజా విగోరథం, ధనం అంటే ఏమని చెప్పారు? హస్తి ఏనుగు, అశ్వ గుర్రము, అజా మేక, ఆవి అంటే గొర్రె, గో ఆవు, ఇవన్నీ మనకి సంపదలు చెప్పారు. హస్త్యస్యాజావి గోరథం అలా విడదీయాలి, హస్తి అస్య అజ ఆవి గో రథం, ఇవన్న వాడు సంపదలు అనమాట. ఇందులో అక్కడ ఆవి అంటే గొర్రె, అజ అంటే మేక. కాబట్టి రాసులలో మేషరాశి వేసినప్పుడు గొర్రె వెయ్యాలి అక్కడ, మేకని మాత్రం చిహ్నంగా వేయకూడదు. రాసుల్లో 12 రాసుల్లో మొదటిది ఏమిటి? మేషం. మేషరాశి అంటే అక్కడ గొర్రెని వెయ్యాలన్నమాట. గొర్రెకి సంబంధించిన నెయ్యి అసలు మాట వరుసకు కూడా వాడకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తే మధ్యమ ఫలితం ఇస్తాయి, ఉత్తమ ఫలితం ఇవ్వవు. అందుకే ఇక్కడ వద్దని కూడా మహిష ఆది మేషజనిత ఘృతములు తైలంబు నూనె మనుజనాథ మధ్యమములగు, ఇవి మధ్యమం అన్నమాట. ఇంకా అధములు పనికిరానివేమిటి? మేదహ కొవ్వు నుంచి తీసినవి, మాంసాల నుంచి వాటి నుంచి కూడా తీస్తున్నారుగా, మనం కొవ్వులోంచి తీసి లాగి బయటికి తీసుకొస్తారు. జంతువుల యొక్క కొవ్వు నుంచి, జంతువుల వస నుంచి, మాంసము నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి నూనెలతో దీపమును వెలిగించడం నింజం, పాపం అవుతుంది. ఆ రోజుల్లో కూడా కొవ్వుతోటి ఇళ్లలో దీపారాధన చేసుకునేవారు, కానీ అది ఇళ్లలో వెలుతురు కోసమే కానీ దేవతలకు ఇచ్చేవారు కాదు. ఇవాళ మనం కొవ్వొత్తులు అంటే మైనముతో చేస్తున్నాం. అలా కాకుండా కేవలం జంతువులు వాటిల్లో ఉన్న కడుపుల్లో ఉన్న కొవ్వుని బయటికి తీసి దానినేమో ఒత్తి మధ్యలో పెట్టి ఇళ్లలో దీపానికి వాడుకోవచ్చు, అది ఇంటికి పనికొస్తుంది. కానీ దేవాలయములలో దేవతలకి దీపారాధనకి ఈ కొవ్వులు వాట వరసకు కూడా పనికిరావు. అంతేత కొవ్వొత్తులు దేవుడి దగ్గర వెలిగించకూడదు. అసలు ఇప్పుడు కూడా గుళ్ళల్లో వాటిలోనే కాదు, ఈ పూజల్లోనూ వేదికల మీద దీపారాధనకు కొవ్వొత్తులు పడుతున్నారు. కొవ్వొత్తి ఎప్పుడు వాడకూడదు అసలు, అది మైనమైనా సరే క్రొవ్వొత్తి నిషిద్ధం అంతే. దీపం నుంచి దీపం వెలిగించండి, చక్క మనం హారతిచ్చుకోవడానికి వాడేటటువంటి పాత్రలో ఒక ఒత్తి పెట్టండి, ఆ ఒత్తి వెలిగించండి, దాంతో దీపారాధన చేయండి, ఏం నష్టమేం లేదు. దానివల్ల మొత్తం మీద మేధోస్తి మాంసరసాలు పనికిరావు. ఈ మధ్యకాలంలో ఎన్నో చోట్ల తూర్పుగోదావరిలోను మరికొన్ని చోట్ల కూడా ఏం జరుగుతుందో తెలుసా? వైజాగ్లోనూ చచ్చిపోయినటువంటి జంతువుల ప్రేవుల్లో ఉన్న ఆ కొవ్వులు బయటికి లాగి వాటిలో నేతివాసనకి పనికొచ్చే ఫ్లేవర్స్ ఉంటాయి, కెమికల్స్ కలిపి వాటి నెయ్యిని అమ్మేస్తున్నారు. చాలా భయంకర, ఎంతమంది పట్టుబడ్డారండి, చాలా దారుణంగా ఉందన్నమాట అది. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో తెగ దొరికారు, అందుకనే కొనుక్కున్న నెయ్యి వాడాలంటే భయం వేస్తోంది. ఈ మధ్యన చాలా కాలం ఇది నెయ్యి వాడడం అనేసి మాట వరసకి ఎంత గొప్ప కంపెనీ అయినా నమ్మకం పోయించే వరకు రాను రాను రాను. అందుకని ఇళ్లలో చక్క పాలు కొనుక్కొని పాలు కాచుకుని తోడు పెట్టుకుని అందులోంచి వెన్న వస్తే ఆ వెన్న కాచిన నెయ్యి మాత్రమే మా ఇంట్లో అయితే వాడుతున్నాం, బయటకు వస్తే వాడడమే మానేశాం. ఏమో ఎవడేం వాడతాడో తెలియదు, నేనేం వేయలేదంటారు వాళ్ళు, వేస్తారో లేదో మనకి తెలియటంలా. ఆ పశువుల యొక్క కొవ్వుల్లోంచి బయటకు వచ్చేటటువంటి వాటితో ఆహారం వండితే దోషమని శాస్త్రాలు చెబుతున్నాయి. చివరికి కలియుగంలో మానవుడు తనను తాను నమ్ముకోలేని స్థితికి వస్తున్నాడు. ఈ కొంతమంది దౌర్భాగ్యుల వల్ల కొన్ని వేల మంది మంచివాళ్ళున్నా ఒక నలుగురు ఐదుగురు పాపాత్ములు కల్తీ చేస్తే ఆ కల్తీ వల్ల మొత్తం శాల్తీలన్నీ కల్తీ అనే భ్రమలోకి వస్తున్నావు లేదా మరి? సరే, ఏది ఏమైనప్పటికీ ఇవి పనికిరావు. ఇంకా నైవేద్యం, నివేదన వల్లే శరీరమునకు ఆరోగ్యం వస్తుంది. రోజు పాయసం వంటి పవిత్ర అన్నములు మీ ఇళ్లలో వండి మీ చేతితోటి దేవతలకి నైవేద్యం పెడితే ఉన్న నాలుగు రోజులు కాస్తో కోస్తో మానసిక శాంతి, శరీరం మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. దేవతా నివేదన వల్ల శరీరం ఆరోగ్యం అవుతుంది. దేవతా నివేదన చెయ్యకుండా తిన్న తిండి నీచమైన జన్మనిస్తుంది, అది దరిద్రం అన్నాడు. కుక్కలు పందులుగా పుట్టాలంటే దేవతలకి నైవేద్యం పెట్టకుండా తినాలట. భగవద్గీతలో కూడా చెప్పాడుగా, నైవేద్యం పెట్టని ఆహారం రాక్షసులు తినే మాంసంతో సమానము అన్నాడు ఆయన. ఆసురీ సంపద అంటారు దానిని. భగవద్గీతలో కృష్ణుడు భగవంతుడిచ్చిన సొమ్ము నువ్వు తినే ముందు ఒకసారి అలా చూపించు భగవంతుడికి, నివేదన చెయ్యి, నివేదన చేసి తిను, లేదంటే అది మహాపాపం, నీచమైన రాక్షసాహారంతో సమానం, ఆ ఆహారం వల్ల నువ్వు నశిస్తావు అన్నాడు ఆయన. ఒకప్పుడు జరిగిన గొప్ప విషయం చెబుతున్నా విను. నహుష చక్రవర్తి ఓ ధర్మరాజా, మన వంశంలో ఎంతో గొప్పవాడు ఆయన. నహుషుడేగా ఈ చంద్రవంశంలో చాలా గొప్పవాడు. కాబట్టి ఇటు శంతన మహారాజు గారికి, శంతనుడు కొడుకు అయిన భీష్ముడికి, ఇటు ధర్మరాజుకి, ఇటు కౌరవులకి అందరికీ కూడా మూల పురుషుడు నహుషుడు. ఎందువల్ల? చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు, బుధుడి కొడుకు పురూరవుడు, పురూరవుడి కొడుకే నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి, యయాతి వల్లే ఇటు యదువులు ఇటు కౌరవ వంశస్థులు అంతా పుట్టుకొచ్చారు. కాబట్టి యయాతి వీళ్ళందరికీ మూలకారకుడు. ఆ యయాతి తండ్రి నహుష చక్రవర్తి. నహుష చక్రవర్తి స్వర్గానికి వెళ్ళాడు. చాలా కాలం ఇంద్ర పదవిలో ఉండి ఇంద్రుడి బదులుగా లోకాలని పరిపాలించాడు. ఇంతలో చిన్న పొరపాటు చేశాడు, శచీదేవిని కామించాడు, అగస్త్యుడిని కాలితో తన్నాడు. దాంతో అగస్త్యుడు సర్పోభవ అన్నాడు, అంటే పామైపు అంటే నేల మీద పామై పడ్డాడు. ఆ కథ నీకు తెలుసు కదా ధర్మరాజా. ఆ నహుష చక్రవర్తిని నువ్వు ఉద్ధరించావు, నువ్వు ఆయన ప్రశ్నలకి సమాధానాలు చెప్పావు. వెంటనే ఆయన స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గం నుంచి ఇప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. తెలిసినా ఎందుకో తెలుసా? ఒకప్పుడు నహుషుడు చేసిన దీపదానములు ఈ ప్రపంచములో ఎవరూ చేయలేదు, అందుకే పాముగా కూలిపోయి శచీదేవి వంటి పరమ పతివ్రతని కామించిన పాపం కూడా తొలగించుకుని మళ్ళీ నీ అనుగ్రహం వల్ల ఇప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నాడు. శరీరముతో బ్రహ్మలోకానికి ఆయన ఎలా వెళ్ళాడో తెలిసినా, తాను బ్రతికున్న రోజుల్లో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు శివాలయములో కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం వల్ల, లెక్క లేకుండా మహానుభావులైన బ్రాహ్మణోత్తములకి దీపదానములు చేయటం వల్ల, దీపదానం వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళచ్చు. ఇప్పుడు ప్రస్తుతం నహుషుడే బ్రహ్మలోకంలో ఉన్నట్ట, అంటే యయాతి కంటే గొప్ప స్థానంలో ఉన్నాడు. అలా ధర్మరాజు గారికి కొన్ని ప్రశ్నలు వేశాడు, ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. చెప్పాక ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు భీష్ముడు చెబుతున్నాడు, ఆయన బ్రహ్మలోకంలో ఉన్నాడు. బ్రహ్మలోకానికి వెళ్ళడానికి మూల కారణం ఏమిటా అని నేను ఇక్కడ అంపశయ్య మీద పడుకుని కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశాను. ఈ శ్రీకృష్ణుడి అనుగ్రహం నా మీద ఉంది. అప్పుడు నాకు అర్థమయ్యింది, ఆయన ఒకప్పుడు చేసిన దీపదానములు ఆయనని బ్రహ్మలోకానికి పంపాయి. ఎంత భ్రష్టుడైనా, ఎన్ని పాపములు చేసిన నికృష్టుడైనా, అధోగతులు పాలైన వాడైనా దీపారాధన కనుక చేసి దీపము దానం చేస్తే ఆ పాపం నుంచి విముక్తి పొందుతాడు. దీపదానము అంత గొప్పది అని మళ్ళీ నైవేద్యానికి మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వచ్చాయని చెప్తున్నాడు. దీపదానం, నహుషుడు దీపదానం వల్ల ఆ స్థాయికి వెళ్ళాడు. అలాగే మానవులం కూడా మనకి తెలుసో తెలియకో ఎన్ని పాపాలు చేసామో మనకేం తెలుసు. ఇప్పుడంటే అందరం గొప్పవాళ్ళమే, వృద్ధనారి పతివ్రత అన్నట్టుగా. కానీ ఒకనొకప్పుడు మనం ఏం చేసామో నాకు తెలియదు, మీకు తెలియదు. ఈ మహాపాప ప్రక్షాళన దీపదానం, దానివల్ల ఖచ్చితంగా ఈ జన్మలోనే వాడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఈ జన్మలో నాకు బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళంతా రేపు కార్తీక మాసంలో అసంఖ్యాక దీపదానాలు చేయండి. ఇప్పుడు ధర్మరాజు గారు, నాకు గురువు గారి మహిమ చెప్పమన్నట్టు, గురు మహిమ చెప్పు. గురువు త్రిమూర్తియాత్మకుండా ఆయన, బ్రహ్మ ఆయనే, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, మళ్ళీ ఈ త్రిమూర్తులకు అతీతుడైన పరబ్రహ్మస్వరూపుడు కూడా గురువే. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. గురు సేవ సకల దేవతా సేవ. ఈ దేవతలందరినీ ఒకవేళ నువ్వు సేవ చెయ్యలేకపోతే, రోజు ఆలయములకు వెళ్లి అర్చనాదికాలు చెయ్యలేకపోతే, నిరంతరం చెయ్యవలసినటువంటి సత్కార్యములు చెయ్యలేకపోతే, ఒక గురువు గారికి సేవ చేయించాలి. గురు సేవ వల్ల ఇన్ని సేవలు చేసినా మహాఫలితం వస్తుంది. సకల దేవతలని పూజించడం వల్ల వచ్చే పుణ్యం, అనేక దాన ధర్మములు చెయ్యడం వల్ల వచ్చే పుణ్యం, సకల శాస్త్రములను వినడం వల్ల వచ్చే పుణ్యం గురుసేవ వల్ల వస్తుంది. గురు ధిక్కారం వినాశకరం. గురువుని ధిక్కరిస్తే ఇంక వాడిని త్రిమూర్తులు కూడా రక్షించలేరు. రెండు గొప్ప పద్యాలు తిక్కన గారు శ్లోకాలకు అనువాదంగా రాశారు, అద్భుతంగా రాశారు. జననీ జనక గురుల ఎడ, జననీ జనక గురుల ఎడ, వనరించిన మేలు కీడు వదవించు సుఖం బునకును దుఃఖమునకు ఎంతని కొలదీయడం వశంబే అజునకునైనన్. మనిషి బ్రహ్మంతటి స్థాయికి వెళ్ళాలంటే తల్లి తండ్రి గురువు వీళ్ళ ముగ్గురికి మేలు చెయ్యాలి, అనగా వీళ్ళ సేవ చెయ్యాలి. తల్లిని తండ్రిని గురువుని భక్తితో సేవించి వారిని పూజించిన వ్యక్తి బ్రహ్మంతటి స్థాయికి ఎడతాడు. కాదు వాళ్ళని ఏడిపిస్తాం అన్నావా, తల్లిని తండ్రిని గురువుని పీడించేవాడు తిట్టేవాడు వాళ్ళకి ఎదురు చెప్పే దుర్మార్గుడు ఉన్నాడే, ఇంక ఇంత అంత అని చెప్పడానికి దుఃఖమునకు ఎంతని కొలదీయడం వశంబి అదునకులైనన్. వాడు పొందే పాపములు, వాడు భవిష్యత్తులో పొందబోయే అధోగతులు వర్ణించటం బ్రహ్మ వల్ల కూడా కాదు. బ్రహ్మ కూడా వర్ణించలేని అధోగతులు పొందుతట. ఎవరెవరికి? జనని జనక గురువులకి అపకారం చేస్తే, వాళ్ళని తిడితే. అందుకే జ్ఞానం ఉన్నవాడు మాట వరస కూడా ఈ ముగ్గురిని తిట్టాడు. అందులో గురువుకి ద్రోహం చేయడం ఉన్నదే, ఇక ఆ ద్రోహమునకు ప్రాయశ్చిత్తం త్రిమూర్తులు కూడా చెప్పలేరు. మాతృపితృగురులు దక్కగా ఏ తెరువున పాపమొలసినేనియు దానిల్బాతురు ప్రాయశ్చిత్త స్ఫీతులు తద్విషయమైన చెడదల్పముల. ఈ మూడు లోకాలలో మనం చేసిన మహాపాపములను తొలగించగలిగే శక్తి ఉన్నవాళ్ళు ముగ్గురే ముగ్గురున్నారట. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నిత్యం పాపములే చేశాడు, మాట వరసకు కూడా పుణ్యం చేయలేదు. ఒక్కనాడు కూడా సంపత్నగర్ రాలేదు, పద్మాగర్ గారు పురాణం వెళ్ళలేదు 54 రోజుల్లో. ఈ దౌర్భాగ్యుని ఎవడు రక్షిస్తాడు అంటే, రక్షించే శక్తి తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురికే ఉందట. అందువల్ల తల్లి తండ్రి బ్రతికుండగా వాళ్ళకి సేవ చేసుకోవాలి. పోయాక రమ్మంటే రారుగా వాళ్ళు. గురువు గారు బ్రతికుంటే ఆ గురువుకి చేయండి సేవ. మాతృపితృ గురువుల యొక్క సేవ మాత్రమే అత్యంత భయంకరమైన మహాపాపములకు ప్రాయశ్చిత్తం. అందుకే చెప్పాడు ప్రాయశ్చిత్త స్ఫీతులు ఇంకెక్కడ లేవు. మనిషి చేసిన పాపమునకు ఇంక ఏ ప్రాయశ్చిత్తం వల్ల సరి అయిన ఫలితం ఉండదు. సరి అయిన ప్రాయశ్చిత్తం ఏమిటి? అందుకని మహాపాపములు చేశాం, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే మాతృపితృ గురు సేవయే. ఈ మూడు తప్ప, ఈ ముగ్గురు తప్ప, ఈ ముగ్గురి సేవ తప్ప మానవుడిని తొందరగా పాపముల నుండి విముక్తులను చేసి అనుగ్రహించువాడు మరొక్కండు లేడు అన్నాడు ఆయన. ఇప్పుడు ధర్మరాజు గారు, లోకంలో స్వర్గం స్వర్గం అనే మాట తరచుగా వినపడుతోంది. స్వర్గం ఒకే రకమా? ఈ స్వర్గాల్లో కూడా ఇంకా భేదాలు ఉన్నాయా? నరకాల్లో భేదాలు కొన్ని విన్నాను ఇదివరకు. స్వర్గంలో కూడా భేదాలు ఉన్నాయా అన్నాడు ఆయన. ఉన్నాయో లేదో నీకు ఒక చెబుతాను విను. ఒకప్పుడు నైమిషారణ్యంలో గౌతముడు అని పేరు కలిగిన ఒక మహాతపస్వి ఉండేవాడు, ఒక మునీశ్వరుడు ఉండేవాడు. ఆయన కష్టపడి తపస్సు చేశాడు. కేకారణ్యంలో ప్రతిరోజు ఎంతో శ్రద్ధాశక్తులతో గోమతి నదిలో స్నానం చేసి మర్రి చెట్టు కింద కూర్చుని ఈశ్వరుడి గురించి తపస్సు చేశాడు. ఇలా ఉండగా పాపం ఒక రోజున ఒక ఏనుగు ఆయన కళ్ళ ముందు ప్రసవించి చచ్చిపోయింది. ఒక ఆడ ఏనుగు ప్రసవించి చచ్చిపోయింది పాపం. మళ్ళీ మీకు అనుమానం ఎందుకని నేను ఆ మాట చెప్తున్నాను. ఏనుగు ప్రసవించిందంటే ఆడా మగ అని అడిగాడు ఒక ఆయన. ఆడ ఏనుగు కదా, మగ ఏనుగు ప్రసవిస్తుందా? ఈ ధర్మ సందేహాలు ఎందుకు అడుగుతారో తెలియదు కానీ మొత్తం మీద పాపం మొత్తం మీద ఒక ఏనుగు అక్కడ చచ్చిపోగానే దాని పిల్ల చిన్న పిల్ల నెత్తురు మడుగులో ఉందిటి పాపం. ఈయనకి జాలి వేసింది. వెంటనే గోమతికి తీసుకెళ్ళి ఆ ఏనుగుని స్నానం చేయించి, నా తల్లి మీ అమ్మ చచ్చిపోయిందా రా తల్లి అని ఆ ఏనుగు పిల్లని తీసుకొచ్చాడు. దానికి తల్లి లేని పిల్ల కదా, శ్రద్ధగా తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టి పెంచాడు. ఆయన ఆశ్రమంలో కొన్ని ఆవులు ఉన్నాయి, ఆవులు పాలు పోసి పెంచాడు. మధ్య మధ్యలో చెరుగ్గడలు తెచ్చేవాడు. నైమిషారణ్యంలో చెరుగ్గడలు ఉన్నాయి. అదేంటో, ఏనుగుకి పుట్టి పుట్టగానే చెరుగు అంటే పెచ్చ. అయినా పశువులకు ఒకళ్ళు నేర్పాలా. ఇప్పుడు ఇక్కడ బుల్లి దూడ పుట్టింది, ఆ దూడ అప్పుడే ఎడ్డు గడ్డి తిండంలా తింటుంది. గడ్డి తిండం ఆవు లక్షణం. ఫుడ్ తినడం మన లక్షణం, అన్నప్రాసన్నాడు ఆవకాయ తింటాం మనం మహానుభావులం. ఈ విధంగా ఆయా పశువులకి ఆయా జీవులకి భగవంతుడు ఆహారం పెట్టాడు, వద్దన్నావు పావు. అలాగే ఈ ఏనుక్కైనా పిల్లకి చెరుకు అవి పట్టుకొచ్చి పెట్టేవాడు, శుభ్రంగా తిని మంచి బలంగా తయారైంది ఆ ఏనుగు తోడ. ఒక రోజున అక్కడికి ఒక మంచి పురుషుడు, ఒక రాజుగారు వచ్చాడు. చాలా తెల్లగా ఉన్నాడు, మంచి వస్త్రాలు ధరించాడు, అద్భుతమైన కిరీటం పెట్టుకున్నాడు ఆయన. ఆయన వచ్చి, ఓ గౌతమ మహర్షి, తపస్సు చేసుకునే నీకెందుకయ్యా ఈ ఏనుగు? ఒకనొకప్పుడు జడభరతుడు అనేవాడు లేడి పిల్లని పెంచి భ్రష్టుడయ్యాడు. ఆ లేడి పిల్ల వల్ల ఆయన మళ్ళీ వచ్చే జన్మలో లేడై పుట్టాడు. ఆ తర్వాత ఇంకో బ్రాహ్మడి కొడుకై పుట్టి నానాయాతన పడ్డాడు. ఈ జంతువుల్ని పెంచడం ఉన్నదే, ఇది ఒక బంధమై కూర్చుంటుంది మనకి. కుక్కల్ని నక్కల్ని వీటినన్నిటి పెంచితే ఏమవుతున్నట్టు, వాటి మీద పెంచ పెరిగి వచ్చే జన్మలో ఆ జంతువులుగా పడతాం మనం. అందుకని ఎక్కువ పెంచద్దన్నారు కారణం అది. మనకి తెలియకుండానే భ్రమసుమండి ఇళ్లలో జంతువులు ఉంటే కుక్కను పెంచుకునేవాడికి ఈ పురాణం ఎప్పుడైపోతుందా? 8:30కి వదలట్లేదు, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాడు, మన ఇంట్లో కుక్క ఏమైపోతుందో అని కోరిక ఎక్కడ ఉండగా వస్తుంది. దాంతో ఏమైపోతున్నాడు, ఈ పుణ్యం అంతా కుక్క వెళ్ళిపోతుంది, వీడు కుక్క అయిపోతాడు. కుక్కేమో వచ్చే జన్మలో ఈ స్థానంలోకి వస్తుంది. కాబట్టి చాలా చాలా చికాకు దీంతో, ఈ కుక్కలు ఒకటి, పాములు ఒకటి. అమెరికాలో అయితే ఒక ఆవిడ విమానాశ్రయానికి కూడా మెళ్ళలో కొండచిల వేసుకొచ్చేది. కొండచిల ఒక టికెట్ కట్టాలి తెలుసా మళ్ళీ, మనకి ఎంత టికెట్టో చిలవకి అంతకంటే ఎక్కువ కట్టాలి. అయినా సరే దానికి ఇష్టపడతారు. ఫ్రంట్ సీట్లో నుండి బొచ్చు కుక్కలు కూర్చుని ఉంటాయి కారులో, ఏమిటి వెనక సీట్లో నా బతుకు. నేనేమో ఇంత బతుకు బతికి వెనక సీట్లో కూర్చుంటే, నాకు ముందు సీట్లో కుక్కగారు ఎలా కూర్చుని కుక్కు కుక్కకొని నాలుగు బయటట్టుకుని ఆ బొచ్చు కుక్క కూర్చుంటుంది. అది బొచ్చుకొక్క, మనం చచ్చుకొక్కల్లో వెనకాతలు కూర్చుంటుంది. వెనకాతలు అంటే అన్నాడు కాదు, కానీ కుక్కకి అంత ప్రిఫరెన్స్ ఉంది అక్కడ. వీటి మీద వ్యామోహం ఏమవుతుందని వాడు తెలియకుండానే, గురువు గారండి మీరు మా ఇంట్లోనే ఆతిథ్యం స్వీకరించాలంటే ఒక భక్తురాలు పాపం, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఆ ఇంట్లో చిలక ఈ కుక్క, ఈ కుక్క చిలక కోసం ఒక్కరోజు పురాణాన్ని కొట్టి వస్తే కొట్టండి ఆవిడ. 7 రోజులు ఉన్నాను వాళ్ళ ఇంట్లో, నేను వచ్చేలోపు కుక్క ఏమవుతుందో చిలక ఏమవుతుందో అని ఈవిడ ప్రాణం అంతా మాయల పకీరు చిలకలో ఉన్నట్టుగా ఆ చిలకలోనూ ఆ కుక్కలోనూ ఉన్నాయి. దాంతో ఏమైపోయింది, పక్కనే గుళ్ళో నా పురాణం జరుగుతుంటే 7 రోజుల్లో పురాణానికి రాలేదు. పైగా వాళ్ళ ఆయన్ని, ఏమయ్యో ఉట్టిన వెళ్ళడం కాదు, సెల్ ఫోన్ పెట్టుకెళ్ళి రికార్డ్ చేసి నాకు వినిపించాలని. పాపం ఆయన మొగుడు అలాగే వినిపించేవాడు, సెల్ ఫోన్లో అయినా వినడానికి ఇష్టపడింది కానీ 7 రోజులు పురాణానికి రాలేకపోయింది. అందుకని భగవంతుడు ఏం చెప్పాడు, మీ ఇళ్లలో ఈ జంతువుల మీద ఎక్కువ వ్యామోహం పెట్టుకుంటే తెలియకుండానే వాటి దూరికి పోతాం, అది మనకి తెలియకుండానే ఇంకో జన్మనిస్తుంది. అలా ఎంతో మందిని చూసాం గనక. యాంతే మతి సాగతి, నేను ఒకప్పుడు 2000 సంవత్సరంలో అవధానంలో పద్యం రాశాను సరదా కోసం, ఎవరిని తిట్టడానికి రాయలేస్తామండి. అస్తమానం ఒక ఆయన నాకు ఆవకాయ మీద పద్యాలు రాసి పంపేవాడు, అందుకని ఈ ఆవకాయ పద్యాలు విని విని విసిగెత్తిపోయి, మాయదారి ఆవకాయపై భక్తితో శతక రచన చేసి చచ్చువాడు ఆవకాయ జాడి అందున బూజుగా పుట్టగలడు పుట్టి గెట్టగలడు అని. ఈ మాయదారి ఆవకాయ మీద ప్రేమతో రోజు శతకరసం చేసి చచ్చిపోతే ఏమవుతుంది, చచ్చిపోయే ముందు ఆవకాయ ఆవకాయ అంటాడు. దాంతో ఏమవుతుంది, వాటి ఆవకాయ పెచ్చతో పోయాడుగా, వచ్చే జన్మలో భగవంతుడు ఏం చేస్తాడు, ఆవకాయలో బూజు ఉంటుంది చూసారా మీరు జాడీలో, ఆ బూజు బ్యాక్టీరియా అవి ప్రాణులు, ఆ బూజు కింద పుట్టిస్తాడు. అందుకని ఆవకాయ జాడి ఎందున బూజుగా పుట్టగలడు పుట్టి గెట్టగలడు, పుట్టగానే వెంటనే చచ్చిపోతుంది, ఎక్కువగా ఉండదు కనుక. దేని మీదైనా ఎక్కువగా వ్యామోహం ఉండకూడదు. అందుకే మహానుభావులు శంకరాచార్యులు వారు కూడా యాంతే మతి సాగతి, అంతే అనగా చచ్చిపోయే ముందు వార్ధక్యములో యా మతి, నీకు దేని మీద దృష్టి ఉన్నదో సా అదే గతి, దిక్కవుతుంది. అందుకే చివరి రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. చచ్చిపోయే ముందు నీకు దేని మీద ఎక్కువ వ్యామోహమో దేనిని ఎక్కువ తలుచుకుంటావో అదే పడతావు. అందువల్ల ఇంట్లో కుక్కలు పెంచితే రోజు కుక్క 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 అని చచ్చిపోతే కుక్క అయిపోతాడు, నక్క నక్క అనుకుంటే నక్క అవుతాడు, చిలక చిలక అంటే చిలక, పిల్లంటే పిల్లి, ఎలకంటే ఎలక అవుతాడు. అదే భారతం, 54 రోజులు భారతం, 40 రోజులు మార్కండేయ పురాణం, మార్కండేయ పురాణం అనుకుంటే చచ్చిపోతే, అంటే ఇప్పుడు చచ్చిపోమని కాదు మిమ్మల్ని, అంటే ఆ దృష్టి ఎలా ఉంటే అప్పుడు ఎంత లాభం, వేదవ్యాసుడిగా పుడతాడు లేదా వేదనారహితుడై పుడతాడు. రామ అనుకుంటూ పోవాలి, కృష్ణ అనుకుంటూ పోవాలి, దౌర్భాగ్య పోస్తూనే తలుచుకోకూడదు. పురాణములు ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చేయండి, ఇందులో ఏది అసత్యం కాదు, మనకు తెలుస్తూనే ఉంటాయి అవన్నీ కూడా అన్నమాట. అందువల్ల వచ్చిన రాజపురుషుడు ఏమన్నాడో తెలుసిన, నువ్వు నిరంతరం ఏనుగుని పెంచడం వల్ల ఏనుగు ఏనుగు అనుకుంటూ తపస్సుని పాడు చేసుకుంటావు. రేపు పొద్దున చచ్చిపోయే ముందు ఏనుగుని తలుచుకుని చచ్చిపోతావు. ఏనుగు కంటే నీ ఆయువు ఎక్కువ గనక అప్పుడు నువ్వు ఏనుగు అయిపోతావు, అనవసరంగా పీనుగు అయిపోతావు. ఏ ఎందుకు వచ్చిందా ఏనుగు నాకు దానవి అన్నాడు. అలా ఎలా ఇస్తానండి, నా కొడుకులో పెంచుకున్నానండి, పాపం ఏనుగు తల్లి వేళ్ళ అమ్మ చచ్చిపోయింది, దుర్మరణం పాలయ్యింది, నా కళ్ళ ముందే ఈ ఏనుగు యొక్క తల్లి ప్రసవించి చచ్చిపోయింది, అప్పటి నుంచి నేను ఏనుగుని కన్నబిడ్డలా సాగుతున్నాను, రోజు స్నానం చేయిస్తున్నాను, గడ్డి పెట్టి తవ్వుతున్నాను, దానికి ఫుడ్ పెడుతున్నాను, ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. ఈ ఏనుగు లేకపోతే నేను ఉండలేను అనగానే ఏమయ్యో ఆ ఏనుగుని ఇస్తావా చంపి అవతల భార్యనా అన్నట్ట. ఈయన కొంచెం భయం వేసింది, ఇంత కఠినంగా పొలుగుతున్నాడంటే ఈయన ఎవడో సామాన్యుడు అయ్యి ఉండడు, నిజానికి ఈయన తపస్వి ఈ గౌతముడు, అయినా అవతల ఆయన కంఠానికి కొంచెం భయం వేసింది. చంపడంలాగా ఎందుకులేండి, ఎందుకు వచ్చింది, ఇచ్చేస్తాను ఏనుగు మరి, అయితే ఇక్కడ మాత్రమే మనం యమలోకానికి నాతో రాగలిగితే ఇస్తానన్నట్ట తప్పించుకోవడానికి. యమలోకానికి వస్తారా, అక్కడ ఇస్తాను అన్నాడు ఆ పురుషుడితోటి. యమలోకానిక అక్కడ రౌరవం మహారౌరవం వంటి ఉంటాయి. పరమపాపాత్ములు తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు, గురువుల్ని తిట్టేవాళ్ళు, పురాణాలు వినని వాళ్ళు, చెయ్యరాని మహాపాపాలు నోటితో పలకలేని పాపాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా నరకానికి వస్తారు. నరకంలో గోవుని పుచ్చుకోకూడదు, నరకంలో ఏనుగుని పుచ్చుకోకూడదు, నరకంలో గుర్రాన్ని పుచ్చుకోకూడదు, నరకంలో బంగారం దానం పుచ్చుకోకూడదు అని శాస్త్రాలు ఉన్నాయి. ఇంత గొప్ప ఏనుగు పిల్లని దానం ఇవ్వడానికి నరకానిక నేను నరకానికి రాను. తెలుసా నీకు, నరకంలో 84 లక్షల కుండాలు ఉన్నాయి, అందులో 1000 కుండాలు ముఖ్యం, అందులో 81 కుండాలు ముఖ్యమైనవి అన్నట్ట. వరణి దుంప తెగ ఇవన్నీ నువ్వు చెప్పేస్తున్నావు అంటే నీకు యమలోకం అంటే తెలుసా అనిపించింది. దీనికి యమలోకంలో ఇన్నున్నాయి, అందులో 81 కుండములున్నాయి అంటున్నాడుగా వచ్చినవాడు, అంటే వచ్చినవాడికి యమలోకం తెలుసు అనమాట అనుకుని, సరేనండి అయితే గంగాతీరానికి రండి అక్కడిస్తానన్నట్ట. గంగాతీరానికి నేను రాను, దానవుల మీద వ్యామోహం లేని మహానుభావులు, అతిథులకు అన్నం పెట్టి వాళ్ళు తినగా మిగిలిన శేషాన్నం తినే పుణ్యాత్ములు గంగాతీరంలో ఉంటారు, అటువంటి పుణ్యాత్ముల మధ్యలో దానం పుచ్చుకోవడం నాకు ఇష్టం లేదన్నట్ట. అంటే గంగాతీరంలో ఏ పుణ్యాత్ములు ఉంటారో కూడా ఈయనకి తెలుసు అనమాట అనుకుని మేరుపర్వతానికి రండి అన్నట్ట. మేరుపర్వతానికి పరమశివభక్తులు వస్తారు, తపస్సులు వస్తారు. అక్కడికి రావాలంటే ఈశ్వర కటాక్షం ఉండాలి, ఎందుకంటే కేదారం దాటి ముందుకు ఎవరం వెళ్ళాంగా, మేరుపర్వతం దాకా వెళ్ళామంటే ఖచ్చితంగా ఈశ్వరాంశ స్వరూపులు అయి ఉండాలి. ఈశ్వర భక్తులకు ఎదురుగుండా దానం పుచ్చుకోకూడదు. మేరుపర్వతం మీద శివుడు పార్వతీ సమేతంగా ప్రమథగణాలతో అప్పుడప్పుడు దర్శనమిస్తాడు. అక్కడికి రాను నేను అన్నట్ట. ఓహో, సూర్యలోకానికి రాన్నాడు ఈయన. సూర్యలోకంలో వీరస్వర్గం పొందిన వాళ్ళు ఉంటారు, నిరంతరం తల్లిదండ్రులు పూజించేవాళ్ళు, సంధ్యావందనం చేసేవాళ్ళు, అర్ఘ్యప్రదానం చేసేవాళ్ళు ఉంటారు, అక్కడ దానం పుచ్చుకోకూడదు అన్నట్ట. పోని గోలోకానికి రాకూడదా అన్నట్ట. ఆ గోలోకంలో గోవుల్ని పూజించే వాళ్ళు, గోదానం చేసే పుణ్యాత్ములు, మహానుభావుడైన కృష్ణుడు రాధ ఇలాంటి వాళ్ళు ఉంటారు, అక్కడికి వచ్చితే ఇలా ఏనుగుల్ని దానం పుచ్చుకోకూడదు అన్నట్ట. పోని ఏం చేయమంటారండి అన్నట్ట, ఇక్కడే ఇచ్చేయి అన్నాడు ఆయన. అప్పుడు ఈయన అన్నాడు, గోమతి తీరంలో ఏనుగుని దానం ఇస్తే నువ్వు ఏనుగై పుట్టవా అన్నట్ట. నేను పుట్టను, పుట్టనుగా అన్నాడు. ఎందుకు పుట్టవు అంటే నేను పుట్టను, నేను ఇంద్రుడిగా అని ఆయన కాస్త ఇంద్రుడు అయిపోయాట. ఆహా దేవేంద్ర, నన్ను పరీక్షించడానికి వచ్చావా, ఈ ఏనుగుని నీకు ఇచ్చేస్తున్నానంటే, కాదు ఏనుగుల మీద వ్యామోహం నీకుందా లేదా, ఆ ఏనుగుని కన్నబిడ్డలా పెంచుతున్నావా లేదా అని లోకానికి తెలియజేయడం ఒకటి, అసలు లోకములు ఎన్నున్నాయి, ఏ లోకంలో ఏమేమి ఉంటాయో నీకు తెలిస్తే కొంచెం జాగ్రత్త పడతావని సరదా కోసం పరీక్షించాను. నిజానికి ఏనుగు కూడా ఏనుగు కాదు, యమధర్మరాజు గారు ఏనుగు రూపంలో నిన్ను పరీక్షించారా. ప్రాణులను ప్రేమించాలి, వ్యామోహం లేకుండా ప్రేమించాలి. సృష్టిలో ప్రతి ప్రాణి దేవుడే సుమ. ఇందాక నేను కుక్కలను పెంచొద్దంటే కుక్కలను చంపేమని కాదు, అక్కడ అవతల రోడ్డు మీద పారేయమని కాదు, వ్యామోహం పెట్టుకో. ఒక చిలుక మీద, ఒక ఎలక మీద, దేని మీద వ్యామోహం పెట్టుకోకు. అన్ని ప్రాణులే, వాటికి అంత అన్నం పెట్టు, కానీ వాటి చేత మూతి నాగించుకుంటే అవి లేకుండా బ్రతికే దుర్భర స్థితి రాకుండా చూసుకో. అవి లేకపోతే బతకలేకుండా ఉండకు నువ్వు. వ్యామోహం లేకుండా ప్రతి ప్రాణిని ప్రేమించు. నీ ఎదురుగుండా ఒక ఏనుగు ప్రసవించి చచ్చిపోతుంటే అప్పుడు ఆ ఏనుగు పిల్లను రక్షించావే, ఇది మానవత్వం. కానీ ఆ ఏనుగునే తలుచుకుని సంసారంలో పడి భ్రష్టత్వం పొందకుండా ఉంటే అది విశిష్టత్వం. ఈ రెండూ తెలియజేయడానికి వచ్చాను. లోకాలు చాలా ఉన్నాయి, గోలోకం, సూర్యలోకం, మేరులోకం, ఇటువంటి దివ్యలోకాల్లో ఎవరెవరు ఉంటారో నీకు తెలిసింది కదా. ఇవన్నీ కలిపి స్థూలముగా స్వర్గం అంటాం, కానీ స్వర్గములు చాలా రకాలుంటాయి అని చెప్పాడు. కాబట్టి ధర్మరాజా, స్వర్గములు కూడా వివిధములుగా ఉంటాయి, వాటిల్లో ఆయా పుణ్యములు చేసిన వారంతా పోతారు. నిజానికి ఏ లోకానికి ఆ లోకానికి ఒక పేరు ఉంటుందిట, కానీ బ్రహ్మలోకాన్ని, వైకుంఠాన్ని, కైలాసాన్ని, గోలోకాన్ని అన్నీ కలిపి స్వర్గం అంటారు. పూర్వకాలంలో వేదంలో అందుకే స్వర్గానికి ఎడతారని చెప్పడంలో అంతరార్థం ఏంటని ఉన్నారు, ఈ ఇంద్రుడున్న స్వర్గం కాదు. ఇలా కాకుండా చాలా ఉన్నాయి. స్వహ అంటే ఎప్పటికీ నాశనము లేనిది, దివ్యమైనది. ఆ లోకములు ఏవైనా స్వర్గమే. ఆ స్వర్గము మళ్లీ వెనక్కి తిరిగి వచ్చేటటువంటి స్వర్గమైతే మాలాంటి ఇంద్రాది దేవతలు ఉంటారు. పునర్జన్మ లేకుండా చేసే గోలోకం, వైకుంఠం, మణిద్వీపం వంటివి ఉన్నాయి. అటువంటి వాటి చోటకి వెడితే వెనక్కి తిరిగి రాం. ఇవన్నీ స్వర్గములో భాగములే అని ఇంద్రుడు గౌతముడు అనే మహర్షికి చెప్పాడు. కాబట్టి ఇన్ని రకాల లోకాలున్నాయి అని ధర్మరాజు గారికి చెప్పగానే, ఆచారం అవసరమేనా అన్నాడు ఈయన. మళ్ళీ మన కోసం సందేహం లేకుండా ఆచారము అంటే నీవు దేని వల్ల సుఖపడతావో, ఏ ప్రవర్తన నీకు ఆరోగ్యము సుఖము ఇస్తుందో దానికి ఆచారము అని పేరు. పెద్దలు తాము నడుచుకుని మేము ఇలా నడుచుకున్నాం గనక మీరు కూడా ఇలా నడుచుకోండి అని చెప్పారు. పెద్దల మార్గంలో నడుచుకోవడానికి ఆచారము సదాచారం అని పేరు. అందులో ముఖ్యమైనది స్త్రీ పురుషులకి పనికొచ్చేవి కొన్ని నీకు చెబుతా విను. బహిష్టు కాలంలో స్త్రీలు వంట ముట్టుకోకూడదు, మాట వరసకు కూడా అగ్నిహోత్రుని ముట్టుకోకూడదు. అగ్నిని బయట ఉన్నప్పుడు ముట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో కుష్ఠరోగ పీడితులుగాను, వికలాంగులుగా చేతులు లేకుండాను పుడతారు, లేదా భర్తృవియోగం తొందరగా పొందుతారు. బయట ఉన్న కాలంలో మాట వరసకు కూడా అగ్నిని ముట్టుకోకూడదు. దీనికి మినహాయింపు ఎప్పుడిచ్చారంటే, ఇంకింట్లో మాట వరసకు కూడా మనుషులు లేరు, ఒక్క ఆవిడే ఉందండి, ఆవిడకి పిల్లలు లేరు, మొగుడు లేడు, ఆవిడే బతకాలి, అన్నం వండుకు తినాలి, అప్పుడు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఎందుకని, ఈవిడికి దిక్కు లేదు కనుక. దిక్కున్నప్పుడు మాత్రం బయట ఉన్నప్పుడు అగ్నిని ముట్టుకోరాదు, పొయ్యి ముట్టుకోకూడదు. ముట్టువారిని మనం ముట్టుకోకూడదు. వాళ్ళు ఇళ్లలో బయట కలిపితే దానివల్ల వచ్చేటటువంటి దోషం మహాభయంకరమైనది గనక ఆ ఇళ్లలో పిల్లలు దురాచార సంపన్నులవుతారు, వ్యసనపరులు అవుతారు, అది మంచిది కాదు. ఇంకా స్త్రీ పురుషులంతా కూడా సాధ్యమైనంత వరకు పర్వకాలములలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పుణ్యకాలాలు అమావాస్య అనగా, పూర్ణిమయ్యనగా, ఏకాదశి వంటి పర్వదినాలలోను, శివరాత్రి వంటి పర్వదినాలలోను స్త్రీ పురుషుల యొక్క సాంగత్యం పనికిరాదు. తలంటి నూనె పోసుకోవడం పనికిరాదు. ఉత్తర దక్షిణ దిక్కులకే స్త్రీకి మలమూత్రాలు విడిచిపెట్టాలి. తూర్పు పడమరల దిక్కుగా ఎట్టి పరిస్థితుల్లో మలమూత్ర విసర్జన పనికిరాదు. తలతీట ఇరుగేల తగదు గోకగా, నిమిత్తము లేక ఉమిదల తడుపదగదు. తలకి దొరద పెడితే ఈ రెండు చేతులతో ఇలా బర్రు బర్రు అనుకోకూడదు. ఇప్పుడే దొరద తెలుస్తుంది అని కావాలంటే మీకు ఈ రెండు చేతులు ఒక్కసారి ఉపయోగించి తల ఇలా గోక్కోకూడదట. దొరద ఒకేసారి బాగా వేస్తోందండి, మరి ఎలాగండి అంటే ఆ వేళ్లు మడిచి గోక్కోమన్నాడు, లేదా జేబుల దువ్వెన పెట్టుకు తిరగండి, ఎందుకైనా మంచిది. మొత్తం మీద రెండు చేతులు ఒక్కసారి పెట్టి మాత్రం గోక్కోకూడదు. వద్దని చెబుతుంటే వాళ్ళు గోకుతారు. ఏమిటి, రెండు చేతులు నెత్తి మీద పెట్టుకోకూడదు అనమాట. సరిగ్గా భగవంతుడితో మీకు అప్పుడే ఇస్తాడు ఆ దొరద. అందుకని వద్దు అని సుస్పష్టంగా, తల తీట అంటే తల యొక్క దొరద ఇరుగేల రెండు చేతులు పెట్టి బరుక్కోవద్దు అన్నాడు. చీటికే మాటికి తల తడపకూడదటండి. అస్తమానం పొద్దున్న సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు తలకి స్నానం చేయకూడదు. దానికి కొన్ని కారణాలు ఉంటే తప్ప, లేకపోతే పదే పదే శిరస్నానం నకొరియాత్. శనివారం ఒంటికి నువ్వుల నూనె పెట్టుకుని ఆ నూనెని మళ్ళీ చేతులకి కాళ్ళకి రాసుకుని తలకి చేయకూడదు. కొబ్బరి నూనె పెట్టుకోవచ్చు, ఒక నువ్వుల నూనె మాత్రం శనివారం నిషిద్ధం. అన్నదమ్ములు ఇద్దరుంటే అన్నగారికి పెళ్ళవకుండా తమ్ముడు వివాహం చేసుకోవడం నిషిద్ధం. కానీ అన్నగారు నేను బ్రహ్మచర్యంతో ఉంటాను, తమ్ముడా నాకు పెళ్లి ఇష్టం లేదు, లేక నేను ఎవరినో ప్రేమించాను, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కనుక ఈ జన్మలో నేను వేరే పెళ్లి చేసుకోనని తమ్ముడికి అనుమతి ఇస్తే మాత్రం చేసుకోవచ్చు. అన్న అనుమతి లేనిదే తమ్ముడు చేసుకోకూడదు. ఇలాంటివి చెప్పాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు ఈ కలియుగంలో అన్నగారు లేదు, తమ్ముడు లేదు, ఎవరి పెళ్లి వాళ్ళదే కదా, నీకు నీవే నాకు. అందుకే మినహాయింపులు ఇచ్చారు. యుగాలకుని బట్టి కొన్ని ఉంటాయి. ఏది ఏమైనా సదాచారములు చాలా మంచివి, అవి నీకు చెప్పాలా. ఆచారం పాటించటం వల్లే ఈ సృష్టి నడుస్తోంది. ఆచారములో దేవతలుంటారు, ఆచారంలో పరమాత్మ ఉంటాడు. అందుకే ఈ ఆచారములు లోకానికి ఇవ్వడానికి ఇంటికి పెద్దవాడు ఉండాలట. ఇంట్లో పెద్ద కొడుకు ఒక్కడు బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, పెద్దవాడు సరిగ్గా లేకపోతే కుటుంబం అస్తవ్యస్తం అయిపోతుంది. అనుజుడొకడు వెంగలి అయి నన్ను తప్పెడుగాని పెద్దన్నకు కార్యజ్ఞాన నిరూఢి లేక దక్కిన అనుజన్ములు చిక్కువడుదు రవనీనాథ. తమ్ముళ్ళో ఎవడన్నా పిచ్చాడు ఉంటే పర్వాలేదట, తమ్ముడు సరైన వాడు కాకపోయినా పర్వాలా. కాని ఇంటికి పెద్దవాడైన పెద్దన్నగారు కనుక దద్దన్న అయితే, పెద్దన్న దద్దమ్మ అయితే కార్యజ్ఞానం లేక తక్కిన వాడు కూడా పాడైపోతారు. కుటుంబానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కుటుంబ వ్యవస్థ బాగుండడానికి ఎప్పుడూ కూడా ఇంటికి పెద్దవాడు కొంచెం కార్యదక్షుడు, కుటుంబాన్ని నడిపేవాడు ఉండాలన్నమాట. ఫస్ట్ పెర్సన్ ఈజ్ ది బెస్ట్ పెర్సన్ అన్నారు. అందుకే పాఠం చెప్పే గురువు కంటే తండ్రి 10 రెట్లు గొప్పవాడు. ఎప్పుడు పాఠాలు చెప్పేటటువంటి గురువు కన్నా తండ్రికి 10 రెట్లు ఎక్కువ విలువ ఉంది. ఆ తండ్రి కంటే తల్లికి 10 రెట్లు ఎక్కువ విలువ ఉంది. ఇప్పుడు ఈ అందరికంటే మంత్రోపదేశం చేసి మనల్ని సరైన మార్గంలో నడిపే ఆచార్యుడు జరామరణములు లేని జ్ఞానజన్మిస్తాడు కాబట్టి వాడు అందరికంటే ఉత్తముడు. తల్లి తండ్రి జన్మిచ్చారు. ఏ జన్మ? జరామరణములున్న జన్మిచ్చారు. పుట్టడం, పెరగడం, చావడం అనే ఒక ప్రక్రియ ఉన్న ఈ శరీరం తల్లిదండ్రులే ఇవ్వాలి. ఈ శరీరమును జ్ఞాన శరీరంగా మార్చి పునర్జన్మ లేకుండా చేసేటటువంటి మంత్రోపదేశం చేసేవాడు, ఏదో ఒకనాడు మనకి దైవ దర్శనం అయ్యేలా చేసేవాడు సద్గురువు. అందుకే సద్గురువు అందరికంటే గొప్ప తండ్రి. సద్గురువు కంటే మరొక వ్యక్తి ఎవడు ఈ ప్రపంచంలో మనకి మార్గం చూపించేవాడు లేడు. మనకి మార్గం చూపించేవాడు అంటే ఇక సద్గురువే. అతడిని తిరస్కరిస్తే అది ఘోర నరకం. నరకాలు రావాలంటే గురువుని మాత్రమే తిరస్కరించాలట. అంటే గురువుని తిరస్కరిస్తే నరకానికి వెళ్ళి తీరతాం. ఇంకా వ్రతాలలో ఉపవాస వ్రతాలు గొప్పవి. ఈ ఉపవాసాలకు కూడా నియమాలు ఉన్నాయి. కుష్ఠరోగులు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు, అనారోగ్యవంతులు ఉపవాసం చేయకూడదట. 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకెందుకు అప్పుడు శరీరం పనిచేయట్లేదు, అప్పుడు ఉపవాసం ఉండద్దని చెప్పేశాడు. అంటే అప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. భీముళ్ళగా ఎన్నాళ్ళైన ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉంటే అది వేరే విషయం. ఆరోగ్యం బాగాలేని వయస్సు లేనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉపవాసం ఉండకూడదు. పిల్లలకు కూడా ఉపవాసం లేదు. స్త్రీలు బయట ఉన్నప్పుడు ఉపవాసం పనికిరాదు. అనారోగ్యవంతులకు ఉపవాసం పనికిరాదు. ఆరోగ్యవంతులు ఉపవాసం చేయాలి. అది కూడా కఠినమైన ఉపవాసం పనికిరాదు. ఒక్క నిర్జల ఏకాదశి, మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయవలసినటువంటి ఒక ఏకాదశి ఉంది. దానికి నిర్జల ఏకాదశి అని పేరు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. ఆ ఒక్క ఏకాదశికి తప్ప తక్కిన ఏకాదశుల్లో కూడా కొంచెం పండో, ఏ సత్యనారాయణ ప్రసాదమో, ఏదో 4 కేజీలు నూకం తెచ్చుకున్నారనుకోండి బొంబాయి రవ్వ, ఆ మాత్రం సత్యనారాయణ ప్రసాదం చేసుకుని, ఏదో 1 కేజీ అందులో జీడిపప్పు కూడా వేసుకుని తినచ్చు కదా లఘువుగా. అలా కొంచెం లఘువుగా ఆహారం తీసుకున్నాడు శరీరం పడిపోకుండా. ఈ ఉపవాస వ్రతాలు గొప్పవి. ఎందుకు పనికి రాకుండా కఠినంగా చేస్తే అది ఉపవాసం కదట లంకణంతో సమానం అవుతుంది. అన్నిటికంటే గొప్ప వ్రతం ఏమిటో తెలిసిన అహింస, అది ఉపవాస వ్రతాల కంటే. ఇంకా అనేక రకాల దేవతల యొక్క వ్రతముల కంటే అహింస గొప్ప వ్రతం అన్నాడే ధర్మరాజు గారు. వెంటనే అహింస యొక్క గొప్పతనం చెప్పమని మళ్ళీ అడిగాడు. వ్రతములలో కల్లా గొప్ప వ్రతం అహింస వ్రతం కదా. ఆ అహింస అంటే ఏమిటో చెప్పంటే ఆయన చెప్పాడు, వాజిమేధంబు కంటెను పూజనీయ కర్మమందురు మాంస భక్షణము విడుపు, వినుము చంపుటయును చంప పనుచుటయును కల్మషంబులకెల్లా అగ్గలములధిపా. ధర్మరాజా, అశ్వమేధ యాగం కంటే కూడా గొప్ప ఫలితం ఇచ్చే యాగం ఏమిటో తెలుసా? మాంసభక్షణం మానేయడం. అంటే మాంసాహారం మానేస్తే అశ్వమేధ యాగం చేయడం కంటే ఎక్కువ ఫలితం వస్తుంది. చంపడం, చంపడానికి ఎవరినైనా పంపడం, ఇది మహాపాపం. ఒక్క దేశ రక్షణ కోసం యుద్ధంలో చంపే చంపుళ్ళు ఏం ప్రమాదం తెచ్చిపెట్టవు, కానీ అనవసరంగా తన శరీర పోషణ కోసం జీవుల్ని చంపడం అంత మహాపాపం మరొకటి లేదు. ఇప్పుడు ఏమంటాయో తెలిసిన జంతువులు అంటాయట, తను నమలిన వాని నమలునని మాంసము తెర్రగు చెప్పు ఆగమములు, కావున తద్భక్షణముడిగిన అనఘ తపంబునకు చాలునది యొక్కండున్. కొన్ని వేల సంవత్సరాలు అడవులలో కళ్ళు మూసుకుని తపస్సు చెయ్యడం కంటే, అనేక యజ్ఞములు చెయ్యడం కంటే, దానములు చెయ్యడం కంటే, వ్రతములు చెయ్యడం కంటే, ధర్మములు చెయ్యడం కంటే మాంసాహారం మానడం గొప్ప వ్రతం. మాంసం ఏమంటుందో తెలిసిన, నాయన నువ్వు ఇవాళ నన్ను నవ్వులుతున్నావు, రేపు నేను నిన్ను నవ్వులుతానరా అంటుందిట. అనగా ఇవాళ మనకు దొరికింది కదా అని ఆదివారం మేక మాంసం బడా బడా 4 బాదేసి పట్టుకొచ్చి ఇంట్లో మసాలా వేసి వండుకు తినేస్తే రేపొద్దున వీడి మాంసాన్ని యమకింకరులు పట్టుకుని ముక్కల కింద కొట్టేస్తారు. అది తను నమలనివాని నమలడం అంటే. నువ్వు నన్ను తింటున్నావు, నేను నిన్ను ఎన్ని జన్మలకి విడిచిపెట్టాను, నీ వెంట ఉండి నిన్ను తింటాను, ఏదో రకంగా తింటాను. అటు యమలోకంలో యమకింకరుల ద్వారా శిక్ష ద్వారా తింటాను, మళ్ళీ భూలోకంలో నువ్వు నక్కగా పుడతావు, కుక్కగా పుడతావు, ఎలక్గా పుడతావు, చిలక్గా పుడతావు. అప్పుడు ఇక్కడే ఉంది పిల్లి, అప్పుడు నేను ఎలకగా ఉన్నప్పుడు లటుక్కుని తింటుంది, అప్పుడు నువ్వు ఏడుస్తావు అంటుంది. ఇది ఆగమములు చెబుతున్నాయి వేదములు. కాబట్టి ధర్మరాజా, తక్షణముడిగిన తక్షణం నువ్వు మాంసాహారం విడిచిపెట్టి అప్పుడు నీకది మహాతపస్సు వంటి ఫలితం ఇస్తుంది. జనవర మాంసము చవిగడచిన చవుల రయంగలేమి చేసి చవి ఎరింగిన వాడదియుడిగిన నాతని దేవ సమానుడండ్రు ధర్మ విధితుల్. భీష్ముడు ఒక్క చొరకేశాడు అందరికీ, నాకు వేశాడు మీకు వేశాడు. మహారాజా అస్సలు మాంసం తినని వాడికి దాని రుచి తెలియదు, కాబట్టి వాడు ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు. ఒక్కసారి దాని అలవాటు పడి దాని రుచి మరిగిన వాడు మానగలిగితే వాడు దేవుడు అన్నాడు ఆయన. ఇప్పుడు పద్మాకర్ గారు మానేశాడంటే ఆయనకేం తెలియదు కాబట్టి మా తినలేదంటే గొప్పేముంది. ఎంత గొప్ప పద్యాలండి ఇవి. జనవర మాంసము చవి గడిచిన, అంటే మాంసం అనే ఒక రుచి మరిగితే చాలా కష్టం. ఎందుకంటే భీష్ముడు తిన్నవాడే, ధర్మరాజాదులు తిన్నవాడే కదా, మరి వాళ్ళు క్షత్రియులు కనుక ఆ రోజుల్లో. అంత రుచి కలిగిన పదార్థం మరొకటి ఉండదు. ఈ రుచికి అలవాటు పడితే ఇంక వాడు దేన్ని తినలేడు, వాడికి పప్పు కానీ పులిహార కానీ మైదారి పులిహార వాడికి అని అనిపించదు. అదే అక్కడ కనుక నాలుగు మేక మాంసం పకోడియో కోడి పకోడియో పెడితే అమ్మ బాబోయ్ లటుక్కు లటుక్కు తెగ తినేస్తారు, దాని రుచి అంత బాగుంటుంది. అందుకే మాంసమునకు బాగా అలవాటు పడిన వాడు దానిని విడిచిపెడితే అతని దేవ సమానుడు అంటారు, అంతకంటే దేవుడు లేడు. అలవాటు పడ్డాక మండడం గొప్ప కదా. అసలు ఏదైనా అంతే, అదే కాదు. నేను నా శిష్యులకు కొంతమందికి చొరక వేశాను, నాయనలారా మీరు దానికి అలవాటు పడ్డారు, ఉప్పు అంటారు, ఇదంటారు, అదంటారు, వీటిని మానంటారా బాబు, మానితే మీరు చాలా గొప్పవాళ్ళు. అలవాటు అవడం తప్పని అండల్లా, ఆ అలవాటును మానగలిగితే మీరు జితేంద్రియులే కదటండి. రోజుకు నాలుగు సీసాలు తాగే ఒక వ్యక్తి మానేటండి, మీకు నిజం చెప్పనా? ఆ అబ్బాయి నా గురించి చెప్పండి అన్నాడు నా శిష్యుడు ఒకడు. నన్ను చూపించండి, నన్ను 10 మందికి పరిచయం చెయ్యండి, నన్ను ఒక ఉదాహరణగా తీసుకోమనండి అందరికీ చెప్పడం వల్ల. ఆ శిష్యుడు గురించి చెప్తాను, నా కారుకు అప్పుడప్పుడు డ్రైవర్గా వస్తాడు, చూశాను మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు పంచె కట్టుకుని అతను మంచి విభూతి పెట్టుకుని వస్తూ ఉంటే ఏమన్నా పద్మాకర్ గారు గుళ్ళో అర్చకుడేమో అని కూడా చాలామంది భ్రమ పొందారు. మీరు చాలాసార్లు చూశారు నా కారుకి అతను. అతనికి 4 లారీలు ఉన్నాయి, దేవుడు నా రూపంలో అతనికి ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఒకప్పుడు నానాయాత్ర పడిన వాడు అతను, మరి ఏ ముహూర్తంలో శిష్యుడిగా చేరాడో, నాకు సేవ చేశాడో, 4 లారీలు కొనగలిగాడు, సుఖంగా బ్రతుకుతున్నాడు. ఈ 4 లారీలు కొన్న మధ్యలో ఓ చిన్న అహంకారం వచ్చింది, గురువుగారి మొహం 2 ఏళ్ళు చూడలేదు, పాపం మొన్న ఒక కొడుకు ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. 2 కొడుకుల్లో ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు మీ రేపు మా అబ్బాయి ఆఖరి రోజు వస్తాడు ఇక్కడికి, అబ్బాయే ఇది చెప్పమన్నాడు. అతను చెప్పమన్నాడు కాబట్టి చెప్తాను, లేకపోతే శిష్యుల యొక్క రహస్యాలు బయటికి చెప్పం మేము. అతని పేరు గంగరాజు. అతను ఒకనొకప్పుడు రోజుకు 4 సీసాలు కళ్ళు తాగేవాడు, 4 సీసాలు భయంకరం అన్నమాట. కళ్ళు తాగేయడం కర్ర వచ్చుకుని యుద్ధాలు గడిపోవటమే. ఈ విధంగా భయంకరంగా తిరుగుతున్న అతను 1993లో నా ఉపన్యాసంలో ఏలూరులో రామకోటిలో వినడం మొదలెట్టాడు. ఆ తర్వాత అంబికావారు 18 పురాణాలు చెప్పిస్తే ఆ పురాణాలకు వచ్చేవాడు. 4 సీసాలు తాగే మనిషి ఒక్క చుక్క తాగడం అనేసి అన్ని వ్యసనములలోంచి బయటకు వచ్చాడు. అతను చెబుతాడు అందరికీ అప్పుడప్పుడు, ఈ శ్రీశైలం వైపు వచ్చినప్పుడు నాకు కూడా వస్తాడుగా, నాకు అతన్ని మాత్రమే తీసుకెడతాను, ఎందుకంటే అతను అంత నమ్మిన బొంటు లాంటి వాడు కనుక. ఏమండి మా గురువుగారు చెప్పింది నిజమండి, నేను ఆయన దగ్గర చేరానండి. అలవాటు పడిన తర్వాత కళ్ళు మారడం అంటే మద్యం మారడం అంత కష్టం, చాలా కష్టం అది, దానిని నేను మా గురువుగారిదైతే మానేశానని చెప్పాడు. 4 సీసాలు తగ్గాడండి అతను, అతనే చెప్పాడు. అలవాటు పడని వాడు మానేటంటే అది పెద్ద గొప్పే ఉంది, అలవాటు పడిన తర్వాత మానాలి. అలాగే అతను తిన్న మాంసం ఎటువంటి మాంసం తిన్నాడో అవన్నీ మానేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది మీకు, ఆ వ్యక్తి నాకు కూడా వస్తూ ఉంటాడు తరచుగా. కాబట్టి మనకి వ్యసనములు రావడం ఏదో కర్మయోగం వల్ల వస్తాయి, వాటిలోంచి బయటపడ్డామా వాడు దేవతలతో సమానుడని చెప్పాడనమాట. నీకు అలవాటు అయిపోయింది, బాగా రుచికి అలవాటు పడ్డావు, ఓ తాగుడుకో మాంసానికో ఇంకోదానికో దానిని నీ ప్రయత్నంతో విడిచిపెడితే నువ్వెవరివి? సాక్షాత్తు ఇంద్రుడివి, దేవేంద్రుడితో సమానడం అవుతావు నీవు. అన్యమాంసమున నిజాంగ మాంసంబు పోషిల్తుననుట కంటే చెట్టగల్లదే మాంసభక్షణంబు మానుట కంటెను మేలు లేదు కర్మజాలకమున. ఇంకొక జంతువు మాంసంతో ఇతరుల యొక్క మాంసంతో నీ మాంసాన్ని రక్తాన్ని పెంచుకుంటానంటున్నావు కదా, ఇంతకంటే పేపం ఏమది? నీ దరిద్రపు మాంసం కోసం ఇంకో మాంసం నీకు కావాలా? నీ రక్తం కోసం ఆ రక్తం ధారపోస్తావు నేల మీద? ఇంతకంటే చెట్ట మరొకటి ఉన్నదా, పాపం ఉన్నదా? అందువల్ల మాంసభక్షణం మానడం కంటే ఈ ప్రపంచంలో మరొక మంచి పని, మరొక యజ్ఞం, మరొక పుణ్యం లేదు నాయనా ధర్మరాజా. నేను మధ్య వయస్కుండయి మానాను, నీవు మాని. ధర్మరాజు గారు ఆనాటికి అరణ్యాల్లో వాటిలో తిరిగినప్పుడు మరి బాగా తిన్నవాడే, భీముడు వాళ్ళంతా తెగ తిన్నవాళ్లే, కానీ ఇది విన్నాక వాళ్ళు మానేశారు. మాంసభక్షణ దోషంబు మాను దాన మహిమ ననుటయు మాంసంబు మరి భుజింపకున్న చూవే. నేను ఈ రోజు నుంచి దానము చేస్తాను, దానం వల్ల మాంసభక్షణ యొక్క పాపం పోతుంది అని ఒకరొకప్పుడు ఈ మనువు చాటాడు. మనువు మొట్టమొదటి మనం ఏమని చాటాడు, బంగారము దానము చేస్తే మాంసము నిత్యం తినడం వల్ల వచ్చే పాపం పోతుందిట. ఎవరన్నా తెలియక ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు తెగ తినేసాం, అన్ని రకాలు తినేసాం, తినకూడను కూడా తినేసాం. ఆ మాంసభక్షణ యొక్క దోషం పోవడానికి సువర్ణ దానం చేస్తే పోతుంది. కానీ మళ్ళీ ఏమంటున్నాడు, దానమహిమతో మాంసభక్షణ దోషంబు మాను దానమహిమ అనుటయు మాంసంబు మరిభుజంపకుండుట. ఈ దానం చేశాక తినకపోతేనే అప్పుడు దీని ఫలితం వస్తుంది. 70 ఏళ్ళు వచ్చాక మానేద్దామని అనిపించింది, పుణ్యం పొందాలనిపించింది, అప్పుడు వాడు ప్రాయశ్చిత్తంగా సువర్ణ దానం చేశాడు. ఓ 10-15 కాశీలతోటి గొలుసు చేయించి ఎవరికో దానం చేశాడు అనుకుందాం. కానీ ఎప్పుడు అది, ఈ దానము యొక్క ఫలితముతో ఇంతవరకు ఎన్నో జీవుల్ని చంపిన పాపం ఎప్పుడు పోతుంది అంటే ఇంక తినకపోతే. దానం చేశాంగా, ఒక కంకణమో గొలుసు పక్క వాళ్ళకి ఇచ్చాంగా, ఇక పాపం పోయింది అని మళ్ళీ మొదలటి తినకు, అక్కడితో దాన్ని వదిలేయి అన్నాడు ఆయన. అన్నిటికంటే ధర్మముల్లో గొప్ప ధర్మం దయా. దయకి మించిన సదృశ్యమైన పుణ్యం మరొకట్లేదు. అన్నిటికంటే కరుణ గొప్పది. సాటి ప్రాణుల్ని ప్రేమించి అయ్యయ్యయ్యో చచ్చిపోతుంది, ఛీ అది నా కడుపులోకి ఎందుకు వెళ్ళాలి అని దానిని ప్రేమించగలిగితే ఆ పుణ్యం మహాపుణ్యం. ఇదంతా నేను చెప్పట్లేదు సుమా, మీరు మళ్ళీ నా మీద దాడి చేయకండి. ఇదంతా భీష్ముడు ధర్మరాజు గారికి చెప్పాడు. ఐ ఆమ్ ఓన్లీ ఎ మైక్, మైక్ ద్వారా మీకు అందజేస్తున్నాను నేను కొత్త మైకుని. ఇదంతా కేవలం పురాణములలో చెప్పింది. నాకు వ్యక్తిగతముగా రాగము ద్వేషము ఏమీ లేదు, నేను కేవలం వాటిని చేరవేసి ఒక యంత్రాన్ని. మళ్ళీ బయటికి వెళ్ళాక ఆ పడగా కాలు పుచ్చుకుని నా నోట్లో బలాత్కారంగా రొయ్యలు పులిసిపోయకండి. ధర్మము అన్నిటికంటే గొప్పది, దయ చాలా గొప్పది. దానమును తపంబు ధర్మంబు యజ్ఞంబు శౌచ మంత్ర తంత్ర సత్యములును బుధులు అహింస రూపములుగా చెప్పుట ఎల్ల కల్మి సుమ్ము అహింస కలిమి. దానం తపస్సు ధర్మం యజ్ఞం ఇవన్నీ చేయడం వల్ల వచ్చే పుణ్యం, నిత్యం శుచిగా నదులలో సముద్రాలలో స్నానం చేయటం వల్ల వచ్చే పుణ్యం, మంత్రతంత్రములను ఆరాధన చేయటం వల్ల మంత్రతంత్రాలని సాధనం చేయటం వల్ల వచ్చే పుణ్యం, నిత్యం సత్యం పలకడం వల్ల వచ్చే పుణ్యం, ఇదంతా అహింసకి సాటిరావు. అందుకే ఈ అన్నిటికంటే అహింస గొప్పది. అందుకే అహింసా పరమో ధర్మ. ఇన్ని పుణ్యములకెత్తు, ఒక్క అహింస ఒకటి ఒకెత్తు. కాబట్టి అహింస చాలా గొప్పది అనగానే ధర్మరాజు గారు అలాగే తాతయ్యో అలాగే చేస్తాను. మా కురుక్షేత్ర యుద్ధంలో చచ్చారు కదా, ఈ చచ్చిపోయిన వాళ్ళంతా ఏ లోకాలకు వెడతారు, వీళ్ళంతా అనవసరంగా నరకానికి వెళ్ళరు కదా అన్నాడు ఆయన. ఘోర యుద్ధములో చచ్చిన వాడెప్పుడు, ధర్మరక్షణ కోసం మరణించిన వాడెప్పుడు నరకమునకు వెళ్ళడు. ఎవడైనా సరే యుద్ధంలో చచ్చిపోతే అటువంటి వాడు ఉత్తమ లోకాలకు వెడతాడు. పిచ్చిబోళ్ళు చేసి చచ్చిపోతే దరిద్ర జన్మెత్తుతాడు. ఒక కీటకమునకు వ్యాసునికి పూర్వం ఒకప్పుడు ఒక సంభాషణ జరిగింది, అది చెబుతాను విను. ఒకనొకప్పుడు ఒక రాజుగారు కొన్ని రథములతో ఏనుగులతో గుర్రాలతో అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాడు. అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. అడవిలో ప్రయాణం చేస్తున్నది రాజుగారు కనుక రాజుగారికి ముందు వెనకాతల ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, రథాలున్నాయి, ఇవన్నీ టప 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 వెళ్ళిపోతున్నాయి. ఈ భయంకరమైన వేగముతో రథాలు గుర్రాలు ఏనుగులు వెళ్ళిపోతుంటే ఆ మధ్యలో ఎంత పురుగు ఒకటి, ఓ బొద్దింక లాంటిది, ఓ గొంగళీ పురుగు లాంటిది భయపడిపోయిలా ఒడుక్కుంటూ పరిగెడుతుందట, గుండెలు అదిరిపోతూ ఉండగా. వెంటనే వ్యాసుడు ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. జాలేసింది, ఏమే పురుగా, ఏమిటిది నీ బతుక్కి, నువ్వు ఎంతకాలం బతుకుతావు, నీ జన్మ చిన్నది, ఇంత పురుగువి, ఏనుగో తొక్కు తొక్కితే చస్తావు, అక్కడితో నీకు ఈ పురుగు జన్మ నుంచి విముక్తి వస్తుంది కదా, ఏదో మానవుల్లాగా జంతువుల్లాగా నీ ప్రాణం రక్షించుకోవడానికి టుక్కు టుక్కని పరిగెడుతున్నావు, ఈ వెర్రి వ్యామోహం ఎందుకు, శరీరం మీద నీకెందుకు వ్యామోహం అన్నాడు ఆయన. పోని మానవుడంటే వాడికి ఎక్కువ 100 ఏళ్ళు 150 ఏళ్ళు 80 ఏళ్ళు ఆయు ఉంటుంది అనుకుందాం. ఎక్కువ మందికి మగాడైతే పెళ్లి చేసుకుంటాను, భార్య వస్తుంది, అదే ఆడదైతే మొగుడు వస్తాడు అనుకుంటారు. వాళ్ళకు ఇల్లు ఉంటుంది, వాళ్ళకేవో కొన్ని సుఖాలుంటాయి, కొన్ని దుఃఖాలుంటాయి. ఈ అనుగులకి వాటికి కొన్ని సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి. నీ బతికేమో నువ్వు ఎంత పురుగువి, నీకేం సుఖం ఉంది, మానవులకు వెళ్ళే రతి సుఖమున్నదా, భోజన సుఖమున్నదా, గృహయోగం ఉందా, గట్టిగా ఎంతకాలం ఉంటావో తెలియదు, వాళ్ళకి వెళ్ళి ఇన్నేళ్ళు అనేది లేదు, నీవన్నీ రోజులు బతుకునేది. అందుకని
ఇంత విచిత్రమైన దరిద్రపు శరీరం మీద ఎందుకు నీకు వ్యామోహం అంటే, ఏమండి అలా అంటారు ఏంటండి, ఎవడి శరీరం వాళ్ళకండి, మాకు కూడా సుఖాలు ఉంటాయండి, మా జన్మలో మాకు ఎంత ఆయు ఉన్నా అది మా బతుకు నూరేళ్లే, అది మేము ఒక అరగంట బతికినా అరగంట దానికి వందేళ్లలో అనిపిస్తుందండి. చిన్న చిన్న జీవులు అప్పుడే పుట్టి చచ్చిపోతాయే, వాటిని మనం ఏమనుకుంటున్నాం తెలియక, ఇవాడు పుట్టి రేపు పొద్దున చచ్చిపోతుంది అనుకుంటున్నామే. దీప పురుగులను ఉంటాయి దీపంలో, వర్షాకాలంలో అలా పుట్టి చచ్చిపోతాయి, ఆ కాస్త లైఫ్ దానికి వందేళ్ల కింద అనిపిస్తుంది. మనకి ఎలా అయితే ఇది నూరేళ్ళు, దేవతలకు కూడా అంతే, వాళ్ళ లైఫ్ వాళ్ళకి నూరేళ్లే, వాళ్ళ ప్రమాణం పెద్దది మన ప్రమాణం చిన్నది అంతే తేడా. ప్రతి జీవికి దాని ఆయువు దానికి ప్రమాణమే, దానికి కూడా సుఖాలు ఉంటాయి, దానికి కూడా దుఃఖాలు ఉంటాయి, వాటికి కూడా గుండెకాయలు ఉంటాయి, వాటికి కూడా ఆపరేషన్లు సిజేరియన్లు ఉంటాయి, వాటికి ఖర్చులు ఉంటాయి, సుఖాలుంటాయి దుఃఖాలుంటాయి. వేద వ్యాస మహర్షి నీకు తెలియదా అన్నది మీగా, అమ్మో నన్ను చూడగానే వ్యాస అన్నావంటే నువ్వు సామాన్యురాలివి కాదు అనుకునైనా, అన్నవిని దాన్ని కిట్టులను అమ్మహితాత్మకుడెంత లెస్స, నీ మనికి తలంప ఇంద్రియ సమాజ సుఖంబుల పొంద కీటముల్గనుటది లేదు, దుఃఖ బహుళంబిది ఈ యొడలేల చావు నీ కనయము సౌఖ్యకార్యగు అత్తెరగీవు తలంచి చూడుమా. అప్పుడు ఆయన నవ్వి, ఆ మహాత్ముడు మహితాత్మకుడు అండంలో గొప్ప పదం అది, ఆయన మహానుభావుడు, ప్రతి ప్రాణి గురించి ఎరిగినవాడు, అన్ని ఆత్మలని తెలుసుకున్నవాడికి మహితాత్ముడు అని పేరు. అందరినీ మహితాత్ముడు అన్నారు. మనకి మన ఆత్మ మన శరీరమే గొప్ప, కానీ జ్ఞానులకి ప్రపంచంలో ప్రతి ప్రాణి ప్రాణం మీద కూడా ప్రేమ ఉంటుంది, అందుకే మహితాత్మకుడు. కానీ పైకి ఏమంటున్నాడు, నీ బ్రతుకి తక్కువ, ఇంద్రియ సుఖం తక్కువ, పోనీ బ్రతకడం వల్ల ఏదో ఇల్లు కట్టుకుంటావు పెన్షన్ వస్తుంది, లేక 500 కోట్లు కట్టి ఇంట్లో దాచుకుందాం, బంగారం ఆభరణాలు చేసుకుందాం, ఇవి లేవు. నువ్వేం కారు ఎక్కవు, కారెక్కితే తస్తావు, నీకు ఏసీ సుఖం ఒక్కర్లా, మధ్య మధ్యలో సెల్ ఫోన్లు పోగితే అవి అసలే అవసరం లేదు, ఏ బిల్లు లేదు నీకు వెర్రి తల్లి, మరి ఎందుకే నీకు శరీరం వల్ల దుఃఖం తప్ప మరొకట్లేదు. పైగా గొంగళీ పురుగు ఆకారంతో ఉంటావు, నేను చూస్తే అందరూ గగురుపాటుకు గురవుతారు. ఈ వడల వల్ల ఏం లాభం, చచ్చావంటే ఎంత లాభం, చావడం వల్ల నీకు ఇంకో కొత్త జన్మ వస్తుంది కదా అంటే వెంటనే పురుగు ఏముందో తెలుసా, మహాత్మ పుణ్యాత్మ అనగా కీటంబులకు విషయజములైన సౌఖ్యముల వంద లేదను చదువు కలదే. నీవు జ్ఞానివి, నీకు తెలియంది లేదు, పురుగులకి సుఖం లేదా, మాకు కూడా మా స్థాయిలో గృహములున్నాయి, మేము కూడా గూడు కట్టుకుంటాం, గూట్లో ఉంటాం, ఆ గూటికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, మేము కూడా మాకు రిజిస్టార్ ఆఫీసులు ఉంటాయి, లంచం ఇవ్వక్కర్లేదు ఇటొచ్చి మేము, మాకు కూడా భార్య భర్తలు పుట్టడాలు పెరగడాలు ఉంటాయి, మాకు ఆహారం ఉంటుంది. కాబట్టి ఇంద్రియ సుఖము ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఇంతసేపు మాత్రమే ఉండే మలపు పురుగుతో సహితంగా అన్నిటికీ సుఖాలు ఉంటాయి అని చెప్పింది అది వ్యాసుడికి. వినుము తమ తమ తెరువులను అనుభవింపగలదు చావును భీతికి కారణంబు. తమ తమ స్థాయిని బట్టి, తమ తమ జన్మలని బట్టి, తమ ఆయు ప్రమాణమును బట్టి ప్రతి ప్రాణికి సుఖముంది, దుఃఖముంది, మరణ భయం ఉంది, అన్నీ ఉంటాయి మాకు. కాబట్టి మాకుంటాయి వేదవ్యాస, అవన్నీ నీకు తెలుసు, నన్ను పరీక్షించడానికి ఇలా అంటున్నావు. యుద్ధరంగములో చచ్చిపోయి పైకెళ్ళి ఉత్తమ గతులు పొందడం ఒకెత్తైతే, పిచ్చి పొరులు చేసి చచ్చిపోతే ఇలా కీటకములై పుడతారు. నేను పూర్వకాలంలో ఒక మహాపాపం చేశాను, అందుకే ఇలా కీటకమై పుట్టాను. ఒకనొకప్పుడు నేను ఒక మహారాజుగా పుట్టాను, ఆ మహారాజుగా ప్రజల్ని రక్షించాలి, ఎంతలో అనుకోకుండా కొంతమంది శత్రువులు మా నగరం మీదకి దాడికి వచ్చారు. అప్పుడు మా నగర ప్రజలంతా వచ్చి, మహారాజా శత్రువులు మన సామ్రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చారు, మమ్మల్ని రక్షించండి అంటే యుద్ధానికి వెళితే చచ్చిపోతానేమో, మీ చావు మీరు చండని వాళ్ళని పంపేసి నేను అంతఃపురంలో భార్యాభర్తలతో పిల్లలతో సుఖంగా ఉన్నాను. ఇంతలో ఆ శత్రువులు వచ్చి నగరం అంతా విధ్వంసం చేసి మా ప్రజల్ని చంపేశారు. ఆ తర్వాత అంతఃపురం మీద పడ్డారు. అంతఃపురంలో దక్కుంటే నన్ను వదిలేరా, నన్ను నా పెళ్ళాన్ని అందరినీ నరికి పారేశారు. నేనే కనుక యుద్ధానికి వెళ్ళి ఉంటే ప్రజల్ని కాపాడగలిగేవాణ్ణి, ఏమో యుద్ధంలో ఏం జరిగేదో తెలియదు కదా, కనీసం ఎలాగైనా నాకు చావు తప్పలా, అంతఃపురంలో ఉన్నా చావు తప్పలేదు. అంతఃపురంలో దుర్మరణం పొందే బదులుగా దేశరక్షణకి ప్రజారక్షణకి నా ప్రాణం ఇచ్చుంటే నేను వీరస్వర్గానికి వెళ్ళేవాణ్ణి. అలా కాకుండా దౌర్భాగ్యంగా పిరికితనంతో ఇంట్లో పడి తెచ్చాను, అందుకే ఈ పురుగు జన్మ వచ్చింది నాకు. తన కళ్ల ముందు తన ప్రజల్ని రక్షించని ప్రభువు, తన కళ్ల ముందు తన సేవకులకు అన్నం పెట్టని యజమాని, తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే రక్షించని పౌరులు, వీళ్ళంతా కూడా అధోగతులు పాలవుతారు. ఆ పాపం వల్ల నేను పురుగునై పుట్టాను. ఇదంతా ఎందుకు చెప్పాడు? యుద్ధంలో తెచ్చినవాడు ఏ లోకాలు కడతానంటే ఇక చెప్పాడు. ఈ రాజుగారు యుద్ధంలో తెచ్చుంటే స్వర్గానికి పోయేవాడు, వేరే స్వర్గానికి, కానీ ప్రజారక్షణ చెయ్యలేదు. ప్రతి వ్యక్తి తన స్థాయిలో తన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అన్యాయాన్ని ఎదుర్కొని ప్రజల్ని రక్షించాలండి. మన మిలిటరీ వాళ్ళకి వచ్చే పుణ్యం ఇంకెవరికి రా తెలుసా? మనందరి యజ్ఞం కంటే, మన పుణ్యం కంటే మిలిటరీ వాళ్ళది గొప్ప పుణ్యం. పాపం ఎంతమంది అండి అప్పుడప్పుడు అక్కడ ఆ పాకిస్తాన్ బోర్డర్లో, మరో పక్కన చైనా బోర్డర్లో వాళ్ళు కాల్పులు కలుస్తుంటే చచ్చిపోతారు. కాశ్మీర్లో నిత్యం రావణ కష్టం కింద ఉంది అది. ఎంతమంది మహానుభావులు పాపం పెళ్ళాం బిడ్డలు లేకుండా అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఆ బోర్డర్లో వాళ్ళు యాత్ర పడుతుంటే, వాళ్ళు తిండి మానేసి ఏడుస్తుంటే మనం ఇక్కడ హాయిగా కూర్చుని ఇలా కబుర్లు చెప్పగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళ పుణ్యం ఎవరికీ ఇవ్వరు. ఆ పుణ్యం, ఆ సద్గతులు ఎవరికీ రావని పురాణములు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ రాజుగారి కథ అదే. ప్రజల్ని రక్షించక శత్రువుల చేతిలో అంతఃపురంలో చచ్చాడు. కీటకమై పుట్టాను కాబట్టి కీటకంగా పుట్టి ఈ యాత్ర అనుభవిస్తున్నాను అనగానే వ్యాసుడు, ఇప్పుడు నా దర్శనం అయ్యింది కదా, నా దర్శనం వల్ల నీకు ఈ కీటక జన్మ నుంచి విముక్తి ఇచ్చి స్వర్గానికి పంపిస్తున్నాను అన్నాడు ఆయన. ఈ విధంగా వ్యాస కీటకముల సంభాషణ ద్వారా ప్రజారక్షణ, దేశరక్షణ కోసం యుద్ధం చెయ్యాలి, దేశం కోసం ప్రాణం విడిచిపెట్టాలి, అలా విడిచిపెట్టిన ప్రతి వ్యక్తి వీరస్వర్గానికి గడతాడు నాయన అని ధర్మరాజు గారి వంకతో మనకు కూడా సందేశం ఇచ్చాడు. మీరెవరైనా అమెరికా సిటిజన్షిప్ కావాలంటే ఏంటో తెలుసా? గ్రీన్ కార్డు కానీ అమెరికాలో సిటిజన్షిప్ కానీ కావాలంటే అక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూలో మొట్టమొదట ప్రశ్న వేస్తారు. మీరు ఏ దేశం నుంచి వచ్చారు? మేము ఇండియా నుంచి వచ్చామని చెప్పామనుకోండి, మీ ఇండియా వాళ్ళతో మేము యుద్ధానికి కడితే మేము మీకు తుపాకీ ఇస్తే ఇండియా వాళ్ళు కాల్ చేస్తామంటే కాల్ చేస్తానని చెప్పాలి. ఆ దేశ పౌరుడు అవుతున్నావు నువ్వు, అంటే ఆ దేశ రక్షణ కోసం ఏం చేయాలి నువ్వు? తుపాకీ పట్టుకోవాలి. నేను యుద్ధం చేయనండి, నేను ముసలాండి కదండి, నేను లేడీని కదండి, నేను కుర్రాడిని కదండి అన్నావా, నీకు వెంటనే సిటిజన్షిప్ ఉండదు. ఆ దేశములో పౌరసత్వం కావాలంటే ఇంటర్వ్యూలో నువ్వు ఏ దేశం వాడివి, ఆ దేశంతో యుద్ధానికి వస్తే తుపాకీ పడతావా, పడతానని చెబితేనే సిటిజన్షిప్ ఇస్తారు. చేసినా చేయకపోయినా ముందు మాట ఇవ్వాల్సిందే, అక్కడ ప్రమాణం చెయ్యాలి. యుద్ధానికి వెడతామన్న పౌరులే ఆ ఊళ్ళో ఆ దేశంలో ఉండాలి. మన దేశంలో కూడా అలా పెట్టాలండి సిస్టమ్. ఏమంటే పద్మాగర్ గారు, పురాణాలు చెప్పడమే కాదు, మీకు సిటిజన్షిప్ కావాలంటే మీరు పుట్టుకతో సిటిజన్ అవ్వచ్చు కావచ్చు, కానీ రేపు పొద్దున యుద్ధం అంటూ వస్తే తుపాకీ పడతారా? అంటే నేనైతే పడతాను, మీరు పట్టండి పర్వాలేదు. ఎంత ఎంత కాలుస్తే అంతే కాలుస్తామండి. పాకిస్తాన్ని చైనాని కాల్చడం కోసం యుద్ధం అంటూ ఏదన్నా వస్తే మాత్రం ముందు నేను ఎడతాను, నా వెనక అతను వీరందరూ రావాల్సిందే. చెయ్యత్తండి, ఎత్తనే అంతే, మీరు ముందు ఎత్తండి. అసలు ప్రతి వ్యక్తి ఎత్తాల్సిందే. అలా ఎత్తకపోతే వాడికి పొరపాటు కూడా మోక్షం రాదంతే. దేశము రక్షణ కోసం వెళ్లి తీరాలి. మన దేశభక్తి కంటే గొప్ప ఏమిటండి? ఈ యజ్ఞములు, ఈ పురాణములన్నీ మన దేశం, మన మాత కంటే గొప్ప కాసమా? మన దేశ రక్షణ కోసం మన పౌరులం, మనం అంతా ఒకటే జాతి, మనందరిది ఒకటే కులం, ఒకే మతం. ఆ సమయంలో మనం విదేశీయులు, దుర్మార్గులు యుద్ధానికి వస్తే వెళ్లి తీరాలి. అలా వెళ్లిన వాళ్లే పరమ పవిత్రమైన వీరస్వర్గమునకు వెడతారు అని భీష్ముడు మనకి సందేశం ఇచ్చాడు. కానీ భీష్ముడి యొక్క ధర్మ సందేహాలు ఇక్కడ మనం వింటున్నప్పుడు ఆ సమాధానాలు మనం ఆ పనులు చేయవలసిందే. కురుక్షేత్రం ఉత్తమ క్షేత్రం, ధర్మక్షేత్రం, అక్కడ మరణించిన వారందరికీ ఉత్తములు గతులు కలుగుతాయని ఆయన అన్నాడు. ఆయన ఇప్పుడు ధర్మరాజు గారు, దానము గొప్పదా, ప్రియముగా మాట్లాడడం, ప్రేమగా మాట్లాడడం గొప్పదా అన్నాడు ఆయన. ఏది ఎక్కువ గొప్ప ఫలితం ఇస్తుంది అంటే, దానం ఎప్పుడూ గొప్పదే, కానీ దానం కంటే కూడా ప్రేమగా ఆత్మీయతతో మాట్లాడడం ఇంకా ఎక్కువ మంచి ఫలితం ఇస్తుంది. ఒక వ్యక్తి వచ్చి, ఏమండి గురువు గారు, నాకు నీరసంగా ఉందండి, కాస్త తీర్థం ఇవ్వండి అంటే, నీకు తీర్థం ఇవ్వనా, నోట్లో తులసి తీర్థం పోస్తాను అని తిట్టకూడదట. ఖచ్చితంగా నీకు తీర్థం ఇస్తాను తల్లి, నీ ఆరోగ్యం బాగుపడుతుందని ప్రేమగా మాట్లాడడం ఉందే, వాళ్ళకి ధైర్యం చెప్పడం ఉందే, అది గొప్ప తపస్సు అన్నాడండి భీష్ముడు. దీనికి ఒక గొప్ప విషయం చెబుతున్నాను విను. చాలా కాలం క్రితం ఒక తపస్సు చేసుకునే బ్రాహ్మణోత్తముడు అడవి మార్గం గుండా వెడుతున్నాడు. కొంత దూరం వెళ్ళగా వెళ్ళగా కేకారణ్యం వచ్చింది. ఇంకా కటిక అరణ్యం, ఆ అడవిలో నడవడం కష్టం అన్నమాట. దానికి కటికారణ్యము, కేకారణ్యం అని పేరు. అడవులలో కూడా మనుష్యులు నడవడానికి మార్గాలుంటాయి. మాట వరసకి దారి కూడా లేనటువంటి ముళ్లతోటి, దట్టమైన అలుముకుపోయిన చెట్లతోటి, రాళ్లతోటి ఉన్న భయంకర అరణ్యానికి కేకారణ్యం అని పేరు. ఆ కేకారణ్యం దగ్గరకు వచ్చాడు ఈయన. ఇదేమిట్రా బాబు, అడవిలో దారి తప్పినట్టున్నాను, ఎటెళ్లాలో తెలియటం లేదు, నడుద్దామంటే అన్ని రాళ్ళు ముళ్ళు చెట్లు అడ్డం వస్తున్నాయి, కాలిబాట తప్పినట్టున్నాను అని భయపడ్డాడు ఈయన. చూస్తే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద నుంచి పెద్ద శబ్దంతో భయంకరమైన రాక్షసుడు కిందకు దూకాడు. ఓరి బాబో, వాడు రెండు తాడి చెట్లంత పొడుగున్నాడు, పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి, బోడిగుండు వాడిది,
పూర్తిగా జుట్టంతా మైదానం మనిషి అంటే వాడే, ఒక్క వెంట్రుకు లేదు, అంత మైదానంలో ఉందిట. ఆ బోడిగుండుకు తోడు ఇంత మిడిగుడ్లు, చెవులకి ఇంత పెద్ద పెద్ద ఎముకలు. చెవులకి ఏం చేస్తామంటే మనం దుద్దులు పెట్టుకుంటాం లేదా కాడలు పెట్టుకుంటాం. వాడు చెవి కన్నాల్లో కాడబదులు ఎముకలు పెట్టేటండు. ఎంత ఎముక పటక్కన విరిచి దాన్ని కాడలో పెట్టుకున్నాడు. ఎముకని చెవిలో పెట్టుకోగలిగాడంటే చెవి కన్నం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఏ వాడు నోరు మహాభయంకరకరంగా ఉంది. వాడు మనకిక్కడ అడుగు పెట్టాడంటే రేపటి నుంచి కోడి తినే అవకాశం మనకూడదు. వాడే మన బోడి కింద లోపల వేసి లాగేస్తాడు మొత్తం. అలా నోరు తెరిచి వీడిని టక్కని చేత్తో పెట్టుకుని, ఓరీ బ్రాహ్మణ నాకు ఆకలి వేస్తోంది రా, మింగేస్తానన్నట్ట. అనగానే ఈయన చిరునవ్వు నవ్వి, తింటే తిను, నీ ఆకలి తీర్చడం కంటే కావలసిందేముంది నాకు, ఒక వ్యక్తి ఆకలికి మాడి చచ్చిపోతున్నాడు, అటువంటి వాడికి నా శరీరం ఆహారం అయ్యిందంటే అది నా పూర్వజన్మ సుకృతం అన్నట్టు. నువ్వు మాడి చచ్చిపోతున్నావు, చచ్చిపోతున్నప్పుడు నా శరీరం నీకు ఉపయోగపడుతోంది, నీకు ఉపయోగపడకపోయినా ఈ శరీరం ఇవాళ కాకపోతే రేపైనా పోవలసిందే, రాలిపోవలసిందే. ఆ రాలిపోయేదేదో నీ కడుపులో వాలిపోయిందంటే నీకు ఆకలి తీరుతుంది, నీవు బలవంతుడు అవుతావు, 10 మందికి ఉపకారం చేయడానికి ఈ శరీరం ఉపయోగపడుతోంది, నేను అదృష్టవంతుడు, తినేయి అన్నట్టు. ఆ రాక్షసుడు ఆశ్చర్యపోయి, ఎంత గొప్పవాడు, ఎంత ధైర్యవంతుడివి, ఎంత పూర్వం చాలామంది నాకు కనబడ్డారు, నన్ను చూడగానే గితగితగితలాడిపోయేవారు, వణికిపోయేవారు, వాళ్ళ మెడల విరిచి ఆ రక్తాన్ని, వేడివేడి రక్తాన్ని థమ్సప్ తాగినట్టు తాగేశాను నేను, కోకో కోలా తాగినట్టు తాగేశాను ఒకప్పుడు. ఆ తలకాయ నోట్లో వేసుకుని కర్ర 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 తేగలు నవ్వినట్టు నవ్వులేను. ఎంతమందిని చంపాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నా దగ్గరకు రాగానే గతగత వణికిపోయారు తప్ప మాట వరసకు కూడా రక్షించు అని అనడానికి నోరు పెగలకు ఏడ్చారు. లేదా నేను తింటానంటే నన్ను వదిలేయి నన్ను వదిలేయి అని భయంతో బతిమాలుకున్న వాళ్లే కానీ ఇలా ఇతరులకు ఆహారం అవుతామన్న వాళ్ళు లేరు. చాలా గొప్పవాడివి. అవును, ఇప్పుడు నేను నిన్ను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. నా శరీరం ఎంత తిండి తిన్నా కృశించిపోతోంది. తెగ తింటున్నాను నేను, జంతువుల్ని తిన్నాను, మనుష్యుల్ని తిన్నాను, ముఖం పాలిపోతోంది, రక్తహీనతతో ఉన్నట్టుగా ఉంది, కృశించిపోతోంది. వై అన్నాడు ఆయన, ఎందుకు నా శరీరం ఇలాగా కృశించిపోతుంది అన్నట్ట. అప్పుడు ఆయన గొప్ప అద్భుతమైన సమాధానం చెప్పాడులేండి. ఏమన్నాడు తెలిసిన, మనిషి కృశించిపోవడానికి, అక్కడ మనిషి అంటే జీవులు, కృశించిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నువ్వు ఇతరులకు ఉపకారం చేసినా బయటికి వెళ్ళి ఎవరన్నా నిన్ను తిట్టుకుంటూ ఉంటే, నేను ఇంతమందికి ఉపకారం చేశాను అయినా వాళ్ళు నన్ను తిట్టుకుంటున్నారు అనే బెంగ నీకు కలుగుతుంది, ఆ బెంగ వల్ల కృశించిపోతావు. భార్యను నెత్తి మీద పెట్టుకు చూసినా భర్తను ఎప్పుడూ భార్య చెడామడా తిడుతూ ఉంటే ఆ భర్తగారు కృశించిపోతాడు. అలాగే భర్తగారు ఎంత మాట వరసకు కూడా తాను ఎంత సేవ చేసినా సరే తిడుతూ ఉంటే అది తట్టుకోలేని భార్య కృశించిపోతుంది. అంటే భార్య వల్ల చివాట్లు తింటే భర్త వల్ల చివాట్లు తింటే భార్య కృశించిపోతారు. మీలో కూడా అలా ఎవరన్నా కృశించిపోయి ఉంటే దానికి కారణం అది కూడా అయి ఉండొచ్చు. ఇంకా మనకి కీర్తి వస్తుంటే ఎవరన్నా సహించలేక కోడై కూస్తూ ఉంటే మన మీద అభాండాలు వేస్తే మనం చిక్కిపోతాం. ఇది చెప్పాడు ప్రత్యేకంగా. ఒక్కొక్క వ్యక్తికి పేరు వస్తూ ఉంటే పేరు తట్టుకోలేక చాలామంది పక్కపక్కడి చాలా అభాండాలు వేస్తారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఆ మాట్లాడుతున్న దానికి మనం స్పందిస్తే మనం చిక్కిపోతాం. స్పందిస్తే రోజు మనం చెబుతూనే ఉన్నాగా, ఎవడేమనుకున్నా పట్టించుకోవద్దు అని. అయినా సరే ఎందుకో తెలియదు, మానవ జన్మలో పట్టించుకోకుండా ఉండలేము. నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను అయినా వాడు తిడుతున్నాడు అనే బాధ కలిగి దానివల్ల క్రమంగా కృశించిపోతాడు. అది అనారోగ్యం వస్తుందిటండి దానివల్ల. ఇది భీష్ములు వారు చెప్పిన మాట. అనారోగ్యానికి మూల కారణం బెంగ. బెంగ ఎందుకు వస్తుందంటే ఇతరులు మన మీద అభాండం వేస్తే ఆ అభాండానికి మనం స్పందించడం వల్ల. సాధ్యమైనంత వరకు పట్టించుకోకూడదు ఇలాంటి వాటిని. మీరు ఎన్ని మంచి పనులు చేసినా తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు. బంగారం దానం చేస్తే ఇంట్లో దొంగ బంగారం ఉందండి అందుకు దానం చేశారంటారు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ బత్తాకాయలో దానం పట్టుకొస్తే బత్తాకాయలు ఇంటి నిండా ఉన్నాయండి, ఎవడు తినేవాడు లేక మీకు దానం చేశారంటారు. దానం చెయ్యకపోతే చేయలేదంటారు, చేస్తే చేశారంటారు. పురాణానికి వస్తే పని లేదండి వాళ్ళకి అంటారు, రాకపోతే దౌర్భాగ్యుడు పాపాత్ముడు పురాణానికి రాలేదంటారు. వచ్చినా తప్పే రాకపోయినా తప్పే. తిట్టేవాడు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు ఏం చేసినా సరే. అవి పట్టించుకోకూడదు, కానీ అవి బెంగ పెట్టుకుంటే మనిషి కృశించిపోతాడు. అభూతేన ఆపవాదేన కీర్తిం ప్రసిథిలామివా అంటూ అని సుందరకాండలో కూడా అంటాడు. అన్యాయముగా వచ్చి పడిన అభాండము వల్ల, అంటే వీడు తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా చేశాడని కొంతమంది అభాండం వేశారు. ఈ అభాండాన్ని వీడు తట్టుకోలేక వీడి కీర్తి పాడైపోవటం వల్ల కృశించిపోతాడు. అభాండం వల్ల శిథిలమైపోయిన కీర్తి వలె చిక్కిపోయిందిటి పాపం సీతాదేవి. కాబట్టి ఎప్పుడూ అభాండం వేసేవాళ్ళు ఉన్నారన్నమాట. ఇలా అనేక రకాలు చెప్పి
నువ్వు ఎంతో ఉత్తముడివైనా నీ బంధువులు నిన్ను పట్టించుకోవటంలా, మీ ఆవిడ నిన్ను సరిగ్గా పట్టించుకోవటంలా, నీ మీద కొందరు అభాండాలు ఇస్తున్నారు, వాటి వల్ల నీకు తిండి సక్రమంగా దొరుకుతున్నా చిక్కిపోతున్నావు అనగానే నువ్వు చెప్పింది నిజమేనయ్యో, ఎంత బాగా చెప్పావో, నేను మా ఆవిడని ఎంత బాగా చూసినా ఆవిడ నన్ను తిడుతుంది, నా బంధువులకి నేను ఎంత ఆహారం పెట్టినా నన్ను వాళ్ళు తిడతారు, నేను ఎన్ని మంచి పనులు చేసినా నా మీద అభాండాలు పడుతున్నాయి, భలే చెప్పావో ఈ బ్రాహ్మణోత్తమా, నేను వదిలేశానన్నట్ట. ఇప్పుడు అర్థమైందా? ఇలా ప్రీతిగా ముఖస్థుతి మాటలు మాట్లాడితే ఎవడైనా మనకు ఉపకారం చేస్తాడు. అంతేగాని రాక్షసుడా, నువ్వు దుర్మార్గుడువురా, నువ్వు పాపాత్ముడువురా, అందుకే చిక్కిపోయావు అని ఆ బ్రాహ్మణుడు ఉంటే వీడిని అలా విరుచుకుని తినేసేవాడు. కాబట్టి ప్రియముగా మాట్లాడడం వల్ల కూడా కొన్ని కష్టాల నుంచి బయటకు వస్తాం. సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా వీలున్నంత వరకు మంచిగా మాట్లాడడం ఎంత లాభం చూసారా? అందువల్ల ఎక్కడైనా సరే చక్కగా మాట్లాడేవాడికి విలువ వస్తుంది. అనవసరంగా ఇతరులను తిట్టడం మొదలు పెడితే, ఇప్పుడు నేనైనా మీరంతా మహాత్ములు రోజు పురాణానికి వస్తున్నారు, ఇంత వర్షంలో కూడా వచ్చారని పొగిడితే రేపొద్దున ఉపన్యాసానికి వస్తారు, కానీ మీరు పాపాత్ములు దుర్మార్గులు అంటే చచ్చిన ఒక్కడు రాడు. సృష్టి రహస్యం అది. అంటే మీరు మహాత్ములు అండి, వాటిని పట్టించుకోరు. మీరు నిందాస్తుతులకు అతీతమైన ఇక పరమజ్ఞానులు. మీరు వేదవ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి మీ రూపంలో వచ్చాడు, అందులో సందేహం లేదు. అయినప్పటికీ నాకు ధర్మం ఉన్నది కదా, అందుకని అప్పుడప్పుడు ఏమన్నారనమాట, ఆహా ఎంత భక్తులండి వీళ్ళు, ఇంత వర్షంలో దాదాపుగా 4 దగ్గర నుంచి 2 దగ్గర నుంచి కురుస్తోంది కుంభవృష్టి, అయినా గొడుగేసుకుని గొడుగులు లేకుండా కారుల మీద కాలినడకన ఎలాగైనా వచ్చారు. ఏదో ఒక ఆటో ఎక్కొచ్చారు కొందరు, కారు ఎక్కొచ్చారు కొందరు, కొంచెం పొద్దెక్కొచ్చారు కొందరు, ఏదో ఒకటి ఎక్కి వచ్చారు మొత్తం మీద. ఈ విధంగా వచ్చారంటే రేపటి నుంచి ఆనందం కలిగి ఆహా గురువుగారు మనల్ని ప్రశంసించారా అని వస్తారు. కానీ ప్రియస్థుతి చేయకపోతే, ముఖస్థుతి లేకపోతే ఎవడరాడు. కాబట్టి ప్రియముగా మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఇది గొప్ప భీష్ములు వారు చెప్పిన శ్లోకం. ఇది ఆయన చెప్పిన, మహానుభావుడు చెప్పిన ఈ శ్లోకం. ఎప్పుడు సత్యం పలుకు, సత్యం పలుకుతున్నామని కఠినంగా పలకూడదు. ప్రియం బ్రూయాత్, ప్రియముగా పలకాలట. వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రియముగా సత్యం చెప్పాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక రాజుగారి దగ్గర ఇద్దరు జ్యోతిష్కులు ఉన్నారు. రాజుగారికి జ్యోతిషం అంటే బాగా నమ్మకం. ఒక రోజున రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకి జుట్టంతా తెల్లబడిపోయినట్టు, పళ్ళన్నీ ఊడిపోయినట్టు కల వచ్చింది. పొరద్దుటే జ్యోతిష్కుల్ని పిలిచాడు. జ్యోతిష్కుల్లారా, రాత్రి నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది 3 గంటలకి, నా జుట్టంతా తెల్లబడిపోయినట్టు, పళ్ళు ఊడిపోయినట్టు. ఈ కలకు అర్థం ఏమిటంటే, ఇంకేముందండి, మొత్తం మీ ఆవిడ మీ పిల్లలందరూ చచ్చిపోతారండి, ఇంక చచ్చిపోతారు అన్నట్టు ఒక జ్యోతిష్కుడు. ఈ కలకి ఫలితం ఏమిటంటే మీ ఆవిడ చచ్చిపోతుంది, మీ పిల్లలు చచ్చిపోతారు, మొత్తం అంతా చచ్చిపోతారు, మీ బంధువులు అంతా పోతారు, మీకు పోయే కాలం వచ్చిందండి మీ ఇంట్లో అన్నట్ట. ఒరే వీడి గురుశిక్ష వేసేయండి అన్నాడు రాజుగారు గొళ్ళు మండిపోయి. రెండో జ్యోతిష్కుడిని పిలిచారు. ఈ కలకి ఫలితం ఏమిటంటే, మహారాజా ఏం అద్భుతమైన కళ అండి, అసలు మీది మహర్జాతకం అండి, మీకున్నంత ఆయు ఎవరికీ లేదండి, అందరికంటే మీకు ఎక్కువ ఆయుర్దయం అండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఇందాక చెప్పింది అదే, ఈయన చెప్పింది అదే. ఇందాక ఆయన ఏమన్నాడు, నీ కళ్ళ ముందు మీ ఆవిడ చచ్చిపోతుంది, మీ పిల్లలు చచ్చిపోతారన్నాడు. ఈయన రెండో ఆయన ఉన్నాడు, మీ వాళ్ళందరికంటే మీ ఆయువు ఎక్కువ అండి అన్నాడు. ఆయుర్దాయం ఎక్కువ అంటే ఈయన కళ్ళ ముందు వాళ్ళు పోతారనే కదా, కానీ చెప్పడంలో ఎంత తేడా ఉందో చెప్పండి. నీ మీ ఆవిడ చచ్చిపోతుంది, నీ పిల్లలు చచ్చిపోతారంటే ఎవరికైనా మండిపోతుంది. అదే ఈ కళకి అర్థంగా, మీది ఎంత ఆయువు అండి, మీ ఆవిడ కంటే, మీ పిల్లల కంటే, మీ పౌరుల కంటే మీరు చాలా కాలం బ్రతుకుతారండి. మీ ఆవిడ కంటే మీకు 50 ఏళ్ళు ఎక్కువ ఆయుర్దాయం అంటే ఆవిడ పోతుంది, నువ్వు 50 ఏళ్ళు బతుకుతావని అనగానే ఈయన ఆనందపడిపోయి, ఇది జ్యోతిషం అంటే నా ఆయుర్దాయం గొప్పదన్నాడు. ఎంత బాగుంది కళ అంటే, నువ్వేమో మా ఆవిడ చచ్చిపోతుందంటావా, మా పిల్లలు చచ్చిపోతారంటావా, దౌర్భాగ్యుడా, వాడికి ఉరి వీడికి సిరి అన్నాడు ఆయన. ఉరికి సిరికి తేడా ఏం లేదు, చెప్పడంలో నోరులోనే. కాబట్టి సత్యం పలకాలి, ప్రియముగా పలకాలి అవతల వాడికి కూడా. మరీ బొత్తికిందాక ధర్మరాజు గారికి భీష్ముడు చెప్పినట్టుగా మాంసం మారపోతే ప్రమాదం అన్నామంటే ఒళ్ళు పడుతుంది రేపటి పురాణానికి రారు. అందుకని ధర్మరాజు గారికి భీష్ముడు కొన్ని సందర్భంలో ఆయన అంటే మంచం మీద ఉన్నాడు కాబట్టి పోయే ముందు అలా చెప్పాడు, కానీ అలా చెప్పకూడదు, కొంచెం మెల్లిగా చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి, నాయన పాప చిలకరా, దాని పీక కోసి తినకరా అని చెప్పాలి, ప్రియముగా చెప్పాలి. నబ్రూయాత్ సత్యమప్రియం, కఠినమైన సత్యం చెప్పకూడదట. డైరెక్ట్గా సత్యం ఎప్పుడు కఠినంగా చెప్పకూడదు. అలాగని ప్రియంచ నానృతం బ్రూయాత్, ప్రియం కోసం అసత్యం అసలు ఆడకూడదు. మనం ఇతరులకి ప్రియముగా మాట్లాడి ఆనందము కలిగించాలి కదా అనని లేనివిలాగా చెప్పడం మనకి ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన విమానం తోలలేరు. ఆయన ఎంత మంచివాడండి, మీరు అన్ని చాలా గొప్పవాళ్ళండి, విమానం నడపగలరండి, మీరు కంకణాలు దానం చేస్తారండి, మీరు 10 ఎకరాలు దానం చేస్తారండి అని లేనివి అనకూడదు. ఉన్నంతలో కాస్త జాగ్రత్తగా పలకాలి. ఏదో 4 వెంట్రుకలు ఉన్నవాడిని ఒక 5 వెంట్రుకలు ఉన్నాయండి అంటే సంతోషిస్తారు, కానీ మరీ బొత్తిగా లేనిపోయిన అన్నవంటే వాళ్ళకు వండుతుంది. కాబట్టి ప్రియము కోసం అసత్యములు అసలాడరాదు. ఏష ధర్మ సనాతన, ఇది సనాతన ధర్మం. సాధ్యమైనంత వరకు ప్రేమగా మాట్లాడేవాడికి ఈ ప్రపంచంలో విజయము లభిస్తుంది. ఇప్పుడు ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగుండా ఉంటే సకల పాపములు పోతాయి, ఆయన దర్శనం పాప వినాశనం అని చెప్పారు. ఆ కృష్ణుడి గురించి ఎంత చెప్పినా నాకు తనివి తీరదు, ఆయన గురించి నీకు తెలిసినంత నాకు తెలియదు, చెప్పు నాకు ఆయన గురించి అన్నట్ట. అంటే ఇంక చివరికి వస్తుంది కాబట్టి కృష్ణుడి గురించి అడిగాడు. అయితే చెబుతున్నాను విను, నీ పక్కనున్న నీ బావగారిగా తిరుగుతున్న ఈ మహానుభావుడు సామాన్యుడు పోతన గారు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు భాగవతంలో, పోతన సప్తమ స్కందంలో. మహారాజా నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఆ పరబ్రహ్మస్వరూపుడు నీ ఇంట్లో తిరుగుతున్నాడు, నీ పక్కన తిరుగుతున్నాడు, నీ వెంట ఉండి నీ చేత ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు, ఇంత జాతకం ఎవడికి రాదంటాడు ఆయన. జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషారతిల్ పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చెరిల్చుటిది నీ భాగ్యంబు రాజోత్తమా. ఓ రాజా, నువ్వెంత అదృష్టవంతుడి, బ్రహ్మదేవుడు ఈశ్వరుడు ఆదిశేషుడి వంటి వాళ్ళు కూడా ఆ విష్ణువు యొక్క మహిమని వర్ణించలేరు. అంతమంది కూడా పాండిత్యంతో వాక్కుతో పొగడలేని పరమాత్ముడున్నాడే శ్రీకృష్ణుడనే పేరుతో నీ ఇంటిలో చెలియ్యి స్నేహితుడయ్యాడు నీకు స్నేహితుడుగా, మేనమరందియ్యి నీకు మేనమామ కొడుకు అయ్యాడు అంటే భావమరిదయ్యాడు, మహాసచివుడు మంత్రి అయ్యాడు, మహాఫలిత మోక్షమిస్తున్నాడు, హృదయానికి ఆనందమిస్తున్నాడు, మంత్రిగా నీ పక్క నుండి నీ చేత పరులు చేయిస్తున్నాడు, ఇన్ని రకాలుగా నీ వెంట తిరుగుతున్నాడు, ఎంత అదృష్టం చేసుకున్నావన్నాడు ఆయన. అటువంటి ఆ పరమాత్మను గురించి అందుకే ధర్మరాజు అడిగితే, భీష్ముడు నువ్వు అదృష్టవంతుడివి, ఈ శ్రీకృష్ణుడు ఒకసారి పిల్లలు పుట్టకపోతే, పెళ్ళైన కొత్తల్లో పిల్లలు పుట్టకపోతే నాకు వెంటనే పిల్లలు కావాలి అంటే రుక్మిణి, అందుకని 12 నెలల పాటు హిమాలయాలలో పెళ్ళైన 6 నెలలకి ఈయన వ్రతం కోసం వెళ్ళాడు. పెళ్ళైన 6వ మాసంలో హిమాలయ పర్వతాలలో 12 నెలల వ్రతం, ద్వాదశ మాసిక వ్రతానికి వార్షిక వ్రతం అని కూడా పేరు, సంస్కృతంలో వర్ష శబ్దమునకు మాసం అని కూడా పేరు. 12 నెలలు సంతాన వ్రతం చేద్దామని వెళ్ళాట హిమాలయ పర్వతాలకి. ఇద్దరు కూర్చుని పక్క పక్కనే శివుడి కోసం తపస్సు చేశారు, శివుడైనా కేశవుడైనా ఒకటే కనుక. ఆ ఇద్దరు తపస్సు చేస్తూ ఉండగా ఈ మహానుభావులు ఎవరు, రుక్మిణి కృష్ణుడు ఇద్దరు వచ్చి హిమాలయాలలో తపస్సు చేస్తున్నారు, వాళ్ళ పక్కన కూర్చుంటే మనం తరిస్తామని నారదుడు, కపిలుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని ఇటువంటి మహాత్ములు చేరారు. ఓ పక్కన కృష్ణుడు, ఓ పక్కనేమో రుక్మిణి, మరో పక్కన నారదాది మహర్షులు అన్నమాట. ఎంతమంది కూర్చున్నారు. రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధ్యానం చేసి తర్వాత కళ్ళు విప్పి ఈ ఋషులకు దేవతలకి ఏమైనా సందేహాలు తీర్చేవాడు. ఒకరోజున అలా ఉండగా హఠాత్తుగా ఆయన ముఖం నుంచి భయంకరమైన అగ్ని పుట్టింది. ఆయన నోట్లోంచి అగ్ని జ్వాలలు బయటికి రావడం మొదలుపెట్టాయి. అతని ముఖమున్న వెడలి మహాగ్ని అమ్మహీధరము విపినంబుల నేర్చె పక్షి మృగయుతంబుగ సిద్ధ సాధ్య గణములు సమాకులత్వంబు పొంద పిల్లడరి అధిప. ధర్మరాజా ఏం చెప్పమంటావు, ఓ పక్కన నారదాది మహర్షులు చూస్తూ ఉండగా, మరో పక్కన దేవతలు చూస్తూ ఉండగా, మహానుభావుడైన కృష్ణుడి యొక్క ముఖంలో నుంచి అంటే నోట్లో నుంచి అగ్నిజ్వాలలు బయటకు వచ్చింది. ఆ అగ్ని ఆ మొత్తం హిమాలయ పర్వతాలని చుట్టుపక్కల ఉన్న అడవుల్ని అన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తోంది. దాంతో ఋషులు కృష్ణ వాసుదేవ రక్షించు రక్షించు అని కాళ్ళ మీద పడ్డారు. ఇంతలో కృష్ణుడు ఉలిక్కిపడినట్టుగా ఇలా ఒకసారి కదిలి, ఓహో నా నోట్లోంచి అగ్ని వచ్చిందా అని ఏమి ఎరగనట్టుగా ఆ అని మళ్ళీ నోరు తెరిచాడు. ఆ అగ్ని అంతా మళ్ళీ వెనక్కి వచ్చి నోట్లోకి వచ్చేసింది. నోట్లోకి రాగానే వీళ్ళు అన్నారు, ఇప్పటికే నీ నోట్లోంచి అగ్ని బయటికి వెళ్ళింది, ఆ అగ్ని లోకాలని కాల్చేసింది, చుట్టుపక్కల ప్రాంతం అంతా కాలి బూడిదైపోయింది, పక్షులు మృగాలు అన్నీ కాలిపోతున్నాయి, కృష్ణ నువ్వు మళ్ళీ వెనక్క అగ్ని లాగావు,
ఏదో బూరి నోట్లో వేసుకున్నట్టుగా అగ్నంత లోపలికి లాక్కొని మిరపకాయ బజ్జీ మింగినట్టు మింగేశావు. కానీ మరి లోకాలన్నీ కాలిపోయాయి ఏమిటి అన్నారట. అనగానే ఆయన తన కళ్ళల్లో నుంచి అమృతాన్ని కురిపించి కాలిపోయిన వాటన్నిటిని యథాతథంగా తయారు చేసేశాడు. ఇంతకీ ఎందుకు చప్పట్లు కొట్టారు? ఇప్పుడు నారదుడు అన్నాడు, ఏమయ్యా ఇదేందో మాకు చిత్రంగా ఉంది, నువ్వు అడవిలోకి వచ్చింది తపస్సుకి, మేము మీ పక్కన చేరాం, నీ నోట్లోంచి హఠాత్తుగా ఎందుకు అగ్ని వచ్చింది, ఆ అగ్నితో ఇవన్నీ ఎందుకు కాలి బూడిదయ్యాయి, మళ్ళీ మేము కోరితే అగ్ని వెనక్కి లాగావు, కాలిన వాటిని బూడిద అయిపోయినటువంటి వాటిని మళ్ళీ మసి బొగ్గుల్లా మారిపోయి బూడిదైపోయిన వాటిని బ్రతికించావు, ఏమిటి కారణం అన్నాడు నారదుడు. ఇప్పుడు ఇంతకీ జరుగుతున్నప్పుడు మళ్ళీ నారదుడు పక్కనే ఉన్నాడు. అప్పుడు నారదుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆనందంతో పొంగిపోతున్నట్ట. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు ధర్మరాజు చెబుతున్నాడు, ధర్మరాజుకి భీష్ముడు చెబుతున్నాడు. ఇంతకీ భీష్ముడిగా చెప్పింది ఎవరు? ఈ నారదుడే. ఆ నారదుడు మళ్ళీ పక్కన ఉన్నాడు. అంటే భీష్ముడు నారదుని ద్వారా విన్నది తూచ ఇంత తప్పకుండా చెబుతున్నాడు. ఆయన కూడా బహుశా రికార్డు చేసుకుని విన్నాడేమో 100 సార్లు, మళ్ళీ చక్కగా చెబుతున్నాడు. అద్భుతంగా చెప్పడం మొదలెడుతూ ఉంటే అందుకే నారదుడు సంతోషించాట. నారదుడు కృష్ణుడు నానాడు ఏమని అడిగాడు, ఎందుకు ఈ పని చేశావంటే, చాలా కాలం క్రితం నేను భూదేవి నా దగ్గరికి రాగానే అప్పుడు నేనే యోగ నిద్రలోంచి బయటకు వచ్చాను. సాధారణంగా శ్రీ మహావిష్ణువు ప్రతి ప్రళయ కాలంలో యోగ నిద్ర గడతాడు, ప్రళయం అయ్యాక ఆయన మెలకు తెచ్చుకుంటాడు, ఆ మెలకు తెచ్చుకున్నప్పుడు భూదేవి వచ్చి ఆయనకి సేవ చేస్తుంది. అలాగే ఒకసారి ఒక ప్రళయకాలంలో నిద్ర అయ్యాక భూదేవి వచ్చి కృష్ణుడికి సేవ చేసింది. అప్పుడు కృష్ణుడు మెచ్చుకుని నీకేం కావాలో వరం కోరుకోమంటే, నీ ద్వారా నాకు నెత్తి మీద నుంచి ఒక కొడుకు పుట్టాలందిట. ఆవిడకి అదో విచిత్రమైన కోరిక. ఒకప్పుడు నరకాసురుడిని ఇవ్వాల ఆయన, నరకలోకాన్ని ఇవ్వాల. అలాగే ఆవిడ ఏమంది, నువ్వు నీ చెయ్యి కుడి చెయ్యి నా నెత్తి మీద పెట్టు, అలా నెత్తి మీద పెట్టగానే శిరస్సు మీద నుంచి ఒక పుత్రుడు పుట్టాలి అన్నది. తథాస్తు అన్నాడు విష్ణువు. వెంటనే భూదేవి నెత్తిమే చేయి పెట్టాడు. అలా పెట్టి పెట్టగానే ఆ శిరస్సు మీద నుంచి నల్లని భయంకరాకారుడైన ఒక రాక్షసుడు పుట్టాడు. వాడి పేరు శంబరాసురుడు. భయంకరుడైన ఈ శంబరాసురుడు విష్ణువు యొక్క అనుగ్రహంతో భూదేవి శిరస్సు నుంచి పుట్టడం వల్ల లోకాలని నాశనం చేయడం మొదలుపెట్టాడు. నేను ఇక్కడ తపస్సుకు వచ్చాను, నేను తపస్సు చేసుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడు పైనుంచి, ప్రభు ప్రభు మమ్మల్ని రక్షించు, నీ వల్ల భూదేవికి జన్మించిన శంబరాసురుడు లోకాలని పీడిస్తున్నాడు అని మొరపెట్టాడు. దాంతో నాకు కోపం వచ్చింది, ఈ శంబరాసురుణ్ణి ఎలా చంపాలి, వాడు నా పుత్రుడు, చూస్తూ చూస్తూ నేను చంపలేను. అందుకని కళ్ళు తెరిచాను. కళ్ళు తెరవగానే నా కళ్ళల్లో నుంచి అగ్ని పుట్టింది, ఆ అగ్ని నా నోట్లోకి వెళ్ళింది, ఆ నోటి నుంచి వచ్చిన అగ్ని ఈ భూమండలాన్ని తగలబెట్టడం మొదలెట్టింది. నేను అగ్ని నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించి ఆ పురుషుడి ద్వారా శంబరాసురుణ్ణి నాశనం చెయ్యాలి అనుకున్నాను. ఇంతలో మీరేం చేశారు? నన్ను ప్రార్థించారు. ప్రార్థించగానే నా ముఖం నుంచి వస్తున్న అగ్ని నుంచి పురుషుణ్ణి సృష్టించడం మానేసి మళ్ళీ అగ్ని వెనక్కి లాక్కున్నాను. ఈలోపే జరగవలసిన ప్రమాదం జరిగి లోకాలు కాలిపోయాయి. అయినా ఇప్పుడు అగ్ని నుంచి నేను ఒక మహాపురుషుణ్ణి సృష్టిస్తున్నాను. మీకు తెలియకుండానే నాకు బ్రహ్మకి ఒక సంభాషణ జరిగింది ఈ ఒక్క క్షణంలో. పూర్వం మన్మథుడు శివుడి కంటి మంటల వల్ల కాలి బూడిదైపోయాడు. ఆ బూడిదైపోయిన మన్మథుని ఆత్మ ఈ అగ్నిజ్వాలల ద్వారా తిరిగి నా నోట్లో ప్రవేశించింది. వాడిప్పుడు రుక్మిణీ గర్భంలో ప్రవేశిస్తాడు, వాడు నాకు పుత్రుడై పుడతాడు. ఆ మన్మథుడికి ప్రద్యుమ్నుడు అని పేరు పెడతాం. ఈ ప్రద్యుమ్నుడు ఆ శంబరాసురుణ్ణి సంహరిస్తాడు, లోకాలకున్న పేడబోతుంది. ఈ విధంగా లోకనాశనం కోసం నేను తపస్సు చేసి మన్మథుణ్ణి మళ్లీ పుత్రుడిగా పొందుతున్నాను. మన్మథుడు అగ్ని వల్ల బూడిదయ్యాడు గనక మళ్లీ అగ్ని వల్ల పుడితే అప్పుడు వాడు మాత్రమే శంబరుణ్ణి చంపగలడు. దీనికోసం సరదా కోసం ఒక లీల ఆడానన్నాడు ఆయన. అలా ఎన్నో అగ్నిజ్వాలలు సృష్టించి ప్రద్యుమ్నుడిని సృష్టించి ఆ ప్రద్యుమ్నుడి ద్వారా శంబరాసురుణ్ణి సంహరించిన ఆ వాసుదేవుడే ఈ కృష్ణుడు. ఈ కృష్ణుడి లీలలు ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు ఇంతకీ ఇదంతా జరగగానే నారదుడు శ్రీకృష్ణుడికి కాళ్ళకి నమస్కరించి, ప్రభు నాకు కొన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉంది అన్నట్ట. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడో తెలుసుకోవాలిగా, మళ్ళీ రేపు యథాప్రకారంగా 8:30కి వస్తాం. దీనికి ఉమామహేశ్వర సంవాదం అని పేరు. ఇక్కడి నుంచి వస్తాయి అద్భుతమైన సంవాదాలు. రేపటితో మనకి ఆనుశాసనిక పర్వం పూర్తవుతుంది. 3 అంతులు రేపు మధ్యలోనే అశ్వమేధ పర్వం కూడా ప్రారంభమవచ్చు. ఏదైనా మనకి ఇంకా 13 రోజులు మిగిలింది. ఈ 13 రోజులు కూడా సద్వినియోగం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతి.